அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகா. நாராயணம் நமஸ்க்ருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யம் த்வைபாயனோ விரஹகாதர ஆஜுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபினேதுஹு தம் சர்வபூதஹ்ருதயம் முனிம் ஆனதோஸ்மி. நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாதமருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுருகோ ரசிகாக புவி பாவுகாக. வசுதேவசுதம் தேவம் கம்சசாணூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். அதசி புஷ்பசங்காசம் ஹாரநூபுரசோபிதம் ரத்னகங்கணகேயூரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். குடிலாலகசம்யுக்தம் பூர்ணச்சந்திரநிபானனம் விலசத்குண்டலதரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். மந்தாரகந்தசம்யுக்தம் சாருஹாசம் சதுர்புஜம் பர்ஹி பிஞ்சாவசூடாங்கம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். உத்ஃபுல்ல பத்மபத்ராட்சம் நீலஜீமூதசந்நிபம் யாதவானாம் சிரோரத்னம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். ருக்மிணீகேளிசம்யுக்தம் संयुक्तम् पीतांबर सुशोभितम् अवाप्त तुलसी गंधम् कृष्णं वंदे जगद्गुरुं गोपिकानां कुचद्वंद्व कुंकुमांकित वक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वंदे जगद्गुरुं श्रीवत्सांकं महोरस्कं वनमाला विराजितं विलसत्कुंडलधरं शंखचक्रधरं देवं कृष्णं वंदे जगद्गुरुं
ధర్మరాజు గారు నారద మహర్షి ద్వారా హిరణ్యకశిపుడి యొక్క పూర్ణ వృత్తాంతాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. మనం చెప్పుకున్నాం కదా, శిశుపాలుడు దంతవక్త్రుడు ఒకప్పుడు జయ విజయులని, వాళ్ళు శాపవశాత్తు 3 జన్మలు ఎత్తారని, అందులో హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో శ్రీ మహావిష్ణువు సంహరించాడని, హిరణ్యకశిపుడు కూడా కుమారుణ్ణి ధిక్కరించి కుమారుణ్ణి హింసించి చివరికి నరసింహస్వామి చేతిలో మరణించాడని ధర్మరాజు గారు చూచాయిగా విని నారదుణ్ణి అడిగాడు, నేను ఇదివరకు కొద్దిగా విన్నాను, ఏమిటి? హిరణ్యకశిపుడు అనేటటువంటి వాడు కశ్యప ప్రజాపతి యొక్క పెద్ద కొడుకని, దితిపుత్రుడని, అతడు కుమారుణ్ణి కూడా హింసించినటువంటి దుర్మార్గుడని విన్నాను, సంపూర్ణంగా తెలియదు. ఆ కథ ఒకటి, రామచరిత్ర ఒకటి, ఈ రెండు నాకు తెలుసుకోవాలని ఉందంటే వెంటనే నారదుడు అన్నాడు, రామచరిత్ర నేను చెప్పడానికి వీల్లేదు, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళవలసిన కర్మ పడుతుంది నీకు. అంటే ముందే చెప్పాడు రాజసూయాగంలోనే, నువ్వు అడవిలో ఉండగా నీకు మార్కండేయ మహర్షి వచ్చి రామచరిత్ర చెబుతాడు, హిరణ్యకశిపుడి చరిత్ర మాత్రం నేను చెబుతాను. చాలా సుగుణాల రాశి అయినటువంటి మహా సుగుణ రాశి, కేవలం సుగుణాల రాశే కాకుండా పరమ హరిభక్తుడు అయిన ప్రహ్లాదుణ్ణి చిన్నప్పుడు తండ్రి విపరీతంగా హింసించాడు. ఆ హింసించడానికి గల కారణం కేవలం ఆయనకి హరి మీద ఉన్న ద్వేషం, తమ్ముడి మీద ఉన్న ప్రేమ అనగానే బాలును హరిపద చింతాశీలును సుగుణాలవాలు శ్రీమల్ మేధాజాలు సంతోషింపక ఏలా హింసించె తండ్రి. ఓ మునీశ్వర, ప్రహ్లాదుడి గురించి ఒకరిద్దరు కాదు, నా దగ్గరకు వచ్చిన ఋషులంతా నిరంతరం ప్రహ్లాదుడి గురించి చెబుతూనే ఉన్నారు. అసలు హరిభక్తుల చరిత్రే భాగవతం అంటే. ఈ భాగవతం ఒకళ్ళిద్దరిని కాదట, ధర్మరాజు గారికి చిన్నప్పటి నుంచి మార్కండేయుడు లాంటి వాళ్ళు, ధౌమ్యుడు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు చెబుతూనే వచ్చారు. ఎవరొచ్చినా ఈ చరాచర జగత్తులలో బాలభక్తులలో ఇతనంతటి భక్తి కలిగిన వాడు, హరిస్మరణ కలిగినటువంటి వాడు, హరిస్మరణ మాత్రమే తన ప్రాణంగా ఎంచిన వాడు లేడు, ధ్రువుడు కూడా ఇతని ముందు బలాదూరే అని చెప్పేవారట. దాన్ని బట్టి ఏం తెలుస్తోంది, ఆయన బాలుడైనా హరి పాదపద్మములనే నిరంతరం చింతించేవాడని తెలుస్తోంది, సుగుణాలకి నిలయమని తెలుస్తోంది, మంచి తెలివైన వాడని ఆయన గురించి సాక్షాత్తు మార్కండేయుడు కూడా ఒకప్పుడు చెప్పాడు. అసలు ఎవడు తెలివైన వాడు, భగవంతుడు సర్వాంతర్యామి అని ఉపనిషద్వాక్యం తెలుసుకోగలిగితే అటువంటి వాడు ఎప్పుడూ గొప్పవాడే, వాడే తెలివైన వాడంటే. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో, హార్డ్వేర్ ఇంజనీర్లో, లేకపోతే మనలాంటి ఉద్యోగం చేసేవాళ్ళు వీళ్ళందరూ తెలివితేటలు పరిమితం. కానీ భగవంతుని యొక్క తత్వాన్ని, అంతటా వ్యాపించి ఉన్న ఆయన యొక్క సూక్ష్మ స్థూల వ్యాపక తత్వాన్ని తెలిసినటువంటి వాడు పండితుడు, తెలివైన వాడు అని శాస్త్రములు చెబుతున్నాయి. అటువంటి శ్రీమన్ మేధాజాలుణ్ణి సంతోషించక ఎందుకు చంపాలనుకున్నాడు తండ్రి? ఎవడైనా సరే కొడుకు బాగుపడుతూ ఉంటే, సన్మార్గంలో పెడుతూ ఉంటే ఆనందించాలి, కొడుకు చెడ్డ మార్గంలో పెడుతూ ఉంటే మంచి మార్గంలోకి మార్చాలి. అటువంటిది సన్మార్గంలో పెడుతున్న కొడుకుని దుర్మార్గుడై ఏ తండ్రి అయినా చంపాలనుకుంటాడా? తండ్రి అన్నవాడు ఎలా ఉండాలి? కొడుకు యొక్క సుఖాన్ని కోరుకోవాలి. కొడుకు చక్కగా పెద్దవాడవ్వాలి, చదువుకోవాలి, సంసారంలో ప్రవేశించాలి, ఆ సంసారం కూడా పవిత్రంగా చెయ్యాలి. ఇవన్నీ భావించేవాడు తండ్రి తప్ప కొడుకుని చంపాలనుకున్నవాడు, కొడుకుని కోడల్ని వేరు చేయాలనుకున్నటువంటి వాడు, ఇలాంటి దుర్మార్గులు తండ్రుల కింద లెక్కకారు వాళ్ళు ఎండ్రి అని పిలువబడతారు. అటువంటి తండ్రి హిరణ్యకశిపుడు భూలోకంలో ఎలా పుట్టాడో ఆశ్చర్యంగా ఉన్నది. నాకు ఆ నరహరి యొక్క కథనం చెప్పు. నరహరి కథ ఎంత గొప్పదో తెలుసా? పరిభూత వ్యథనంబులు నిరుపమ సంసార జలధి నిర్మథనంబుల్. మనకి తెల్లారులేస్తే రోజు ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. బాధ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చెయ్యత్తని చూద్దాం. అంటే ఎవరూ చెయ్యత్తడం లేదు, అంటే అందరికీ ఏదో బాధ ఉంది. ఒకడికి తిన్నది అరక్క బాధ, ఒకడికి కాళ్ళు నొప్పులొచ్చి బాధ, ఒకడికి తలనొప్పి వచ్చి బాధ, ఒకడికి డబ్బు లేక బాధ, ఒకడికి ఇంకో ఎక్కువ బాధ. మొత్తం మీద శరీరమునకో మనస్సుకో వాక్కుకో జబ్బు లేకుండా భూమి మీద ఉండట. సంపూర్ణమైన ఆనందముతో జీవించు జీవుడు భూలోకంలో ఎవరైనా ఉన్నారా? అంటే అవధూతలు యోగులు తప్ప ఇంకెవరు ఉండరు. అందుకే నిజమైన ఆనందం ఎవరికి ఉంటుంది? వైరాగ్యమేవా భయం. వైరాగ్యం ఉన్నవాడికే భయం ఉండదు, వాడు దేన్ని పట్టించుకోడు గనక. కేవలం గోచీగుడ్డ మాత్రమే ధరించేవాడికి పేచీ ఎక్కడుంది? ఎందుకంటే వాడి దగ్గర ఉన్నది గోచీయే గనక. ఆ గోచీ ఎవరైనా ఎత్తుకుపోతారనే భయం లేదు గనక. ఎత్తుకుపోతే ఎత్తుకుపోయిన వాడి కర్మ తప్ప ఈయనకేమీ బెంగలేదు గనక. అందువల్ల చిట్ట చివరికి వచ్చరికి వైరాగ్య శతకంలో ఏం చెప్పారు? భర్తృహరి వైరాగ్య శతకం అని రాశాడు. అందులో వైరాగ్యమేవ అభయం. ఇంకా ఏది భూలోకంలో మనకి అభయం ఇవ్వదు. అభయం అంటే భయం లేకుండా ఉండుట. భయం లేని వస్తువు ఏదైనా ఉందా? అంటే వైరాగ్యమే. దేని మీద వ్యామోహం లేకపోవటమే. తక్కినవన్నిటికీ ఏదో ఒక భయం ఉంది. ఇప్పుడు కరెంటు ఉంది, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఆ వేడి ఉన్నటువంటి లైట్ మీద చేస్తే కాలిపోతుందనే భయం, లేదా అందులో వెలెడితే షాక్ కొడుతుందని భయం. ఈ మధ్యన ఒక ఆయన పెళ్ళాం మీద కోపం వచ్చి రెండు చేతులు ప్లగ్గులు తీసి ఫ్యూజులు తీసి ఆ ఫ్యూజుల్లో పెట్టాడు. ఇక్కడ దాకా చేతులు తీసేశారు, కాలిపోయి చస్తున్నాడు. నానా యాతన బడి తెలిసినా మీకు, అంటే చద్దామంటే కూడా ఆ చావులో ఇదో చచ్చే చావు. ఇదొక భయం. విద్యుత్తు భయం, నీరు భయం కలగజేస్తుంది, ఆకాశం భయం కలగజేస్తుంది, భూమి భయం కలగజేస్తుంది, మనం ఉన్న ఇల్లు కూడా భయమేట. చివరికి అందంగా కట్టించుకున్న బాత్రూములో కాలు జారి పడి చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది లేరు? కాలు విరిగిపోయి ఇంక లేవట్లేదు తెలిసినా. కాబట్టి ఈ సృష్టిలో మనం ఆనందంగా అనుభవిద్దామని సంపాదించిన వస్తువులన్నీ ఏదో ఒక సమయంలో దుఃఖమిస్తున్నాయి. భోగే రోగ భయం. ఎక్కువ భోగములు ఎక్కువైతే రోగాలు వస్తాయి. అందుకని భోగాల బదులుగా భోగాలు లేకుండా ఉండడమే మంచిది. వీలున్నంత వరకు నడవండి. మరీ బొత్తిగా వీలుంటే లెట్రిన్లోకి కూడా స్కూటర్ మీద వెళ్ళకండి. ఆ భోగాల వల్ల రోగాలు పట్టుకుంటాయి. కులే చ్యుతి భయం. నేను మంచి వంశంలో పుట్టానండి, మా వంశం చాలా గొప్పదండి, మా గోత్రం గొప్పదండి అందామా అంటే ఆ వంశంలో ఏ దౌర్భాగ్యుడైనా పుడతాడేమో, ఈ వంశం భ్రష్టమైపోతుందేమో అనే భయం ఎప్పుడూ ఉంది. అందువల్ల మన వంశం గురించి వెర్రవేగడానికి లేదు. ఒక్క దౌర్భాగ్యుడు పుట్టినా వంశం అంతా పాడైపోతుంది కనుక. విత్తే నృపాలాద్ భయం. డబ్బు ఎక్కువ సంపాదిస్తే గవర్నమెంట్ బెంగ. 3 లక్షలు దాటి డ్రా చేశాడా వాడి సంగతి చూడమని పేపర్లో వేస్తున్నారు ఈ మధ్యన. కాబట్టి డబ్బు ఎక్కువ అయితే గవర్నమెంట్ భయం ఉంటుందని ఎప్పుడో చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. పోని మంచి చదువుకున్నాను అందాం అంటే జ్ఞానే మానే దైన్య భయం. నేను అభిమానధనుణ్ణి, గౌరవంతో బతుకుతున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచను అని బతుకుదామా అంటే ఇలా అనుకున్న వాడికి ఎప్పుడైనా దైన్యం వస్తుందేమోనని భయం. ఎవరి దగ్గరికి వెళ్లకుండా చెయ్యి చాచకుండా బతికేవాడిని భగవంతుడు పరీక్షించి అడుక్కునేలా చేస్తాట. ఎవడిచ్చినా నేను రూపాయి పుచ్చుకోనండి, నేను టీవీగా బతుకుతానండి, ఇది నా నియమం అండి అన్నవాడిని గ్యారంటీగా భగవంతుడు పరీక్షించి వీడు ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి దేహి అనేలా చేస్తాడు. ఎందుకంటే వీడికి పట్టుదల ఉంది గనక, పరీక్షిస్తాడు. అది భగవంతుని యొక్క నియమం. అందుకని మానే ధైన్య భయం. అభిమానధనుణ్ణి, నేనెవరిని అడగను, ఎవరి దగ్గరికి వెళ్ళను, నా దగ్గరికి అందరూ రావాలనుకున్న వాడికి ఇతరుల దగ్గరికి వెళ్ళి అడుక్కునే దైన్యమును తెచ్చిపెడతాడు. బలే రిపు భయం. మంచి బలవంతుండండి, ఎక్సర్సైజులు చేశాను, బాగా కరాటే ఫైటింగ్ నేర్చుకున్నాను, బలవంతుండి భీముడు లాంటి వాడిని అనుకుందామంటే ఈ బలవంతుడికి వీడికంటే ఇంకో బలవంతుడిని సృష్టించి వీడు పడగొడతాట. అందుకని శత్రు భయం ఉంటుంది బలవంతుడికి. ఇంకా విద్యే వాద భయం. విద్యల విషయంలో ఏముంటుంది? శాస్త్రే వాద భయం. శాస్త్రాలు ఎక్కువ చదువుకున్నాడు అనుకుందాం, అలాంటప్పుడు వాడికి ఆ శాస్త్రాలు చదువుకున్న వాడికి వాదించేవాడి భయం ఉంటుంది. ఒక ఆయన శాస్త్రం చెప్పాడు, ఆ శాస్త్రం చెప్పగానే అది ఖండించడానికి ఇంకో టీవీ ఛానల్లో రెడీగా ఉంటాడు. అందుకని శాస్త్ర పండితులకి వాదోపవాదములు చేసేవాడి భయం ఉంటుంది అన్నమాట. ఇంకా వీటన్నిటికంటే గుణే కలభయం, మంచి గుణాలు కలిగిన వాడికి నీచుడి వల్ల భయం ఉంటుంది. వీడు మంచివాడే కానీ అవతల వాడు చెడ్డాడొచ్చి మీద పడతాడు. ఒక ఆయన గుడ్డి ఆయన, ఆయన పేరు జాన్ మిల్టన్, ఇంగ్లీష్లో గొప్ప కవి. ఆయన రాత్రిపూట నెత్తి మీద కొవ్వొత్తిలా పెట్టుకు వెళ్ళేవాట. ఇలా కొవ్వొత్తి పెట్టుకెడుతూ ఉంటే ఎదురుగుండా వచ్చిన వాడు ఒకడన్నాడు, నీకు కళ్ళు లేవు కదా నీకెందుకు ఈ కొవ్వొత్తి అన్నాడు. నా కోసం కాదు, నీలాంటి కళ్ళున్నవాడు వచ్చి మీద పడకుండా ఉండడానికి అన్నాడు ఆయన. నేను చీకట్లో పెడుతున్నాను అనుకో, నీకు కళ్ళున్నా నువ్వు వచ్చి నా మీద పడతావు, అందుకని ఈ కొవ్వొత్తి కనపడింది అనుకో ఎవడో వస్తున్నాడని నా మీద పడవన్నట్ట. అంటే వీడికి కళ్ళు లేకపోయినా కళ్ళున్నవాడి వల్ల వీడికి భయం ఉంది. అలాగే వీడు ఎంత గుణవంతుడైనా గుణవంతుడు కాని దుర్మార్గుడి వల్ల, నీచుడి వల్ల ఎప్పుడు భయం ఉంటుంది. చదువుకున్న వాళ్ళలో నీచులు ఉంటారండి, చదువు అంటే ఉంది కానీ సద్గుణములు ఉండవుగా, అందుకని అటువంటి వాడిని కలుడు అంటారు. ఈ మాట నేనల్లా, పోతన గారు అన్నాడు, జ్ఞాన కలునిలోని శారద. భాగవతం దశమస్కంధంలో అద్భుతమైన మాట మాట్లాడాడు. జ్ఞానకలుడు అంటే చదువుకున్న మూర్ఖుడు ఒకడు ఉంటాడు, వాడిలో శారద ఏడుస్తుందిట, శోభించదట. అలా శ్రీకృష్ణుడు కడుపులో ఉండి కూడా పాపం దేవకీదేవి జైల్లో పడుంది అంటాడు. అది ఎలాగో మీరు దశమస్కంధంలో వింటారు. కాబట్టి చదువుకున్న మూర్ఖుడు ఉంటారే వాడిని కలుడు అంటారు. అటువంటి వాడి వల్ల గుణవంతులకు ఎప్పుడు ఎంతో కొంత గండం ఉంటుందిట. అందుకని గుణే కలభయం. ఇంకా రూపే జరాయాభయం, మంచి అందంగా ఉన్నవాడికి ముసలితనం భయం. ఎంత అందంగా ఉన్నా క్రమక్రమంగా ఆఫ్టర్ 30 ఇయర్స్ 40స్లోకి అడుగు పెట్టినప్పుడు ఒక రకంగా, ఆఫ్టర్ 40 to 50 చెప్పేక్కర్లా, ఆ తర్వాత 60 తర్వాత వీడి పని పిటి. అందువల్ల జుట్టు కంటే రంగేసుకుంటారు కానీ ఈ ముఖాలన్నీ ఎక్కడికెడతాయి, ఎన్ని మేకప్పులు చేసినా అది శవానికి అలంకారం చేయడంతో సమానం. కాబట్టి అందగాడికి ముసలితనం బెంగ. ఇంకా శరీరమునకు కాయే కృతాంతాద్భయం, శరీరానికి యమధర్మరాజు గారి భయం. ఎంత అందంగా మనం అలంకరించుకుని భోజనాలు చేసినా, మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా యమధర్మరాజు గారు ఎప్పుడో ఒకప్పుడు పట్టుకుపోతాడు ఈ శరీరాన్ని. అందుకని ఓరి యముడో నన్ను పట్టుకుపోకరా అని రోజు మనం అప్పుడప్పుడు భయపడుతూ బతిమాలుతూ ఉండవలసిందే. ఈ శరీరమునకు యమభయం తప్పదు. సర్వం వస్తు భయాన్వితం భువిన్ రుణాం, ఈ లోకంలో సకల వస్తువులు ఎప్పుడో ఒకప్పుడు మనకి భయమునే ఇస్తాయి. భయం లేందుందా అంటే ఉందిట, వైరాగ్యమేవా భయం. కాబట్టి వైరాగ్యము మాత్రమే భయము లేనిది. అందువల్ల ప్రతి జీవికి వ్యథనములుంటాయి, బాధలుంటాయి. ఈ బాధలు తొలగాలంటే నరహరి కథ వింటే పరిభూత వ్యథనంబులు మనకున్న బాధలన్నీ పటాపంచలవుతాయి. అందుకే నృసింహోపాసకం వందే అని రోజు గురువులలో ఒక గురువు గారికి మనం చెబుతున్నావా లేదా, ఆయన నృసింహోపాసకుడు. నృసింహోపాసన ఎందుకు చేశారు పరంపరలో అంటే, నరసింహ ఉపాసన ద్వారా మానసిక శారీరక వ్యథలు తొలగిపోతాయి. విన్నావా నరహరి కథ, తొలగిపోతుంది వ్యథ. అందువల్ల పరిభూత వ్యథనంబులు మన వ్యథనములను నాశనం చేసి వాటికి అవమానం కలిగిస్తాయి. అక్కడితో ఆగలేదట, నిరుపమ సంసార జలధి నిర్మథనంబుల్, సంసారం అనే సముద్రం సాటి లేనిది, దీనిని దేంతోటి పోల్చలేం. సముద్రాన్ని పెద్దదని చెప్పగలం కానీ ఈ సంసారం అనే సముద్రం ఎంతో చెప్పలేమట. ఇందులో నుంచి బయటపారేసే నావ, ఇందులోంచి అమృతాన్ని అందించేటటువంటి పరమ పవిత్రమైన కథ నరహరి కథ. కాబట్టి సంసారాన్ని మనకి కష్టం లేకుండా చేసి, సంసారంలో విషం రాకుండా చేసి, ఒక్క అమృతం మాత్రమే చిలికేవాడికి. సముద్రం చిలికితే ముందు విషం పుట్టి కదా అమృతం పుట్టింది, కానీ సంసారం అనే సముద్రంలో నరహరి కథ వింటే విషం పుట్టదు, కేవలం అమృతమే పుడుతుంది. అంటే వీడి జీవితం అమరత్వం పొందుతుంది. అందుకని సంసార జలధిని నిర్మథనం చేసే కథ నరహరి కథ. నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్ష ఫణి మిథునంబుల్, ఈ నరసింహస్వామి వారి కథలున్నాయే, దేవతల్ని, యక్షుల్ని, పాముల్ని, మానవుల్ని అందరినీ రక్షిస్తాయి. మనందరి యొక్క జంటల్ని, మన సంసారాల్ని పవిత్రం చేస్తాయి. ఆ కథ వినాలనుకుంటున్నానగానే నారదుడు, నీకు బుద్ధి సన్మార్గంలో నడుచుకుంటున్నది గనక ఇటువంటి ఊహ వచ్చింది, నీ బుద్ధి నిజమైన బుద్ధి, సద్బుద్ధి, ఎందుకంటే నీవు కేవలం భగవంతుడైన వాసుదేవుని కథలే వినాలనుకుంటున్నావు, పనికిమాలిన వ్యర్థమైన కథలు వినాలి అని కోరడం లేదు. ఇది జ్ఞానబుద్ధి, సద్బుద్ధి, పవిత్ర బుద్ధి నీకు చెబుతున్నా వినైతే. ఒకప్పుడు హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో శ్రీ మహావిష్ణువు సంహరించాడు. ఈ వార్త హిరణ్యకశిపుడికి తెలిసింది. వెంటనే ఆయన పళ్ళు పటపట కొరికాడు. ఒక పక్కన దుఃఖం, ఆవేదన, నా తమ్ముడు నాతో సమానంగా పుట్టిన కవల సోదరుడు అన్యాయంగా చచ్చిపోయాడనే బాధ. ఆ బాధ ఏడుపు రూపంలో కాకుండా ఉద్రేక రూపం వచ్చింది వాడికి. కొంతమంది ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఏడుస్తూ కూర్చుంటారు, కొంతమంది ఏడవరు, ఆ చావుకి ప్రతీకారం చెయ్యాలనుకుంటారు. హిరణ్యకశిపుడు క్రూరుడు గనక సోలం చేత్తో పుచ్చుకుని తళ్ళ 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 మెరిసిపోతున్న సోలాన్ని గిరగిరగిరా తిప్పాడు. సోలముద్యమ్య సదసి దానవాన్ ఇదమబ్రవీతు భో భో దానవ దైతేయాహ ద్విమూర్ధన్ త్ర్యక్ష శంబర శతబాహో హయగ్రీవ నముచే పాక ఇల్వల. సోలం గిరగిరా తిప్పి సభామండపానికి వచ్చి సభలోకి జనమందరినీ పిలిపించండనగానే వాడికి సంబంధించిన భటులు, సోదరుడి యొక్క పిల్లలు అందరూ వచ్చి పడిపోయారు సభలోకి. వాడు గిరగిరా సోలాన్ని అలాగే తిప్పి పళ్ళు పటపటలాడిస్తూ, ఓ రాక్షసుల్లారా, దైత్యుల్లారా, విన్నారా మీరు ఈ వార్త? నాయనా, ద్విమూర్ధ, ఓ త్రక్ష, ఓ శంబరాసుర, ఓ శతబాహు, ఓ హయగ్రీవ, నముచి, పాకాసుర, ఇల్వలాసుర, వాతాపి, మీ అందరూ విన్నారు కదా ఈ వార్త. ఒక ఘోర వార్త విన్నాను. పరమ దుర్మార్గుడు శ్రీహరి వరాహ రూపం ధరించి, తెల్లపంది రూపం ధరించి సముద్రంలో యుద్ధంలో అన్యాయంగా చంపి పారేశాట నా తమ్ముణ్ణి. ఆ తమ్ముడు హిరణ్యాక్షుడు పోని ఏమన్నా సామాన్యుడా? నాకు తమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుణుడు బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుణుడు వానిల్ మహా సౌకర్యాంగము దాల్చి దానవ వధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుణుడు వధిల్చిపోయనట. ఈ వార్తా స్థితిని వింటిరే, హిరణ్యాక్షుడు నాకు తమ్ముడు, మేమిద్దరం క్షణము తేడాలో పుట్టాం, కవల పిల్లలు కదా, అందుకని ముందు హిరణ్యకశిపుడు బయటపడ్డాడు, తర్వాత హిరణ్యాక్షుడు బయటపడ్డాడు. అలా నాకు తమ్ముడు వాడు, మీకు స్నేహితుడు. ఇదిగో ఈ శంబరాసురుడు వంటి వాళ్ళకి తండ్రి. హిరణ్యాక్షుడికి శంబరుడు, నముచి, కాలకేయుడు, నివాత కవచుడు, పాకాసురుడు, ఇల్వలాసురుడు వీళ్ళంతా పిల్లలని చెప్పుకున్నాంగా నిన్ననే. కాబట్టి మీ అందరికీ తండ్రి. ఇంకా వీళ్ళందరికీ ఆత్మీయమిత్రుడు ఆయన. యుద్ధరంగంలో అరితేరినవాడు, అంతటి పరాక్రమవంతుడు మరొకడుండడు. నిజం చెప్పాలంటే నాకంటే నా తమ్ముడు బాగా విద్యల్లో కానీ బాహుబలంలో కానీ ఆరితేరినవాడు, ధర్మం తెలిసినవాడు, రణన్యాయిక దక్షుడు వాడు. అటువంటి వాణ్ణి తన పరాక్రమంతో ఈ దేవతల్ని, యక్షుల్ని అందరినీ హింసించినవాడు, బంగారం రంగులో ఉన్న కళ్ళు కలిగిన వాడు. అందుకే హిరణ్యాక్షుడు అని పేరు. హిరణ్యం అంటే బంగారం. వాడి కళ్ళు ఎప్పుడు పుటం పెట్టిన బంగారంలో ఉంటాయి. అటువంటి బంగారం వంటి కళ్ళు కలిగిన నా సోదరుణ్ణి, ఆ వైకుంఠుడు ఎక్కడో వైకుంఠంలో ఉండడం మానేసి తన రూపాన్ని విడిచిపెట్టి సౌకర్యాంగం ధరించాడు. సోకరం అంటే పంది. సోకరస్య భావ సౌకర్యం అంటే పంది రూపం ధరించి సంహరించిపోయాట. ఈ వార్త విన్నారా? విని కూడా మీరు సహించి ఊరుకుంటారా? మనలో ఒక్కడికి కష్టం వస్తే మనందరం కలిసికట్టుగా ఎదిరించద్దా? ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు కావు కావు అంటాయి. అటువంటిది మన రాక్షస వీరుల్లో ఒకడికి కష్టం వస్తే మనందరం కలిసికట్టుగా ఆ కష్టానికి ఏదో ఒక ప్రతీకారం చెయ్యాలి, ఆ విష్ణువుని సంహరించి తీరాలి. అసలు వాడిని చంపాలంటే ఎక్కడుంటాడో దొరకడు. పట్టుకు దొరికితే, మనం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన కనుక దొరికితే లోబడితే చంపుతాం. అదేం విచిత్రమైన మనిషో, ఎప్పుడెక్కడుంటాడో తెలియదు. ఏదో వైకుంఠంలో ఉంటాడు కదా అని పెడితే వైకుంఠంలో కనబడ్డు. ఒకసారి నీళ్లలో ఉంటాడంటారు, ఒకసారి అడవిలో ఉంటాడంటారు, ఒకసారి ఆకాశంలో ఉంటాడంటారు. ఈ మాయదారి మనిషిని ఎలా పట్టుకోవడం అన్నాడు ఈయన. వనముల నుండు, వనములు అంటే నీళ్లు, ఎప్పుడు నీళ్లలో ఉంటాట. నారము అంటే నీరు. ఆ నారములు అయనముగా కలిగిన వాడు, నివాసముగా కలిగిన వాడు గనక నారాయణ. ఆయన ఎప్పుడు నీళ్లలో ఉంటాడంటారు, కానీ నీళ్లలోకి వెళ్ళి వెతికితే అక్కడ కనబడ్డు. చొచ్చు మునివర్గములోపల మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ మునులలో ఉంటాట. అలాగని మునుల దగ్గరికి వెడితే ఆ మునులు తప్ప మునులలో ఉండే విష్ణువు కనబడడు. ఘోణికాడు పని పంది రూపంలో వచ్చాడు కదా అని కనిపించిన పందినల్లా చంపుదామంటే పంది రూపంలోనూ ఉండట. సంజనన మెరుంగరెవ్వరును, ఆయన ఎలా పుట్టాడో ఎవడికి తెలియదు. ఇప్పుడు నేనున్నానంటే మా నాన్నగారు హిరణ్యకశిపుడికి తండ్రి ఎవరు అని ఎవరైనా అడిగితే వెంటనే నేను మా నాన్నగారు కశ్యపుడు అని చెబుతాను. కానీ ఆయనకి తండ్రి ఎవడో తెలియదు, తల్లి ఎవడో తెలియదు, ఆయన పుట్టుక గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఇలాంటి విచిత్రమైన ప్రాణి ఎక్కడ దొరికాడో? పోని చెయ్యన వెళ్ళి పట్టుకుందామంటే దొరకడు, దొరకకుండా ఉన్నాడు కదా అని ఊరుకుందామంటే మాయ రూపంలో వచ్చి ప్రాణం తీస్తాడు. ఆయనకి లోబడకుండా ఆయనని లోబరుచుకోవడం ఎలాగో అర్థం కాదు. అయినా పర్వాలేదు, ఇదిగో ఈరోజు ఈ సోలం పుచ్చుకొని మీ అందరితో కలిసి వాణ్ణి వెతకడానికి బయలుదేరతాను. ముందుగా మీరేం చేస్తారంటే విష్ణువుని చంపడానికి నాకు మార్గం చూపించండి. అనగా విష్ణువుని చంపడానికి తెలివైన మార్గం ఒకటే, విష్ణువుకి ప్రత్యేకంగా రూపం లేదు, నివాసం లేదు, ఆయన కొన్ని చోట్ల ఉంటాడు, ఆ చోట్లు చంపేస్తే వాడు చచ్చిపోతాడు. ఎక్కడుంటాడు? పద్మాకర్ గారి భాగవతం వింటున్న వాళ్లలో పద్మాకర్ గారిలో ఉంటాడు, వాళ్ళని చంపేయండి, ఇదే వాడు కనపడకుండా పోతాడు. వాళ్ళు లేడు కాబట్టి మీరు నేను ఇక్కడ ఉన్నాం, వాడే ఉండుంటే చెప్పడానికి నేను వినడానికి మీరు ఉండేవాళ్ళం కాదు. కాబట్టి భాగవతోత్తములైన భక్తుల్ని చంపేయండి, ముక్కు మూసుకు తపస్సు చేసుకునే ఋషులలో ఉంటాడు ఋషులందరినీ చంపేయండి, ఆవులు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడట కాబట్టి ఆవుల్ని చంపేయండి, యజ్ఞములన్నీ విష్ణుస్వరూపములు యజ్ఞములు ధ్వంసం చేసి పారేయండి. మహాపరమభక్తితో వాసుదేవ నారాయణ అని స్మరణ చేసే భక్తుల నాలుకలు కోసేయండి. రాగానే రోజు ఒక ఆవిడ భజన చేస్తుంది కదా నారాయణ వాసుదేవ అని, అలాంటి భక్తురాలు నాలికలో ఉంటాడు, వాళ్ళ నాలుకలు చీలుకలు చేసేయండి. ఈ విధంగా కనిపించిన ధర్మాన్ని నాశనం చేసేయండి. అప్పుడు వాడికి ఉండడానికి స్థలం లేక బయటపడిపోతాడు. బయటికి రాగానే నా సోలంతో ఒక్క పోటు పొడుస్తాను. నాతో పోరాటం అంటే మాటలా, భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక అలయించి పెనగున అచల సంభ్రమమునకెరగి వెన్నిచ్చిన ఈగుగాక క్రోధించి అటుగాక కొంత పౌరుషముతో హరిభంగి నడరిన అడరుగాక జగడంబు సైపక సౌకర్యకాంక్షియై ఇల క్రింద ఈగిన ఈగుగాక వాడి సోలధార వాణి కంఠము చీల్చి. వీడు చాలా కఠినంగా పలికాడు, నేను ఈనాడు ఏదో రకంగా విష్ణువుని యుద్ధానికి వచ్చేలా చేస్తాను, యుద్ధరంగంలో నాకు ఎదురుగుండా కనబడగానే ఘోర యుద్ధం చేస్తాను, ముందుగా మల్ల యుద్ధం చేస్తాను. మల్ల యుద్ధం అంటే చేతులు గెలిపి చేసే యుద్ధం. అప్పుడు నా భుజశక్తిని తట్టుకోలేక, నాతో యుద్ధం చేయలేక, నేను గుద్దే గుద్దులు తట్టుకోలేక పాలసముద్రంలో దాక్కున్నా బయటికి ఈడ్చి తీసుకొచ్చి ప్రాణం తీస్తాను. అలా కాక పారిపోకుండా కాసేపు నాతో యుద్ధం చేస్తే ఆ తర్వాత పేక విరిచి సంహరిస్తాను. భయపడిపోయి పంది రూపం ధరించి భూమి కింద దాక్కుంటే కూడా ఆ పంది రూపంలో ఉన్నవాడిని బయటికి లాక్కొస్తాను. క్రోధించి హరిభంగి నడరిన నడరుగాక అంటే సింహంలాగా తన పరాక్రమాన్ని ప్రదర్శించవచ్చుగాక, అప్పుడు నేను మరో సింహంలాగా పట్టుకుంటాను. ఏమైనా ఈసారి ఆ విష్ణువుని పట్టుకొని ప్రాణం తీయడం ఖాయం. నా సోలంతో, పదునైన సోలంతో కంఠంలో పొడిచి నెత్తురు బయటికి లాగి ఆ నెత్తురులో నువ్వులు కలిపి వాడికి రక్తదర్పణం చేస్తాను. వాణి శోణితమున ఆ విష్ణువు యొక్క రక్తంతో తర్పణం చేస్తాను. అప్పటిదాకా నువ్వులు నీళ్లు విడిచిపెట్టనుగాక, విడిచిపెట్టను నేను. రక్తతర్పణం చేసిన సోదరుడిగా చరిత్రలో ప్రసిద్ధికెక్కుతాను, నడవండి అని ఆజ్ఞాపించగానే రాక్షసులు భూమండలం మీద పడ్డారు, స్వర్గంలో పడ్డారు, పాతాళంలో పడ్డారు, కనిపించిన లోకాలన్నిటి మీద పడ్డారు, గుంపులు గుంపులుగా వెళ్ళిపోయారు, కనిపించిన ఋషుల్ని పీడించారు, ముక్కులు కోసేశారు, కాళ్లు నరికేశారు, గోహింస చేశారు, యజ్ఞములన్నీ ధ్వంసం చేసేశారు, దేవతల నడుములు విరగ్గొట్టారు, పాముల యొక్క కీళ్లు విరగ్గొట్టారు, వాటి నెత్తి మీద ఉన్నటువంటి మణులు పీకేశారు. ఈ విధంగా హరి భక్తులను విధ్వంసంతో సృష్టించి, మామూలు విధ్వంసం కాదు భయంకర విధ్వంసం సృష్టించి హరిభక్తుల్ని పీడించారు, చంపారు, అలయించారు. ఈ లోకాలన్నీ అట్టుడికి పోయాయి. ఎక్కడ చూసినా హింస, ఎక్కడ చూసినా మహానుభావులు హాహాకారాలు చేయడంతో ఆ హాహాకారాలు మిన్నుముట్టేట ఆకాశం దాకా వెళ్ళిపోయాయి. మొత్తం మీద ఈ దుర్మార్గుడు ప్రపంచాన్ని విధ్వంసం చేసేశాడు, అల్లకల్లోలం చేసేశాడు. ఆ తర్వాత సోలం పుచ్చుకుని వైకుంఠానికి వెళ్ళాడు. అసలు వైకుంఠం ఎక్కడుందో కనబడలేదు వాడికి. దాంతో వాడు విసిగిపోయి తెల్లబోయి ఎంత ప్రయత్నం చేసినా ఎంతమందిని చంపినా విష్ణువు బయటికి రాడేమి, అసలు వైకుంఠం పలానా చోటు ఉందని వెడితే అక్కడికి వైకుంఠమే కనబడలేదు, ఆ లోకమే కనబడలేదు. పోనీ దేవతల్ని తన్ని అక్కడ ఏమైనా విష్ణువు ఉన్నాడేమో తెలుసుకుందామంటే దేవతలు ముందే పారిపోయారు, కొంతమందికి నడుములు విరిగి కింద పడిపోయి అసలు విష్ణు ఎలా ఉంటాడో మేము చూడలేదండి మాకు తెలియదని కాళ్ళ మీద పడుతున్నారు. కాళ్ళ మీద పడిన వాళ్ళు ఇంకేం చంపడం, కాలు చెయ్యి విరిగిన వాడిని ఏం చంపుతాం. ఈ విష్ణు యొక్క చరిత్రలు చాలా చిత్రంగా ఉన్నాయి. దొరకడు పోని దొరకకుండా ఉండను ఉండడు, ఉన్నాడా అంటే ఉన్నాడంటారు, లేడా అంటే లేడు, లేడని అనుకుందామంటే ఏదో రూపంలో వచ్చి మా తండ్రిని చంపాడు కదా, మా తమ్ముడిని చంపాడు కాబట్టి ఉన్నట్టే, ఎలాగా అని మొత్తం మీద విసిగిపోయి ఆ శత్రువు పారిపోయి ఉంటాడు, లేదా చచ్చిపోయి ఉంటాడు, లేకపోతే బతికి ఉంటే ఇన్ని లోకములు వెతికినా హరి ఎందుకు కనపడడు? ఋషులలో కనపడక, యజ్ఞములలో కనపడక, గోశాలలో కనపడక, హరిస్మరణ చేసేవాళ్లలోనూ కనపడకపోతే ఇంకా అటువంటి పిరికివాడి గురించి ఆలోచించడం ఎందుకు అనుకుని, అప్పుడిక నా ప్రతిజ్ఞ చెల్లించలేకపోవడంలో దోషం లేదనుకుని, ఏమిటి ప్రతిజ్ఞ? రక్త తర్పణం చేస్తానన్నాడు. రక్తం దొరకలేదు, అలాగని తర్పణం చేయకపోతే ఎలాగా? అందుకని నువ్వులు నీళ్లు పట్టుకొచ్చి తాను తమ్ముడు యొక్క కొడుకుల చేత కూడా తర్పణం ఇప్పించాడు, తిరోధకాలు ఇప్పించాడు, కర్మకాండలు చేశాడు. మళ్ళీ అంటే వీడికి వేదములు కొంత భాగం ఇష్టం, కొంత భాగం ఇష్టం లేదు. వీడు బ్రహ్మభక్తుడు శివభక్తుడే, ఒక్క హరివిద్వేషి. ఇక్కడ ఒక చిత్రం చెప్పమంటారా? పోతన గారు అనువాదం చేయలేదు కానీ సంస్కృత మూలంలో వాడు మొదట్లో విష్ణువుని ఎట్లా వాడు ఏమన్నాడంటే, విష్ణువు నిజానికి నిష్పక్షపాతి కానీ దేవతలు ప్రార్థించటం వల్ల దేవతల మీద పక్షపాతంతో మనల్ని చంపుతున్నాడు, కాబట్టి స్వతసిద్ధముగా మంచివాడయ్యుండి కూడా పక్షపాతము వహించిన కారణం చేత హరి నాకు ఈరోజు నుంచి విరోధి. ఇదే మాట అన్నాడు మూలంలో వ్యాసుల వారు. అంటే మొదట్లో రాక్షసులు అందరూ కావాలని ద్వేషించలేదు, సత్వగుణము కలిగిన దేవతలని విష్ణువు ఎప్పటికప్పుడు రక్షిస్తున్నాడు గనక దేవతల్ని రక్షించడం వల్ల పార్టీ మీద కోపం. ఇక్కడ కేవలం దేవతా పక్షపాతి అవడం వల్ల విష్ణువు మీద ద్వేషం వచ్చింది. వాళ్ళకి మనస్సుల్లో పుట్టిన ద్వేషం కాదు, దేవతల మీద ద్వేషం దేవతలను రక్షిస్తున్న విష్ణువు మీదకి వెళ్ళింది. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తి చాలా గొప్పవాడైనా ఆ వ్యక్తిని ఇంకో పార్టీ వాడు ఎవడన్నా గౌరవిస్తే రెండోవాడికి మండుతుంది అనమాట, వీడు వాడి పార్టీ వాడు అని ముద్ర వేస్తారు. అలా విష్ణుమూర్తికి శాశ్వతంగా రాక్షసులంతా కలిసి ఓ స్టాంప్ వేశారు, విష్ణువు హరి సాక్షాత్తు దేవపక్షపాతి, దేవలోకమును మాత్రమే రక్షిస్తాడు, అసురులకు నాశనకారి అని. అందుకని ఆయన ఏమన్నాడు, దేవపక్షపాతంతో ఇంద్రాదులను రక్షిస్తున్న ఆ విష్ణువు ఇక కనపడలేదు, చచ్చిపోయిన వాడితో సమానం అని భావించి అప్పుడు తన సోదరుడి యొక్క పుత్రులతో కలిసి తిలోదకాలు ఇచ్చి ఆ తర్వాత ఏడుస్తున్న తల్లిని పిలిపించాడు. అమ్మా దితి, ఎందుకే ఏడుస్తావు అన్నట్ట. ఏడవకేం చేయినాయినా, మీ ఇద్దరు కవల పిల్లలు, రెండు కళ్ళు అనుకున్నాను, నా కళ్ళ ముందు కొడుకు చచ్చిపోతే ఏడవకుండా ఎలా ఉంటాను? తల్లికి అన్నిటిల్లోకి గొప్ప బాధ గర్భశోకం అంటారు, పుత్రశోకం అహం కష్టం, మహాకష్టం అన్నారు పుత్రశోకాన్ని. దీనికంటే కష్టం కష్టాత్ కష్టతరం క్షుధ, కొడుకు చచ్చిపోతే అది బాధ అయినా ఆకలిస్తే ఆకలి దీనికంటే ఎక్కువ బాధ అంటో, కొడుకోహయ్ కొడుకోయ్ కాస్త బియ్యం వేయంట్రా ఎసట్లో అవకేసుకు తింటానంటుందిట, ఆకలి ఎక్కువైపోతే. కాబట్టి ఆకలి అన్నిటికంటే గొప్ప కష్టం అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం పుత్రశోకంతో అలమటించిపోతున్నాను, ఆ చిన్నాడంటే మరీ ఇష్టం రా, పెద్దాడికంటే చిన్నాడి మీద తల్లికి కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది అంటారు, మరి శాస్త్రం ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పాలి. ఇలాంటివన్నీ నాలాంటి వాడికి ఏం తెలుస్తుంది, నేను అమాయకుండి నోట్లో వేలెడితే కొరకలేను, మీ నోట్లో నా వేలు మాత్రం పెట్టకండి. ఎందుకు చెబుతున్నానంటే, సహజముగా లోకములో చిన్నపిల్లవాడంటే ఎందుకో తల్లికి ఎక్కువ ఇష్టం, అందువల్ల ఈ కొడుకు తెచ్చాడని ఏడుస్తున్నాను రా నాయన, ఎంత అందంగా ఉండేవాడు, అబ్బా ఏం పరాక్రమం వాడిది, ఋషుల్ని వాడు తలకై విరిచి రక్తం తాగుతూ ఉంటే వాడు డ్రింక్ తాగుతున్నట్టుగా ఉండేది నాకు, ఆ దృశ్యం మళ్ళీ ఎప్పుడు కనపడుతుందో అంది ఆవిడ. దాంతోపాటు తమ్ముడి భార్యలు ఏడుస్తున్నారు, ఆ తమ్ముడి యొక్క కొడుకులు ఏడుస్తున్నారు. అందుకని అందరినీ దగ్గర కూర్చోబెట్టి, మరదళ్ళల్లారా ఏడవకండి, నాయనలారా పిల్లలారా ఏడవకండి, అమ్మా ఏడవకండి అని వాళ్ళ కన్నీళ్లు తుడిచి అద్భుతమైన బోధ చేశాడు. నిజం చెప్పాలంటే హిరణ్యకశిపుడు బోధించినంత వేదాంతాన్ని నేను చెప్పలేను, ఎవరూ చెప్పలేం, అంత బాగా చెప్పాడు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఏదో ఒక సమయంలో పుడతాడు, పెరుగుతాడు, నశించిపోతాడు. పుట్టడం, పెరగడం, నశించటం ఇవి జీవుల లక్షణములు. అందుకే దీనికి శరీరము అని పేరు. శీర్యతే ఇది శరీరం, శీర్యతే అంటే నశించిపోవునది, కాబట్టి దీనికి శరీరం అని పేరు వచ్చింది. శరీరం అంటేనే నశించిపోయేది, ఇలా శాశ్వతంగా ఉండదు. ఇవాళ ఉన్న ఈ శరీరం రేపు ఇంకో రకంగా మారుతుంది, ఆ తర్వాత ఇంకో రకంగా మారుతుంది, చివరికి భూమిలో కప్పడిపోవడమో తగలడిపోవడమో అయిపోవాలి. ఈ ఎముకలు, ఇందులో ఉన్నటువంటి రక్తము, మాంసము ఇవన్నీ క్రమక్రమంగా పంచభూతాలలో లీనమైపోతాయి. ఈ చర్మం భూమి వల్ల వచ్చింది. అందుకే ఈ చర్మమునకు మృణ్మయ చర్మము, అసలు శరీరమునకు మృణ్మయ దేహమని పేరు. మీరు ఎంత తోమండి, ఎన్ని కుంకుడుకాయలు పెట్టి, ఎన్ని సబ్బులు పెట్టి, ఎన్ని షాంపూలు పెట్టి తోమినా మళ్ళీ తోమిన కాసేపటికి తువ్వాలతో తుడుస్తుంటే మళ్ళీ సిద్ధం మట్టి. అందుకే ఇది మట్టిమయం, మృణ్మయం. ఈ లోపల అగ్ని ఉన్నది, అదే దాహకత్వం మనకి ఇస్తుంది. దాహం క్షుత్తు వస్తున్నాయంటే లోపల అగ్ని ఉన్నది కనుక మనం వినగలుగుతున్నాం. ఇది శబ్దగుణకం, ఇదే ఆకాశము. అంటే లోపల జలం ఉన్నది, ఆ జలం ఉన్నది కాబట్టి మనకి స్వేదం పడుతోంది, మంచినీళ్ళు తాగుతున్నాం, అది లోపల మళ్ళీ శరీర వ్యవస్థని నడుపుతున్నది. ఇంకా ఈ పంచభూతములలో ఏ భూతము లేకపోయినా మనం ఒక క్షణమైనా బతుకుతాం, కానీ ఒక భూతం లేకపోతే అసలు బతకలేము. అదే వాయువు, ఒక క్షణం అన్నం లేకపోయినా బతుకుతాం. ఒక క్షణం కాదు, 40 రోజులు తిండి తినకుండా బతికిన వాళ్ళు ఉన్నారు, ఓ 1 వారం రోజులు మంచినీళ్ళు తాగకుండా బతకచ్చు, కానీ గాలి పీల్చకుండా ఎక్కువ కాలం బతకలేము. ఈ పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరము, శరీరాన్ని విడిచిపెట్టగానే ప్రాణం, ఆత్మ దీన్ని విడిచిపెట్టగానే, ఈ శరీరమును ఆత్మ విడిచిపెట్టి విడిచిపెట్టగానే ఇది జీర్ణమైపోయి భూమిలో కలిసిపోతుంది. ప్రాణవాయువు వాయువులో లీనమైపోతుంది, అగ్ని అగ్నిలో కలిసిపోతుంది, శబ్దగుణకం ఆకాశంలో లీనమైపోతుంది, జలం జలంలో కలిసిపోతుంది, పంచభూతాలలో ఈ పాంచభౌతిక శరీరం కలిసిపోతుంది. కాబట్టి పాంచభౌతిక శరీరం పంచభూతాలలో కలిసి తీరాలి. కలిసిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. ఇది సృష్టి యొక్క రహస్యం. ఇందులో ఎవ్వడూ దీనికి మినహాయింపు కాదు. ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు పుట్టినవాడే, పెరిగినవాడే, నశించినవాడే. దేహాంతర ప్రాప్తి తప్పదు. ఈ బతికిన కాసేపట్లో అందరం ఓ చోట చేరతాం. ఒక ఆవిడ భార్య అనే పేరుతో, ఒకడు భర్తగా, ఒకడు మిత్రుడిగా, ఒక ఆమె తల్లిగా, ఒకడు తండ్రిగా, మరికొంతమంది కొడుకులుగా, కొందరు సోదరులుగా, కొందరు సోదరపత్నులుగా, ఇలా ఏవో ఒక వరుసలతో బంధములతో ఇక్కడున్న 4 రోజులు కలుస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నీరాగార నివిష్ట పాంతుల క్రియల్ నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సాంగత్యమున్ లేదు. అమ్మ, ఈ భూమండలంలో సంసారం అనేది ఒక చలివేంద్రం వంటిది. వేసవి కాలంలో పూర్వకాలం చలివేంద్రాలని పెట్టేవారు. దాహంతో అల్లాడిపోతున్నటువంటి మానవులకి మంచినీళ్లు పోయడానికి ఓ తాటాకు పందిరి వేసి కుండలు పెట్టి ఆ కుండల చుట్టూ గొడ్డలు కట్టి దాంట్లో నీళ్లు పోసేవారు. చల్లగా ఉంటుంది ఆ నీరు. వేసవకాలంలో దాహంతో ఉన్న వాళ్ళందరూ ఆ చలివేంద్రం దగ్గర చేరి ఎండ దెబ్బకి తట్టుకోలేక ఆ పర్ణశాలలో కూర్చుని, తాటాకు పాకలో కూర్చుని చల్లని నీళ్లు తాగి ఓ 1 గంట, 2 గంటలు వాళ్ళు ఓపికను బట్టి విశ్రాంతి తీసుకునేవారు. ఈ విశ్రాంతి తీసుకునేవాడు ఏం చేస్తాడు, ముందు మంచినీళ్ళు తాగి లోపల ఉన్న కుర్చీల్లోనో చాపల మీదో కూర్చుంటారు. ఇక కూర్చోగానే సరదాగా కాలక్షేపం మొదలెట్టాలిగా. ఇప్పుడు మనుషులు ఊరికే కూర్చోలేరట, 4 కలిశారంటే అబ్బో ఎన్ని కబుర్లు రావాలో అన్నీ వస్తాయి. అందుకని చాప మీద కూర్చోగానే ఈ కూర్చున్నవాడు పక్కవాడిని అడుగుతాడనమాట, మీది ఏ ఊరండి అంటాడు. మాదా అండి, మేము తిరుపతి నుంచి వచ్చామండి. ఓహో, ఎస్సీబీసీ నుంచి వచ్చారా, నా రికార్డింగ్ బాగాలేకపోయినా పర్వాలేదు, మీ రికార్డింగ్ నాకివ్వండి, లేకపోతే మీ రికార్డింగ్ బాగుంటే నాకివ్వండి, నేను మీకు ఇస్తానండి అంటే కబుర్లు చెబుతారు. ఏదో మొదలెడతాయి ఇక ఎక్కడి నుంచి. ఓ ఇద్దరు పక్కన చేరారంటే కబుర్లు రాకుండా ఎలా ఉంటాయి, ఏమండి నేను ఫలానా ఊరండి, మీది ఈ ఊరండి అని కబుర్లు చెప్పుకుంటారు. ఎంతసేపు కబుర్లు చెప్పుకుంటారు, ఆ చలివేంద్రములో పాకలో కూర్చున్న కాసేపు నాకేం చేస్తారు, చాలండి ఏ బయలుదేరతామండి అంటారు. ఎక్కడ లేని కబుర్లు అప్పుడు వస్తాయట. అసలు ప్రపంచంలో చలివేంద్రం దగ్గర ప్రయాణంలో 4 కలిసినప్పుడు వచ్చిన కబుర్లు ఇంకెప్పుడు రావు. ఇక పురాణాల్లో చెప్పక్కర్లేదు. 1 గంట కనుక ఇంకా టైం ఉందంటే కింద కూర్చుని, ఇంతకీ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఈ సీట్ ఎవరు కట్టే పెట్టాలి, ఇలా రకరకాల కబుర్లు వచ్చి ఈ స్నేహం ముందు శాశ్వత స్నేహం కూడా బలాదూరు అనమాట. 2 రోజులు కలిసాక 3వ రోజు సినిమాకి వెడదామంటట. ఆ తర్వాత ఇద్దరు కలిసి పురాణం అనే సినిమాకి కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అంటే మీలాంటి జ్ఞానులు అన్ని చోట్ల ఉండరు కదా మరి. ఈ కబుర్లు చెప్పుకునే వాళ్ళంతా ఎల్లకాలం కలిసి ఉండగలరా మరి, ఉండలేరు కదా. అందుకని ఇవాళో రేపో మళ్ళీ వెళ్ళిపోక తప్పదు. అందులో చలివేంద్రంలో కూర్చున్న వాడైతే 1 గంట 2 గంటలో పోయాక ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళాక మళ్ళీ కలుస్తారో లేదో చెప్పలేము. చలివే అందరం దగ్గర మంచినీళ్ల కోసం చేరి చాపల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుని మళ్ళీ విడిపోయేటటువంటి మానవులు లాంటి వాళ్ళం సంసారంలో ఉన్న మనం కూడా. కాకపోతే చలివే అందరం దగ్గర వాడు అరగంటో గంటకో విడిపోతాడు, మనం ఇంకొంచెం ఎక్కువ కాలం కలిసి ఉంటున్నాం అంతే. భార్యాభర్తలు 30 ఏళ్ళో 25 ఏళ్ళో 50 ఏళ్ళో 40 ఏళ్ళో సెంచరీ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారులేండి. పెళ్ళై 100 ఏళ్ళు కాపురం చేసిన దంపతులు కూడా ఉన్నారు. అలా కొంతకాలం అయ్యాక విడిపోతారు. అలాగే తల్లి బిడ్డలు కూడా, తల్లిగారు తన కొడుకుని 25 ఏళ్ళో 30 ఏళ్ళో పెంచో లేకపోతే 5 ఏళ్ళో పెంచో అసలు పెంచకుండానో వెళ్ళిపోతుంది. తండ్రి గారు అలా వెళ్ళిపోతాడు, సోదరులు విడిపోతారు. ఇక్కడ శాశ్వతత్వం లేదు. ఎవ్వడం శాశ్వతంగా కలిసి ఉండలేము. ఉంటారేమో మీరు, మీకే తెలుస్తుందిగా, మీ చుట్టుపక్కల ఎంతో మందిని చూశారు, ఇంకా భవిష్యత్ ఎంతో చూడబోతున్నారు. ఇందులో కూడుకున్న వాళ్ళు ఎవరైనా కలిసి ఉండగలుగుతారా? భార్య దారిని భార్య పోతోంది, భర్త దారిని భర్త పోతాడు, కొడుకు దారిని కొడుకు పోతాడు, మనవడ దారిని మనవడు పోతాడు, తన దారిని తాను పోతాడు. అందుకని దేని దారినది పోదే, సదా సాంగత్యం లేదు. అందువల్ల ఇక్కడ కలిసి కూడి మళ్ళీ విత్తురు అంటే విచ్చిపోతారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే మహాసూరుడు నీ కుమారుడు కూడా, ఆయన కూడా కాసేపు మనతో కలిసి ఉన్నాడు, తన దారి తాను చూసుకున్నాడు. మహాసూరుండాతడు తద్వియోగమునకై సోక్యంపనీకేటికి, అతడు మహావీరుడు, యుద్ధరంగంలో వీరుడిలాగే పోరాడి చచ్చిపోయాడు, వీరస్వర్గం పొందాడు. వాడి కోసం ఏడవడం ఎందుకమ్మా? ఒకవేళ ఏడుస్తే ఏడ్చిన వాడు బతికొస్తాడా? మనం ఎప్పుడు ఏడవాలి? ఏడ్చి ఏడ్చి కూర్చోవడం వల్ల చచ్చినవాడు బతికొస్తే ఏడవాలి. ఒక వ్యక్తి కింద పడి చచ్చున్నాడు, చచ్చిపోయావా చచ్చిపోయావా అని ఏడుస్తూ కూర్చుంటే వాడిలోకి ప్రాణం వస్తుందా? రాదు. ప్రాణం వచ్చేటప్పుడు అయితే మనం ఏడవాలి, రానప్పుడు ఎంతకాలం ఏడిస్తే ఉపయోగం ఉంది? కాబట్టి అతని కోసం, అతని వియోగము కోసం శోకించవద్దు. శోకించడం వల్ల ప్రయోజనము లేదు. ఎన్నాళ్ళు ఏడ్చినా చచ్చిన ప్రాణి మళ్ళీ తిరిగి రాడు. ఈశ్వరుడు సమస్త లోకాలకి అధిపతి, ఆయన నిర్మలుడు, ఏమీ గుణములు లేనివాడు, దోషము లేనివాడు, అయినా తన లీలతో ఈ లోకాలను సృష్టించి కర్మబంధములు కలిగిస్తాడు. గుణములు లేనివాడైనా గుణములు ఉన్నట్టుగా కనపడతాడు, కర్మలు లేనివాడైనా కర్మబంధాలకు లోబడతాడు. తానే తనను తాను సృష్టించుకుని జీవుల రూపంలో కనపడతాడు. తనకి తానే సుఖమిచ్చుకుంటాడు, తనకి తానే దుఃఖమిచ్చుకుంటాడు, తనకు తానే మళ్ళీ శరీర వైరాగ్యాన్ని ఇచ్చుకుంటాడు, శరీరం నుండి తనకు తానే విముక్తిని కలగజేసుకుంటాడు. అంటే పుట్టేది తానే, చచ్చిపోయేది తానే. శరీరముతో సంసక్తి ఏర్పాటు చేసుకుని, ఆసక్తి ఏర్పాటు చేసుకుని కలయిక పెట్టుకునేది తాను, ఆ కలయిక నుంచి విడిపోయేది తాను. కాబట్టి ఇదంతా పరమేశ్వర స్వరూపం. అమ్మ పరమేశ్వరుడు, నేను ఈశ్వరుడు, ఈ సోదరుడు అతడు పరమేశ్వరుడు, సోదరుడు యొక్క పుత్రులు వాళ్ళు శివస్వరూపాలు. అంతా శివమయం జగత్, అంతా సర్వం శివమయం జగత్తు. ఇటువంటి శివమయమైన జగత్తులో శవమెవడు, శివమెవడు, చచ్చేదెవడు, చంపేదెవడు, అంతా భ్రమ. అందువల్ల తమ్ముడి కోసం ఏడవకండి. అతడు ఉత్తమ లోకాలకు వెళ్ళాడు. యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడిన వాడికి నరకం రాదని, వీరస్వర్గం వస్తుందని వేదం చెబుతోంది. అతడు వీరస్వర్గానికి పోయాడు. ఈ విషయంలో మీకు ప్రేత బంధు సంవాదం అని ఒక గొప్ప కథ ఉన్నది. ఒక ఆయన చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన వాడి కోసం బంధువులంతా ఏడుస్తూ ఉంటే యమధర్మరాజు గారు వచ్చి ఓదార్చాడు. ఆ కథ చాలా గొప్పది, అది ఉపనిషత్ సారం, అది చెబుతా వినండి అని ఈ కథ చెప్పినవాడు హిరణ్యకశిపుడు. అంత జ్ఞానాన్ని బోధించాడు. ప్రేతబంధు యమ సంవాదక కథ వినండి అన్నాడు ఆయన. పూర్వం ఉసీనరం అని ఒక దేశం ఉన్నది. ఆ ఉసీనర దేశాన్ని సుయజ్ఞుడు అని పేరు కలిగిన ఒక రాజు పరిపాలించాడు. ఆ రాజుగారు చాలా వీరుడు. ఆయనకి 23 అక్షౌహిణీల సైన్యం ఉందట. ఏకంగా మహాభారత యుద్ధంలో ఎంత చేసి 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొంది, కానీ ఆయనకి 23 అక్షౌహిణీల సైన్యం ఉన్నది. మహాభారత యుద్ధం నాటికే చాలా నష్టమైపోయిందండి, అందుకే అక్కడికి వచ్చేసరికి ఆ జనం తగ్గారు. నిజానికి శ్రీకృష్ణుడు జరాసంధుడి యొక్క సైన్యాన్ని, 23 అక్షౌహిణీల సైన్యాన్ని 17 సర్వనాశనం చేశాడు. అందుకే పాండవుల దగ్గరికి వచ్చేసరికి కాస్త సులభమయ్యింది. జన నష్టం అవడం అయితేనే, యుద్ధం చేయడం అయితేనే, అప్పటికే వీరులు చచ్చారు గనక. ఎంతో మంది వీరుల్ని శ్రీకృష్ణుడు బలరాముడు సంహరించి పాండవులకి యుద్ధరంగంలో ఎక్కువ శ్రమ లేకుండా చేశారు. కాబట్టి పూర్వకాలంలో ఉన్నటువంటి సైన్యము ఆ బలము వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మహాభారత యుద్ధములో పాల్గొన్న సైన్యము కంటే కూడా ఎక్కువ సైనికులుండి యుద్ధం చేసి చచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్లలో ఉశీనర దేశాధిపతి ఒకడు. ఆయన పేరు సుయజ్ఞుడు. 23 అక్షౌహిణీల సైన్యం ఉండేది. ఆయనకి 16 మంది భార్యలు, మంచి సుందరీమణులు. ఈ 16 మందికి ఒక్కొక్కరికి 10 మంది చొప్పున కొడుకులు, 15 మంది కూతుళ్ళు పుట్టారట. ఆయన చాలా గొప్పవాడు. పక్షపాతం లేకుండా ప్రతి భార్యకి 10 కొడుకులు, 15 మంది కూతుళ్ళు ఇచ్చాట. 20 అది ప్లెంటీ అనమాట ఆయనకి. ఈ 16×20 మంది సంతానం. ఈ సంతానంతో హాయిగా భార్యలతో ఆయన అదృష్టం అందరూ ఐకమత్యంతో ఉండేవారట. భార్యలు సాధారణంగా ఇద్దరు భార్యలు ఉంటే చాలా కష్టమని శాస్త్రం అంటుంది. అనుభవం ఉన్నవాళ్ళు ఎవరన్నా చెప్పండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే కొట్టుకోకుండా కలిసి ఉండేవారట. పిల్లలు కలిసి ఉండేవారు. ప్రజలు కూడా రాజంటే భక్తి చూపించేవారు. ఇంకా సైన్యం కూడా చాలా గట్టిది. ఎన్నున్న కాలం ఒకటి ఉంటుంది కదా, ఆ కాలాన్ని ఎవరూ దాటలేరు. ఒకసారి ఇతని కంటే బలవంతుడైన ఒక రాజు అనేక మంది శత్రువుల్ని కూడగట్టుకుని ఈతనికి వ్యతిరేకంగా ఉండే సైనికులందరినీ పోగేసి యుద్ధానికి వచ్చాడు. పాప ఈయన ఒక్కడు. వాళ్ళు చాలామంది, చాలామంది రాజులందరూ ఒకేసారి యుద్ధరంగంలో చొచ్చుకొచ్చేసరికి ఆ యుద్ధరంగంలో సుయజ్ఞుడు ఘోర యుద్ధం చేసి చచ్చిపోయాడు. పోరాటంలో చచ్చిపోయాడు. ఆ చావడం కూడా మామూలు యుద్ధం కదట. మొత్తం వక్షస్థలం అంతా బాణాలు గుచ్చుకుపోయాయి, చేతుల్లో కత్తులు దిగిపోయాయి, కాళ్ళు తెగిపోయాయి, ఇంకా మిగతా మొండల్లో సోలాల పోట్లు ఒకటి కాదు ఎన్నో ఆయుధములు దిగి 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 చచ్చిపోయాడు. అలా వెళ్ళకెత్తలా పడి చచ్చిపోయాడు యుద్ధంలో. సైనికులంతా చచ్చిపోయారు. శత్రువులు నగరాన్ని కొల్లగొట్టి ఉత్సాహంతో వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వార్త, భర్త చచ్చిపోయిన వార్త విన్న ఆడవాళ్ళంతా ఆఖరిన యుద్ధరంగానికి వచ్చారు. ఆ యుద్ధరంగంలో వెళ్ళకెత్తలా పడుకొని కాళ్ళు చేతుల్లో, చేతులు మాత్రమే ఉండి కాళ్ళు తెగిపోయిన శవాకారంలో ఉన్న భర్త కనబడగానే ఆ భార్యలు గుండెలు బాధేసుకున్నారట. పిల్లలంతా ఒకటే ఏడవడం మొదలెట్టారు. అయ్యో నాన్నోయ్, నాన్నోయ్ అని శరీరం మీద పడిన పిల్లలు, భర్త యొక్క ఒంటి మీద పడిపోయిన భార్యల యొక్క ఆక్రందనలతో యుద్ధభూమంతా నిండిపోయిందట. మహాభయంకరమైన బాధలండి ఆ ఏడుపు. చాలా ప్రేమగా చూసుకున్న భర్త చచ్చిపోతే ఏమైపోతారు భార్యలు? మరి సహజంగా భార్యాభర్తల బంధం చాలా గొప్పది. భర్త ఎంత దుర్మార్గుడైనా వాడు చచ్చిపోతే సహజంగా భార్యలకు అంత ఎంతో బాధ వస్తుందన్నమాట. ఎంత తిట్టినా ఎంత చెడ్డ మొగుడే కదండి అంటారట. అంటే వాడు ఎంత చెడ్డవాడైనా మొగుడే. ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. అదే సృష్టి యొక్క రహస్యం. అందుకే వీళ్ళంతా సహజముగా ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి భర్త గనక ఏమాత్రం తిట్టని వాడు గనక అవి తలుచుకుని గుండెల మీద పడి ఏడవడం మొదలుపెట్టారట. చినిగిన బహువర్మ చిత్రధాతువుతోడ తరచుకారెడు సోనితమ్ముతోడ. ఆయన వేసుకున్న కవచమంతా తెగి కింద పడిపోయింది. యుద్ధరంగానికి వెళ్ళిన వాళ్ళు కవచం వేసుకెడతారు యుద్ధంలో ఆయుధములు తగలకుండా ఉండడానికి. పాపం ఆ కవచం అంతా ముక్కలు ముక్కలై నేల మీద పడిపోయింది. అందుకని చిరిగిపోయిన కవచంతో, చీకిపోయిన వస్త్రములతో, గుండెల్లో గుచ్చుకున్న బాణములతో, ఆ బాణముల నుండి కొంచెం కొంచెం ఇంకా రక్తం కారుతుంది. అప్పుడే చచ్చిపోయాడు కదా, 4-5 గంటలైతే క్రమంగా రక్తం గడ్డగడుతుంది. అప్పుడే చచ్చిపోవటం వల్ల ఇంకా రక్తం కూడా కారుతుంది. అలా కారుతున్న రక్తంతో నిమిషహీనములైన నేత్రయుగ్మముతోడ. చచ్చిపోయాక ఇంకా రెప్పపాటు ఉండదు. ఇప్పుడు మనం బతికున్నాం గనక ఇలా ఇలా వేస్తున్నాం. అదే చచ్చిపోతే ఏముంది, అయిపోయింది, కళ్ళు మూసుకుపోయాయి. రెప్పపాటు లేని కళ్ళతో ఉన్నాడు ఆయన, కదలిక లేని చేతులు, తెగిపోయిన కాళ్ళు. ఎవరేం అరిచినా వినబడదు. బాబోయ్ బాబోయ్ అని బాదుకుంటూ గుండెలు ఏడుస్తూ ఉన్నటువంటి, ఇలా గుండెలు బాదుకుని ఏడుస్తున్న భార్యలు కనపడరు. మాటలు వినబడవు, రూపం కనపడదు. అలా పడుకునున్న శవం మీదకి వెళ్ళారట. అయ్యా దుఃఖాన్ని వర్ణించారు పోతన గారు కూడా తెలుగులో. ఇక ఆ ఏడుపు మామూలు ఏడుపు కాదట. స్రస్తాకంపిత దీర్ఘ కేశములతో సంచిల్నహారాళితో హస్తాబ్జంబులు చాచి మోదుకొనుచు హానాథయల్చు బహు ప్రస్తావోక్తులతోడ నేడ్చిరి వగల్ ప్రాణేసు పాదం బుల అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షం పుచున్. బాగా జుట్టుంది పాప వాళ్ళకి, ఆ జుట్టులా విరబోసుకున్నారు. చచ్చిపోయినప్పుడు భర్త జుట్టు విరబోసుకోవాలట, అందుకని విరబోసుకుని ఆ జుట్టు పీక్కుంటూ అయ్యో అయ్యో అంటోంది ఒక ఆవిడ. ఆ జుట్టులా విరబోసుకుంటే ఆ జుట్టు మొహం మీద పడి కన్నీళ్లు కరుస్తున్నప్పుడు ఈ నీళ్లు జుట్టు కలిసిపోయి నాచులా కనపడుతున్నది. అంత పెద్ద జుట్టుతో ఏడుస్తున్నారు. ఇంకా మెడ నిండా గొలుసులు వేసుకున్నారు వాళ్ళు, బంగారపు గొలుసులు. రాజుగారి భార్యలు కదా, బంగారానికి లోటే ఉంది. అన్ని నెక్లెస్లు పెద్ద పెద్ద పతకాలు ఉన్నాయి. ఆ గొలుసులు వీళ్ళు కదులుతున్నప్పుడల్లా ఒకదానికోటి టక్కు టక్కు అని కొట్టుకుని కలిసిపోయి ముద్దయిపోతున్నాయి, చిక్కుపడిపోతున్నాయి. ఇలా చిక్కుపడిపోతున్న హారములతో ఏడుస్తున్నారు. అన్ని గొలుసులు ఉండడం వల్ల, ఏడవడం వల్ల వచ్చే నష్టం అర్థమైందా? ఈ గొలుసులు ఒకదానికోటి చిక్కుపడిపోతున్నాయి. అందుకే ఏడవడానికి వెళ్ళేటప్పుడు గొలుసులు తీసి పక్కన పెట్టాలి. ఇంకా చేతులు ఇలా ఎత్తుకుని గుండెలు బాధేసుకోవడం మొదలెట్టారట. ఈ గుండెకాయ ఆగిపోదేమి, నువ్వు లేకపోతే ఎలా బతుకుతున్నాము, ఇదేం దిక్కుమాలిన గుండె, ఆగదేం, హార్ట్ అటాక్ వద్దు బాబు అన్న వాళ్ళకు వస్తుంది, మాకు రాదేం అంటారట. రమ్మంటే వస్తుందా హార్ట్ అటాక్, పొమ్మంటే పోతుందా? అయినా గుండెల మీద ఇలా చేతులు కొట్టుకుని ఏడుస్తున్నారు. హా నాథ అని ఏడుస్తుంది ఒక ఆవిడ. సుయజ్ఞ అంది ఒక ఆవిడ. ఏమైపోయావు నాయన అంటోంది ఇంకొక ఆవిడ. నన్ను ఎంత ప్రేమగా చూశాడు అంటోంది ఒక ఆవిడ. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ఆ ఏడవడంలో బహుప్రస్తావోక్తులతో కూడా ఏడ్చిరి. ఇక్కడుందండి కవిత్వం అంటే, ఏడుపుని కూడా ఇంత అద్భుతంగా వర్ణించేవాళ్ళు ఎవరు ఉండరు, ఒక్క పోతన గారు తప్ప. ఎందుకో తెలిసిన, సహజంగా ఎవరన్నా చచ్చిపోయినప్పుడు వాడు బతికున్నప్పుడు చేసినవన్నీ గుర్తొస్తాయట, ఆ శవం దగ్గర ఉన్నప్పుడు వాటినన్నిటినీ తలుచుకుని ఏడుస్తున్నారనమాట. ఒక ఆవిడ, నాకు ఒకప్పుడు రొంపు వచ్చింది, అప్పుడు ముక్కు గారిపోతుంటే జేబును వాళ్ళు పట్టుకొచ్చి ముక్కు చీవడంతో నువ్వే తుడిచి నీ ఒంటికి రాసుకున్నావు, అయ్యో ఇప్పుడు ఎవరు తుడుస్తారని ఒక ఆవిడ. అరటి పండు తీసుకొచ్చినప్పుడు తొక్కను ఉదినేసి పొరపాటున పండు నాకు పెట్టావు, ఇప్పుడు ఎవరు పండు పెడతారని ఒక ఆవిడ. నాకు ఎన్ని నగలు చేశాడని ఒక ఆవిడ. ఎంత మంచివాడండి, ఎన్ని కష్టాలైనా సరే మాకు చెప్పేవాడు కాదు, కష్టాలు తాను అనుభవించి సుఖాలు ఇచ్చాడని ఒక ఆవిడ. అలాగే అంటాం కానీ, ఆ సవతి దానికి పట్టు చీర తెచ్చినప్పుడు 10,000 చీర తెచ్చి నాకు 1,000 రూపాయల చీర తెచ్చాడు, అందుకే ఇలా పడ్డాడని ఒక ఆవిడ. ఈ పాతవన్నీ గుర్తుకు తెచ్చుకుని బహుప్రస్తావోక్తులతో ఏడ్చిరి. పాతవన్నీ తలుచుకుని తలుచుకుని గుండె వగచేలా ఏడవడం మొదలుపెట్టారు. ప్రాణేశ్వరుడి పాదాల మీద, తెగిపోయిన పాదాల మీద పడి ఏడ్చింది ఒక ఆవిడ. ఆ సమయంలో వాళ్ళ కన్నీళ్లు వక్షస్థలం మీద పడ్డాయి. ఈ వక్షస్థలం మీద కుంకుమ ధరించేవారు ముత్తైదువులు పూర్వం. ఇప్పుడు ఈ కన్నీళ్లు ఈ వక్షస్థలం మీద పడగానే ఈ కన్నీళ్లకు ఆ కుంకుమ కరిగి ఆ కుంకుమ కిందకి ప్రవహిస్తోంది. అది చూడ్డానికి వాళ్ల కళ్ళల్లోంచి కన్నీరు రక్తమే వస్తున్నదా, రక్తము కన్నీరు రూపములో ప్రవహిస్తోందేమో అన్నట్టుగా ఉంది. అందుకని ఈ విధంగా రక్తమే కన్నీరుగా ప్రవహిస్తున్నట్టుగా కుంకుమతో కూడిన కన్నీళ్లు కిందకి అలా కారిపోతున్న ఈ ధారగా ఏడవడం మొదలుపెట్టారు. అనఘా నిన్ను నుసీనర ప్రజలకు అర్ధానంద సంధాయిగా, మును నిర్మిల్చిన బ్రహ్మ నిర్దయత ఉన్మూలిల్చెనే నేడు. ప్రభు నువ్వెంత పుణ్యాత్ముడివి, నీ పరిపాలనలో ప్రజలు ఎంత హాయిగా బతికారు, సుభిక్షంగా రాజ్యపాలన చేసిన వాడివి నువ్వు. అందరు భార్యల్ని సమానంగా చూసుకున్నావు, పిల్లల్ని బాగా చూశావు, పిల్లల్ని చూసినట్టుగా ప్రజల్ని పరిపాలించావు. ఇలా ఎన్నో మంచి పనులు చేసి మమ్మల్ని అందరినీ ఆనందపెట్టిన నువ్వు ఇవాళ మాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావా, వెళ్లే ముందు ఒక్క ముక్కు కూడా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడ్చారట వాళ్ళు. చెప్పి పెడతారు ఎవరన్నా, ఏం చెప్పుతారు, ఎవరికేం తెలుసు. అయినా అలా అమాయకత్వంతో ఏడ్చారు. బ్రహ్మ నువ్వెంత దుర్మార్గుడివి, నీకు దయలేదు, నిర్దయుడివి నువ్వు. లేకపోతే ఈ మహారాజును ఒకప్పుడు ఇంత సింహాసనం పరిపాలించేటట్టు చేశావు, మా ఉసీనర దేశంలో ఉన్న సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ద్వారా మా అందరికీ సుభిక్ష పరిపాలన అందజేశావు. ఇవాళ ఆ మహారాజుని నిర్దయగా చంపేశావు. నీలాంటి దుర్మార్గుడు ఉంటాడా, నువ్వు క్రూరుడివి, నీ దగ్గరికి ఎప్పుడో ఒకప్పుడు వస్తాం, నీకు బుగ్గపోటైనా పొడవపోతావా, భారతికి చెప్పపోతావా అని కొంతమంది ఏడ్చారు. ఈ విధంగా పరిపరి విధాలుగా గుండెలు బాదుకుని ఏడుస్తూ, ఇంకా మేం బతకలేం, మేం కూడా ఈయన శవాన్ని తగలబెట్టి అందులో దూకేస్తామని ఒకళ్ళు అంటే, శవంతో పాటు కాలిపోతే ఒళ్ళంతా మంటలు వస్తాయేమో అని ఎందుకైనా మంచిది, విషం తాగి చచ్చిపోతే తేలికంది ఒక ఆవిడ. అమ్మో విషం తాగినా మంట వస్తుంది, కత్తితో ఒక్క దెబ్బకి తలకే నరుక్కుంటే ఇక బాధ ఉండదంటే, కత్తితో నరికినప్పుడు మొండెం కొట్టుకుంటుందే అక్క, ఆ దానికంటే నీళ్లల్లో దూకితే మంచిదని ఒకళ్ళని. ఈ విధంగా మొత్తం మీద ఆత్మహత్య చేసుకోవడం కోసం వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారట. అంటే ఇంకా భర్త లేకపోతే బతకలేమన్నంత బాధ వచ్చింది. అంటే ఎక్కువసేపు ఉండదనుకోండి కాసేపు అలా అనిపిస్తుంది, ఏమండి మీరు లేకపోతే నేను ఎలా ఉంటానండి అంటాం. కానండి ఆయన లేకపోతే ఎవడు మానాడు, ఆయన ఉన్నప్పుడు ఆరిడ్లీ ఇద్దరు చెరో మూడు తింటే ఇప్పుడు ఆరిడ్లీ ఒక్కళ్ళే తింటారు, అంతే తేడా. ఈ విధంగా వాళ్ళు పరిపరి విధాలుగా ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో రాజుగారు యుద్ధంలో చచ్చిపోయాడు గనక ఆయన్ని తీసుకువెళ్ళడానికి యముడు అక్కడికి వచ్చాడు. ఎప్పుడైనా యుద్ధంలో చచ్చిన వాడు వీరస్వర్గానికి వెళ్ళాలి, వీరస్వర్గానికి యముడు స్వయముగా వచ్చి తీసుకెడతాడు. అందుకని యమధర్మరాజు గారు ఒక చిన్న పిల్లాడి వేషం వేసుకొచ్చాడు అలాంటి బాలుడి రూపంలో వచ్చి ఒక యమపాశం పుచ్చుకుని ఈ ప్రాణం లాగబోతున్నాడు. ఆ సమయంలో వీళ్ళంతా గుండెల మీద పడి ఏడుస్తున్నారు, ఆయనకి జాలి కలిగింది. వీళ్ళకి నచ్చ చెప్పి వెడదాం అనుకున్నట్ట, ప్రాణం పట్టుకుని తన దారిని తాను పోవడమే కాకుండా వీళ్ళకి కొంచెం నచ్చ చెబుదాం, అసలు వీళ్ళు ఎంత పిచ్చివాళ్ళు అనుకుని దగ్గరకు వచ్చి, ఓ అమ్మాయిలు ఎందుకు ఏడుస్తున్నారు అంటే మా ఆయనండి అన్నారట. ఏ జన్మలో మీ ఆయన? ఈ జన్మలో మీ ఆయన. కిందటి జన్మలో ఆయన ఏం రూపంలో ఉన్నాడో మీకు తెలుసా? రాబోయే జన్మ ఏమిటో మీకు తెలుసా? తెలియదు. పోని ఏడుస్తూ ఉంటే ఆయన బతుకుతాడా? బతకడు. పోని మీరు మాత్రం చావకుండా ఉంటారా? మీరు చచ్చిపోక తప్పదు. ఏడ్చేలోపు మీకు ఇప్పటికి పావు గంట ఆయు వ్యర్థమైపోయింది. గుండెలు బాదుకోవడం వల్ల దగ్గు వస్తుంది, మీకు ఆయాసం వస్తుంది, ఏమి లాభం ఉంది ఏడవడం వల్ల? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచు చచ్చుచునుంట చూచెదరు చావకమా నెడువారి భంగి, ఈ చచ్చినవానికేడ్చెదరు చావున కొల్లకడాగవచ్చునే, ఎచ్చట బుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. మీ ప్రాణుల్ని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు మీ కళ్ళ ముందు ఎంతోమంది పుట్టడం చూశారు, చావడం చూశారు, రోగాల పాలవ్వడం చూశారు, వైభవములు పొందడం చూశారు, ఆ వైభవాలు నశించిపోవడం చూశారు. అయినా అమాయకత్వంలో పడి అజ్ఞానంలో పడి మీరు చావనట్లుగా ఈ చచ్చిన వాడి కోసం ఏడుస్తున్నారు. చావు నుంచి ఎవరైనా దాక్కోగలరా? ఏ ప్రపంచంలో ఏ మూలకెళ్ళి దాక్కున్నా మృత్యు అక్కడికి వచ్చి వాడి ప్రాణం పట్టుకుపోతుంది. చావున కొల్లక డాగవచ్చుని, చావకుండా ఎవడైనా దాక్కోగలడా? దాక్కోలేడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళి తీరాలి. మనందరం పరమాత్మ నుంచి ఇక్కడికి వచ్చాము, చచ్చి మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్ళవలసిందే. ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకానికి పోక తప్పదు. ఎవరైనా ఇక్కడే ఉంటామంటే కుదరదు. మీరందరూ మీ ఇంటి దగ్గర నుంచి పురాణానికి వచ్చారు. పురాణం అయిపోయాక కూడా ఇక్కడ ఏసీ బాగుందండి ఇక్కడ పడుకుంటామంటే తలుపు వేసి గెంటేస్తారు. ఏదో మంచివాళ్ళు కనుక ఆయన ఒక రోజు ఉండనిస్తారు, ఎన్నాళ్ళు ఉండనిస్తారు ఎవరైనా? కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఒకవేళ ఉండనిచ్చినా ఉండలేరు, ఇంటికి పోక తప్పదు. ఇంటి నుంచి వచ్చిన వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళినట్లుగా, ఏలూరు నుంచి పురాణం చెప్పడానికి వచ్చిన వాడు మళ్ళీ ఏలూరు వెళ్ళిపోయినట్లుగా, తిరుపతి నుంచి ఇదంతా రికార్డు చేయడానికి వచ్చిన వాళ్ళు తిరుపతి వెళ్ళిపోయినట్లుగా, ఎవరి దారిన వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊరికి వెళ్ళక తప్పదు. అలాగే ఎక్కడి నుంచి మనం తిరిగి వచ్చామో అక్కడికే వెళ్ళిపోక తప్పదు. అక్కడి నుంచి దిగొచ్చాము మళ్ళీ అక్కడికి వెళ్ళక తప్పదు. ఎచ్చట పుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్. మనం వెళ్ళి తీరాలి. ఆ విషయం తెలియక అమాయకత్వంతో పదే పదే ఏడుస్తున్నారు. ఒకవేళ మీరు 100 ఏళ్ళు ఏడ్చితే ఆ తర్వాత ఇతడు బతుకుతాడు అని మీకు ఎవరన్నా హామీ ఇవ్వగలరా? ఏమండి మేము ఎందుకు ఏడుస్తున్నాం? 10 సార్లు ఏడిస్తే లేక 100 ఏళ్ళు ఏడిస్తే ఆ 100 ఏళ్ల తర్వాత ఈ చచ్చిన వాడు బతుకుతాడు అని మాకు ఒక గ్యారంటీ కార్డు ఉందండి, అందుకు ఏడుస్తున్నాము అని మీరు అన్నారంటే అర్థం ఉంది. మీరు ఎన్నాళ్ళు ఏడ్చినా ఈ చచ్చిన వాడు ఇక రాడు. పైగా కుళ్ళిపోతుంది శ్రమం క్రమక్రమంగా, దాంట్లోంచి దుర్వాసన వస్తుంది, మీకు కూడా విసుగొస్తుంది. దాన్ని చూస్తే భయం కలుగుతుందా? శరీరాన్ని చూస్తే జుగుప్స కలుగుతుందా? శరీరాన్ని చూస్తే ఈయన మా ఆయన అనిపిస్తుంది. ఇంకాసేపు పోతే ఎంత ప్రేమగా చూసుకున్న భర్త అయినా ఆ శవం కొళ్ళిపోతూ ఉంటే బాబోయ్ తీసుకుపోండి అంటట, పురుగులు పట్టేస్తుంది లేకపోతే ఆ శరీరం. అటువంటి శరీరాన్ని, అనేక క్షుద్ర జీవులకి ఆహారం కావలసిన శరీరాన్ని మీరు పైన పడి కొట్టుకుని ఏడిస్తే ఉపయోగం ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది భూలోకంలో మీ కళ్ళ ముందులా చచ్చి కాలి బూడిదవ్వలేదా? మీరు మాత్రం అవ్వరా. ఆయన నిద్రపోతున్నాడు, మామూలు నిద్ర కాదు, శాశ్వత నిద్ర. భూపాలకుడు నిద్రపోయడి నుండేమి. ఈ మహారాజు గారు నిద్రపోతున్నాడు, ఈ నిద్రలో ఉన్నాయన ఇంకా లేవడు. ఇది వరకు రాత్రిపూట మంచం మీద పడుకున్నాయని పొద్దున్నే సుప్రజారామ అని శుభ్రంగా సుప్రభాతం పాడితే లేచేవాడు. పాపం ఇంకా లేవడు ఈయన. ఇంతకాలం
ఏ వ్యక్తి ఈ శరీరములో ఉండి మీతో మాట్లాడాడో, ఏ వ్యక్తి ఆ శరీరంలో ఉండి మీతో హాయిగా తిరిగాడో, ఎవడు మీతో కలిసి ఫోన్ చేశాడో, ఎవడు మీ మాటలు విన్నాడో, మీ సంగీతం విన్నాడో, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడున్నది కట్టే, అంటే జీవుడు వెళ్ళిపోయాడు. జీవుడు లేని శరీరం మాత్రం వ్యర్థ శరీరం మిగిలింది. ఈ శరీరము జీవుడున్నంత వరకే శివంగా ప్రసంగించబడుతుంది, శివము అనబడుతుంది, శివము అని ప్రశంసించబడుతుంది. ఒక్కసారి ఆ జీవుడు తప్పుకోగానే ఈ శివం కాస్త శవమైపోతుంది. ఇప్పుడు మీరు ఎంత ఏడ్చినా ఆ లోపల వినేవాడు లేడు. కాబట్టి వ్యర్థంగా ఏడవకండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఈ మొత్తం సృష్టి అంతటికీ మూలకారకుడైన పరమాత్ముని భక్తి శ్రద్ధలతో ధ్యానం చెయ్యండి. అడవిలో మనకి ఎవడు రక్షకుడు ఉంటాడు? ఎవడూ లేడు. అయినా అడవిలో ఉన్నటువంటి కుందేళ్ళు మొదలైన జీవులు పెరుగుతున్నాయా లేదా? పోయే కాలం వస్తే వాటిని ఎవడు రక్షించగలడు? ఆ జీవుల్ని ఇంకో జీవి తింటోందా లేదా? ఈశ్వరుడే అందరికీ రక్షకుడు. ప్రాణం పోసినా తీసినా అంతా ఈశ్వరుడి చేతిలో ఉన్నది. ఎవడు సృజించు ప్రాణులనెవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. మన శరీరాన్ని ఎవడు సృష్టిస్తున్నాడు? ఒక పరమాత్మ మాత్రమే. ఈ ప్రాణుల్ని రక్షించేదెవరు? ఆ పరమాత్మే. తృంచేదెవడు? పరమాత్మే. అందరికీ ప్రభువెవరు? పైకి కనబడుతున్న ఈ ప్రభువులు ప్రభువులు కారు, ఆ పరమాత్ముడు అక్కడే ప్రభువు. వాడే మనల్ని పుట్టిస్తున్నాడు, మళ్ళీ బతికేలా చేస్తున్నాడు, తన లీలతో మళ్ళీ తన దగ్గరికి పట్టుకుపోతున్నాడు. మన అదృష్టం బాగుంటే ధనము వీధి పడిన దైవ వశంబున నుండు, డబ్బు వీధిలో అందరూ తిరిగేటటువంటి వీధిలో పడినా దక్కుతుందిట. నిజంగా జరిగింది కూడా. ఒక ఆవిడ మెడలో గొలుసు తెగి సరిగ్గా ఏలూరులో వసంతమహల్ సెంటర్లో పడింది. అది ఎటువంటి సెంటరో తెలుసా? క్షణానికి కొన్ని వేల మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఆవిడ ఇంటికి వెళ్ళి సాయంత్రం గుర్తు వచ్చింది, పొద్దున్న అక్కడికి వెళ్ళాను కదా అని. అమ్మ బాబోయ్ అని గుండెలు బాధేసుకుని, 10 కాసులు గొలుసు బాబోయ్, ఆ గొలుసు పోయిందని తెలిస్తే మా ఆయన నన్ను పులుసులో వేసేస్తాడు మొక్కల కింద తరిగి బాబోయ్ అని భర్తకి చెప్పకుండా సాయంకాలం అక్కడికి వెళ్ళి వెతికితే సరిగ్గా సెంటర్లో పడిన చోటే గొలుసు దొరికింది. 10 కాసుల గొలుసు పొద్దున్న 10 ఇంటికి పడితే సాయంత్రం 4 ఇంటికి పడితే దొరికిందిట. ధనము వీధి పడిన దైవ వశంబున ఉండు. దైవానుగ్రహం ఉంటే ఆ సొమ్ము మనదైతే ఆ సొమ్ము గ్యారంటీగా దక్కుతుంది. ఆవిడికి దక్కింది. ఇంకో రహస్యం చెప్పనా? చాలా కాలం క్రితం, ఒక 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో కానీ బెంగళూరులో మా తమ్ముడు గారి గృహప్రవేశానికి వెళ్ళాను. నా అనుమానం 2003-04. అప్పుడు ఈ చేతికున్న కంకణములు, కాలికున్న గండపెండేరం ఇవన్నీ కలిపిన ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ను ఒక సూట్ కేసులో పెట్టాం, ఎందుకంటే ఈ గృహప్రవేశం అయ్యాక కూడా అక్కడ 3 రోజులు ఉపన్యాసం ఉంది అని. ఇవి ఉత్తప్పుడు వేసుకోం కానీ ఈ సాధారణంగా ప్రవచనానికి వెళ్ళేటప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా కంకణం ఇస్తే ఆ కంకణం వేసుకోవాలని శాస్త్రం. అలా వేసుకోకుండా ఇంట్లో పెట్టడం కూడా అది కొంత ద్రోహం, ప్రజలకి ద్రోహం, ఇచ్చినటువంటి దాతలకి ద్రోహం. ఇప్పుడు అమ్మవారికి ఒక కవచం చేయించామంటే ఆ కవచం అప్పుడప్పుడు అమ్మకి ధరింపజేయద్దు, ఎప్పుడు దాచుకోవడానికే కాదు కదా. అలాగే వీటిని కూడా ధరించాలి. అందుకని ఉత్తప్పుడు మాట వరసకు కూడా ఏమీ ధరించను నేను, ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు వీటిని ధరించడం కోసమని అక్కడ బెంగళూరులో ఉపన్యాసం ఉందని ఓ సూట్ కేసులో పెట్టి ఈ కంకణాలు, ఈ గండపెండేరం ఇవన్నీ కలిపి సూట్ కేసులో పెట్టాం. అది ట్యాక్సీ పురమాయించాడు మా తమ్ముడు గారు. ఏకంగా మేము 10 మంది ఉన్నాం కదా అని. పెద్ద కారు అది, దాని ఏదో అంటారు 15 సీటర్లది, టెంపో ట్రావెలర్ ఏదో ఉంది. ఇంతకీ మమ్మల్ని దింపాక ఈ సూట్ కేసు వాడితో వెళ్ళిపోయింది. ఇంకా చూడండి చుట్టుపక్కల వాళ్ళు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు భక్తులైతేనే పురోహితుడు సైతంగా, అయ్య బాబాయ్ గురువు గారు ఏకంగా కంకణాలండి గండపెండేరం అండి అంటే, ఒరే యోగం అంటే ఆ గండపెండేరానికి గండం ఉండదు, పెండేరం నాకు దక్కుతుంది. అది నాది కాదనుకో, ప్రజలు అనర్హుడైన నాకు ఇచ్చారనుకో, నేను అనర్హుడైతే అది పోతుంది, అర్హుడైతే వస్తుంది, పరమాత్మ నిర్ణయిస్తాడు ఈ ప్రజలెవరు అన్నాను. చిత్రం ఏంటి తెలుసా? ఆ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరిదో తెలియదు, దాని నెంబర్ కూడా నోట్ చేసుకోలేదు. అయినా సరే వాడు కాసేపు నాకు ఫోన్ చేసి మళ్ళీ ఇంకొక ఆటోలో సూట్ కేసు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టి వెళ్ళాడు. అంటే మనదైతే దక్కుతుంది, మనది కాకపోతే దక్కదు. అది దైవయోగం ఉండాలి. దైవయోగము వల్ల ఆ సొమ్ము మనదైతే మనం ఎక్కడికి వెళ్ళినా దక్కుతుంది. అందుకని అద్భుతంగా చెప్పాడు ఇక్కడ హిరణ్యకశిపుడుగా, అది చెప్పింది వాడిలో ఉన్న పరమేశ్వరుడు వాడి చేత చెప్పించాడు. ధనము వీధి పడిన దైవ వశంబున ఉండు. దైవానుగ్రహం ఉంటే ధనం వీధిలో పడిపోయినా దక్కుతుంది. పోవు మూలనున్ననైనా, మన ఇంట్లో మూల దాచిన బీరువాలో దాచింది కూడా పోతాయి ఒక్కోసారి, బీరువాలో దాచినటువంటి కిరీటం పోయింది ఒకసారి. బీరువాలో దాచుకున్న తాళాలు గుత్తిపోతుంది. ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్న టికెట్ కనబడదు. ఎందుకు కనబడదు? దానికి దైవయోగం లేదు. దైవానుగ్రహం ఉంటే డబ్బు నట్ట నడివీధిలో పడిన దొరుకుతుంది. ఇంట్లో ఎంత జాగ్రత్తగా సేఫ్ లాకర్లో దాచినా అది కనబడకుండా పోతుంది దైవానుగ్రహం లేకపోతే. అడవి రక్షలేని అభలుండు వర్ధిల్లు, అడవిలో ఏ రక్షణ లేనివాడు హాయిగా పెరుగుతాడు. రక్షితుండు మందిరమున చచ్చు, ఎన్నో రక్షణలు పెట్టుకుంటాడు ఒక్కొక్కడు, వాడి ఇంట్లో తస్తాడు. ఇప్పుడు జెడ్ టైప్ సెక్యూరిటీ ఉందండి ఒక ఆయన దగ్గర, వెనక ముందు బోలెడంత మంది స్టెన్ గన్నులు మెషిన్ గన్నులు పెట్టుకున్న వాడు కాపాడుతుంటారు. ఎంతలో ఎవరో కాళ్ళకి దండం పెడతారు, వాడి దగ్గర ఉన్న బాంబు పేలుతుంది, వీడు తుక్కైపోతాడు, అసలు వీడి ఎముకలు కనపడవు. ఏమిటి అంటే రక్షితుడు కూడా ఎన్ని రక్షణల మధ్యలో ఉన్నా ఆయువు లేకపోతే నశించిపోతాడు. ఆయువు ఉన్నవాడు అడవిలో ఉన్నా బతుకుతాడు. ఆయువు లేకపోతే ఎక్కడున్నా చావక తప్పదు. పెద్ద చెట్టు మించి కింద పడిపోయాను నేను, కానీ నాకు ఏం అవ్వలేదు. మీకు చెబితే ఆశ్చర్యాలు కలుగుతాయి. నా జీవితమే ఒక విచిత్రం. కాబట్టి యోగం ఉంటే అంత చెట్టు మించి కింద పడి కూడా వాడు ఏమవ్వడు. యోగం లేకపోతే స్టేజీ మీద నుంచి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉపన్యాసం చెబుతూ ఆ అని ఆవలించిన నేను ఎరుగుదును. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో పాపం నాతో పనిచేస్తున్న ఒక లెక్చరర్ గారు మాట్లాడి చచ్చిపోయాడు నిమిషాల్లో. కాబట్టి యోగం అలా ఉంటుంది. నాయన దీనిని దృష్టిలో పెట్టుకుని ఏడవకండి అని పిల్లలకి భార్యలకి యమధర్మరాజు గారు చెప్పారు ఏడుస్తున్న వాళ్ళని. ఆయన ఇంకా ఎంత ఏడ్చినా రాడు. అందరి యొక్క గతి అంతే. పరమాత్ముడు సృష్టించడం అనే ఒక క్రీడ పెట్టుకుంటాడు. ఏం నా మాట వినండి అనగానే వాళ్ళు అలాగా అన్నారట. అప్పుడు యముడు వాళ్ళకి ఇంకో కథ చెప్పాడు. ఏమని? మీరు ఎంత ఏడ్చినా చివరికి మీ ఆయువు నశించడం తప్ప వాడు బతకడం. ఈ విషయంలో మీకు ఒక కథ చెబుతా వినండి. అంటే కథలో కథ అంటారు. హిరణ్యకశిపుడు తల్లికి సుయజ్ఞోపాఖ్యానం చెప్పాడు. ఆ సుయజ్ఞోపాఖ్యానంలో సుయజ్ఞుడు తెచ్చి వాడి కోసం ఏడుస్తున్నటువంటి భార్యలతో యముడు మరొక అద్భుతమైన ఉపనిషత్ గాథ చెప్పాడు. పూర్వం ఒక కేకారణ్యం ఉండేది. ఆ కేకారణ్యంలో కుళింగ పక్షుల జంట కాపురం పెట్టేది. కుళింగ పక్షి అంటే వడ్రంగి పెట్ట. వడ్రంగి పెట్ట ఒక మగ పెట్ట ఒక ఆడపెట్ట కూడా పెళ్లి చేసుకునే పిట్టలు కూడా పెళ్లిళ్ళు చేసుకుని గూళ్ళు పెట్టుకుని వాటి కాపురం అవి చేస్తూ ఉంటాయి. వాటి లెవెల్లో అవి కూడా ఇళ్ళు కట్టుకుంటాయి పాపం. చిన్న చిన్న గూళ్ళు పెట్టుకుని ఆ గుట్లో గుడ్లు పెట్టాయట. ఆ గుడ్లని పొదిగాయి. రెక్కలు రాని పిల్లలు ఎర్రని మూతులతో ఎర్రని శరీరంతో గుట్లో ఉన్నాయి. తల్లికి పిల్లలంటే ఎంతో ఇష్టం. అందుకని అన్ని చోట్లకి తిరిగి అందరూ పారేసిన ఎంగిలి మెతుకులో లేకపోతే ఏదైనా పండో ఇంకేమైనా సూక్ష్మ క్రిములో దొరికితే వాటిని ముట్టుతో ముక్కుతో పట్టుకొచ్చి ఆ చిన్నపిల్ల నోట్లో పెట్టి తినండి తినండి బాగా తినండి బాగా పళ్ళు తింటే బ్లడ్ పడుతుంది మీకు మంచి బలం వస్తుంది అని పిల్లల్ని పాపం ఆ తల్లి పెంచేది. ఇలా ఉండగా ఒక రోజున సూర్యోదయ కాలంలో యమధర్మరాజు లాంటి రెండవ యముడు లాంటి ఒక కిరాతకుడు అడవికి వేటకొచ్చాడు. మహాభయంకరాకారంతో ఉన్న కిరాతకుడు వాడు. నల్లగా ఉన్నాడు వాడు. చేతిలో ధనుస్సు పుచ్చుకున్నాడు. బాణములు పెట్టుకున్నాడు. వరలో కత్తి పెట్టుకున్నాడు. జిగురు గండెలు పట్టుకొచ్చాడు. అంటే ఏమిటి? కొన్ని రకాల కర్రలకి జిగురు రాసి నేల మీద పెడితే ఆ కర్ర మీదకి పక్షి వాలగానే ఆ కాళ్ళ కర్ర కతుక్కుపోతాయి. ఇంకా పక్షి అగరలేదు. వీడు దాన్ని పట్టుకుంటాడనమాట. అలా పెట్టలను పట్టుకునేవాడు జిగురు రాసినటువంటి కండెలు పట్టుకొచ్చాడు. వలలు పట్టుకొచ్చాడు. పంజరములు పట్టుకొచ్చాడు. మొత్తం మీద వాడు పక్షుల పాలిటి ప్రమాదకారుడు యముడు. వాడు అడవికి వచ్చాట. వచ్చి అడవిలో కొన్ని చోట్ల వలలు పన్నాడు. ఈ జిగురు గండెలు పెట్టాడు. ఈ వలలో నూకలేశాడు. పాపం ఈ కుళింగ పక్షుల్లో ఆడపిట్ట నూకలున్నాయి. ఈ నూకల్ని తీసుకెళ్లి మా పిల్లలకి పెడదామని దానికి నూకలు చెల్లి టక్కనొచ్చి ఆ వలలో దిగింది. దాని కాళ్ళు ఆ వలలో ఇరుక్కుపోయాయి. వెంటనే ఈ దుర్మార్గుడు వచ్చి ఆ పక్షిని ఆ వలలోంచి లాగి రెక్కలలా విరిచి అందులో పారేసేట. పాపం రెక్కలు విరిచేసి మళ్ళీ ఎగురుతుందేమో అని పీకి అవతల పారేసి దాన్ని పక్కనున్న బుట్టలో వేసేశాడు. ఆ రెక్కలు విరవగొట్టబడి కీచు బాచుమంటున్న ఆడపెట్టని చెట్టు మీద ఉన్న మగపెట్ట చూచింది. ఇంకా మగపెట్ట ఏడ్చేసింది. భార్య అంటే చాలా ఇష్టం అంటే పాపం దానికి. ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కూడా పాపం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు ఈ పెట్ట ఏడుస్తూ ఉంటే కింద భార్యను చూచి అది కన్నీళ్లు పెట్టేసుకుంది. ప్రేమ అందరికీ ఒకటే కదండి. పెట్టలేమిటి జంతువులేంటి? అందుకని అది రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి మేతగానమిం పొక్కుతునున్నవి. అయ్యో భార్యామణి, నీకెంత కష్టం వచ్చింది. నువ్వు నేను కలిసి ఎక్కడికైనా వెళ్లేవాళ్ళం. ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళం. ఒకరినొకరు విడిచి ఒక క్షణం ఉండలేం. అదిగో ఈ మధ్యనే గూడు కూడా కట్టుకున్నాం, నానా యాత్రబడి కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంట్లో పిల్లలు పెట్టాం, ఆ పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు, నువ్వే కదా ఎక్కడికి వెళ్ళినా మేత పట్టుకొచ్చి వాటి నోట్లో పెట్టేదానివి, ఇప్పుడు ఆ మేత పెట్టకపోతే ఈ పిల్లలు ఏమైపోతాయి, పోటీ వాటికి రెక్కలు లేవు ఎగరలేవు, మా అమ్మ ఇంకా అన్నం తెస్తుంది అన్నం తెస్తుంది అని నల్దిక్కులు చూచుచున్నవతిది నత ఎట్లు భరింతునక్కట. అయ్యో ఈ పిట్టలు ఎంతో ఏడుస్తున్నాయి, నలుదిక్కులు చూస్తున్నాయి, మా అమ్మ ఇట్నుంచి వస్తుంది ఇట్నుంచి వస్తుందని పిల్లలు తలకాయలు తిప్పుతూ ఉంటే వాటిని ఓదార్చలేకపోతున్నాను. నువ్వు గనక బతికుంటేనే చచ్చిపోతే పిల్లల్ని నువ్వు పెంచగలవు. సహజంగా మగవాళ్ళు చచ్చిపోయినా ఆడవాళ్లు తమ దక్షత్వంతో కుటుంబాన్ని పైకి తీసుకొస్తారు. ఈ దిక్కుమాల మగవాడు ఉన్నాడే, ఆడది చచ్చిపోతే కుటుంబాన్ని సక్రమంగా రక్షించలేడు, పైగా నాలాంటి దుర్బుద్ధి రెండో పెళ్లి చేసుకుంటే ఈ పిల్లలు ఏమైపోతారో. అయ్యో మన ఇద్దరిని కలిపి పుట్టించిన బ్రహ్మదేవుడు నిన్ను మాత్రమే పట్టుకుపోతున్నాడు, నన్నెందుకు పట్టుకెళ్ళటం లేదు, నువ్వు లేకపోతే ఎలా బతకగలను అని పరిపరి విధాలుగా ఏడ్చిందట. సయేవతం శాకునీకహ, మామూలు ఏడుపు కాదు ఘోరంగా ఏడ్చింది. అలా ఏడుస్తూ ఉంటే ఈ బోయవాడు కనిపెట్టాడు. ఈ పిచ్చపక్షి ఆడపక్షిని పట్టుకుంటే ఎగిరిపోకుండా ఇక్కడే తిరుగుతోందనుకుని రహస్యంగా పొదలోకి వెళ్ళి ఈ పంజరం దగ్గరికి వస్తూ పరిగెడుతూ ఉన్నటువంటి మొగపెట్టకేసి గురిపెట్టి తీవ్రమైన బాణంతో ఢామ్మని కొట్టిపారేశాడు. కుంఠితనాదముతో నన్ను కంఠము శోషింపవగచు ఖగమును హననోత్కంఠుడగు కిరాతుడ కుంఠిత గతినేసి ఒక్క కోలం గోలం. కంఠం అంతకంతకీ తగ్గిపోతూ ఉండగా, అంటే గద్గద కంఠం అయిపోతూ ఉండగా ఏడవగా ఏడవగా గొంతుకు పోయిందన్నమాట పాపం. అలా గొంతుకు పోయినటువంటి పెట్టని కంఠం పోయేలా ఏడుస్తున్నదానని, కన్నీళ్లు కారుస్తున్నదానని, భార్య ఇరుక్కుపోయిన పంజరం దగ్గర అటూ ఇటూ ఎగురుతూ ఉన్నటువంటి దానిని పరమ దుర్మార్గుడు యముడు లాంటి ఈ పిట్టలు కొట్టేవాడు బాణంతో ఒక్క దెబ్బ కొట్టాడు, కిక్కురు మనకుండా చచ్చిపోయింది అది. మళ్ళీ ఇంకా దానికి రెక్కలన్నా పోయాయి. ఈ బాణం దెబ్బ డొక్కలోంచి దూసుకుపోగానే అది కిందపడి కొట్టుకుని చచ్చిపోయింది. చూచారా, తనకి కాలము దాపురించిందని కనిపెట్టలేక కాలం వచ్చిన ఆడపిట్ట కోసం ఏడ్చి చివరికి తాను కాలగతి పొందింది, కాలధర్మం పొందింది ఆ వడ్రంకి పిట్ట. మీరు కూడా ఆ పిట్టల్లాంటి వాళ్ళు. ఇప్పుడు మీకు ఆ పిట్టలకి తేడా ఏంటంటే అక్కడ ఆడపిట్ట కోసం మగపిట్ట ఏడ్చి ప్రాణం కోల్పోయింది, ఇప్పుడు ఈ మగపిట్ట కోసం మీ ఆడపిట్టలంతా ఏడుస్తున్నారు. మీరు ప్రాణం కోల్పోక తప్పదు, ఈ పిల్లలు చావక తప్పదు, పెద్దలు చావక తప్పదు, ఈ సృష్టిలో ఒకరి తర్వాత ఒకరు క్రమక్రమంగా వెళ్ళక తప్పదు, ఒకరు ముందు ఒకరు వెనక, ఎవరు ముందు వెనకలో. ఇంతోటి దానికి ఏడవడం వల్ల ఉపయోగం ఉన్నదా? సయేవతం శాకునిక శరేణ వివ్యాధ కాల ప్రహితో విలీన, కాలము దాపురించి కాలంలో లీనమైపోయిన పిట్టల్లాంటి వాళ్లే మీరు కూడా. ఏవం యూయం అపశ్యంత్యః ఆత్మాపాయమబుద్ధయ నైనం ప్రాప్స్యథ శోచంత్యః పతిం వర్ష శతైరపి. మీరు ఆ పిట్టల్లాగా ఏడవకండి, నూరేళ్ళైన వర్షశతై అపి అంటే వందేళ్ల తర్వాత అయినా సరే, వందల సంవత్సరాలు గడిచినా సరే మీరు ఏడవడం వల్ల ఈ శవములో కదలిక రాదు, మీ భర్తని ఇక మీరు పొందలేరు, ఇటువంటి బంధం మీకు ఇక రాదు. అంటే ఈ భార్యాభర్తల్లాంటి కలిసి ఉండే బంధం ఇంకా మీకు ఈ జన్మలో ప్రాపించదు. మీ ఆత్మాపాయాన్ని తెలుసుకోండి, మీకు మృత్యు వస్తుందని తెలుసుకోండి, మీరు కూడా పోతామని గ్రహించండి, ఇక దుఃఖించకండి అనగానే, నాయన నువ్వు చూడ్డానికి బాలుడిలో ఉన్నావు, ఎంత జ్ఞానాన్ని ఉపదేశించావు, మా పాలిటి ధర్మమూర్తివి అంటే నేను నిజంగా ధర్మమూర్తిని అన్నట్ట, పూర్తిగా యమధర్మరాజు అని చెప్పకుండా. ఇంతకీ చెప్పింది యముడు. యముడు ఇలాగే చెబుతాడు, ఎందుకంటే ఆయనకు ఆట గనక ప్రాణం తీయటం. రోజు శవాల దగ్గర కూర్చునేవాడికి ఏముందండి? ఒక ఆయన మా నాన్నగారు చచ్చిపోయారు, ఆ శవం అక్కడుంది, దానికి అపరకర్మలు చేయించే పురోహితుడు వచ్చాడు. విశాఖపట్నంలో అపరకర్మలు చేయించేటటువంటి పురోహితుడు వచ్చి ఎప్పుడు 2001లో మొత్తం కార్యక్రమాలన్నిటికీ కలిపి 40,000 ఇవ్వండి అన్నాడు. అంటే మా తమ్ముడు అన్నాడు, ఏమన్నా కొంచెం తగ్గించకూడదు అంటే నెక్స్ట్ టైం తగ్గిస్తాలండి అన్నాడు. అందుకని వాళ్ళతో వేరం ఆడకూడదు, ఎందుకు వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి అది సామాన్యమైన మాట, మనలాగా అనిపించదు. రోజు కాల్చడానికి అలవాటు పడిపోయి మహానుభావులు వాళ్ళు లేకపోతే కర్మకాండలు ఉండవు అనుకోండి, కానీ నిత్యము ఈ శవాలను తగలబెట్టడం, వీటి కార్యక్రమాలు చేయించడం, దాని మీద డబ్బు చూసేవాడు అలా చూడగానే వీడి పుర్రి ఎప్పుడు వెళ్ళిపోతుంది, వీడి ద్వారా 25, 30, 1 lakh, 2 lakhs ఇప్పుడు అని ల్యాక్స్లోకి వచ్చాయి. అంచేత వీడి పేకపోతే అది వాడికి ల్యాక్ కింద కనబడుతుంది. అలాంటి వాడికి సున్నితత్వం ఏముంటుంది? యమధర్మరాజు గారు అందుకనే ప్రాణం పోవడం అనేది సామాన్య విషయం, మీరు దీని గురించి ఆలోచించకండి అనగానే ఆడవాళ్ళు టక్కున లేచి మహానుభావ అద్భుతమైన బోధ చేశావు, నువ్వు ధర్మమూర్తి అనగా నేను ధర్మమూర్తిని అన్నాడు. తిలోదకాలు ఇచ్చి ఆ శవాన్ని తగలబెట్టి ఎవరి దారిని వాళ్ళు కొంత దుఃఖం ఉన్నా దిగమింగుకుని స్నానం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ఆ ప్రాణాన్ని పుచ్చుకుని యముడు వెళ్ళిపోయాడు. ఈ కథంతా చెప్పి హిరణ్యకశిపుడు తల్లిని ఓదార్చి, చూశారా పక్షి కథ విన్నారు, ఆడపక్షి కోసం ఏడ్చి మగపక్షి ఎలా నశించిందో తెలుసుకున్నారు, భార్యలు భర్త కోసం ఏడవడం మాని వెనక్కి వెళ్ళిన కథ విన్నారు. మనం కూడా అటువంటి జీవులమని గ్రహించండి. ఏమో ఎవరం ఎలా వెళ్ళిపోతామో, కాబట్టి తమ్ముడు మహాసూర్యుడు గనక అతని వియోగము కోసం మనం శోకించకూడదు. ఏమమ్మా అనగానే నిజమే నాయన అంది. అయితే మనందరం స్నానం చేద్దాం, 12 రోజుల కర్మకాండలు చేద్దాం, తిలోదకాలు ఇద్దాం, దాన ధర్మాలు చేద్దాం అని వాళ్ళ పురోహితులకి దాన ధర్మాలు చేసి అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేశాడు. మళ్ళీ అమ్మకి చెప్పాడు, పరులెవ్వరు తామెవ్వరు పరికింపక ఏకమగుట భావింపరు. ఇందులో మనకి ఎవరు పరులు లేరు. ఆఖరు రోజు కర్మకాండలో వాళ్ళ అమ్మతో చెప్పిన మాట, మనకి ఈ లోకంలో శత్రువు లేడు, పరుడు అంటే శత్రువు అనమాట, ఇతరులు లేరు, నా వాళ్ళు లేరు, అంతా ఒకటే, ఈ సృష్టి అంతా ఒకే పరమాత్మ, కాబట్టి వాడు నీవు నేను అనే భేదం లేదు, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ పరమజ్ఞానం లేకపోవటం వల్ల ఒకడు శత్రువుగా, ఒకడు మిత్రుడుగా, ఒకడు చచ్చినవాడిగా, ఒకడు బతికినవాడిగా, ఒకడు బంధువుగా, ఒకడు రాబంధుగా తోస్తున్నాడు. అందువల్ల ఏడవద్దమ్మా అనగానే అలాగే నాయన అంది. ఇంత చెప్పాడా? చెప్పి కర్మకాండ పూర్తవగానే ఇంటికి వెళ్ళి మంచం మీద కూర్చుని, ఎంత దుర్మార్గుడు ఈ విష్ణువు, నా తమ్ముణ్ణి చంపుతాడా, ఆ విష్ణువుని చంపేదాకా నిద్రపోను, మా అమ్మ ఏడుస్తోంది కదా అని ఓదార్చాను, కానీ వాడి మీద ద్వేషం విడిచిపెడతానా అన్నాడు. అంటే పునర్మూషికో భవ, వీడు అసలు బుద్ధి మళ్ళీ బయటకు వచ్చింది. వెంటనే ఏం చేశాడు, నేను విష్ణువుని చంపాలంటే అది అంత తేలికైన విషయం కాదు, విష్ణువుని చంపడానికి చాలా బలం కావాలి, దేవతల్ని జయించడానికి బలం కావాలి, సమస్త లోకాలు నా అధీనంలో ఉండాలి, నా గుప్పిట్లో ఉండాలి, దానికి తపశ్శక్తి కావాలనుకున్నాడు. వెంటనే శుక్రాచార్యుణ్ణి సంప్రదించాడు. శుక్రాచార్యులు వారు అన్నారు, నేను మృత సంజీవని విద్య కోసం తపస్సుకు పోతున్నాను, కాబట్టి మృత సంజీవని విద్య కోసం నేను వెళ్ళొచ్చేలోపు నువ్వు కూడా బ్రహ్మదేవుడి కోసం మహాతపస్సు చేశావంటే బ్రహ్మదేవుడు నీకు అనేక వరాలు ఇస్తాడు, నేను నీకు కొన్ని విషయాలు చెబుతున్నాను, ఈ వరాలు కోరుకో అని చెప్పి బ్రహ్మదేవుడిని ఏం కోరుకోవాలో చెప్పి బ్రహ్మ మంత్రాన్ని ఇచ్చి ఈయన శుక్రాచార్యుడు తన దారిన తాను మృత సంజీవని విద్య కోసం వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే శుక్రాచార్యుడికి నమస్కరించి, గురువుగారికి నమస్కరించి మందర పర్వతం దగ్గరకు వెళ్ళి మహాతపస్సు మొదలుపెట్టాడు హిరణ్యకశిపుడు. అజరామరభావంబును త్రిజగద్రాజ్యంబు అప్రతిద్వంద్వము దోర్విజితాఖిల శాత్రవమును గజరిపు బలమును హిరణ్యకశిపుడు కోరిను. నేను చావకూడదు, అజర అంటే ముసలితనం ఉండకూడదు, అమరభావం అంటే చావు ఉండకూడదు, జరామరణములు లేని ఉచ్చస్థితి పొందాలి. ముసలితనం చాలా భయంకరమైనది, రోతలకి రోత, దాని వల్ల ఎంత గొప్ప వ్యక్తి అయినా చచ్చుబడిపోయి ఏ పని చేయలేడు, ఉత్సాహాన్ని కోల్పోతాడు, వార్ధక్యం రాగానే ఉత్సాహం తగ్గుతుంది. కాబట్టి నాకు ముసలితనం ఉండరాదు, మరణం వల్ల ఈ శరీరంతో సంపాదించవలసినటువంటి సుఖాలు పొందలేము, కాబట్టి చావు లేని స్థితికి వెళ్ళాలి, మూడు లోకాలని పరిపాలించాలి, నాకు సాటి లేని పరాక్రమం కావాలి, నా బాహుబలంతో శత్రువుల్ని జయించాలి, సింహం వంటి పరాక్రమం కావాలనుకుని ఇవన్నీ కోరుకుని హిరణ్యకశిపుడు మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఒక కాలు నేల మీద మోపాడు, ఎడమకాలు మోకాలు కింద మడత పెట్టి కుడి మోకాలు మీదకి చేర్చాడు. ఆ తర్వాత రెండు చేతులు ఇలా పైకెత్తాడు, దృష్టి పైకెత్తాడు, చూపు ముక్కు మీదకి చేర్చాడు, నాసాగ్రం మీదకి దృష్టి చేర్చాడు. చేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ మదేవుడి గురించి కఠోర తపస్సు మొదలుపెట్టాడు. ఊర్ధ్వబాహు, చేతులు పైకెత్తినవాడు అనమాట. నభో దృష్టి, దృష్టి ఆకాశం కేసి పెట్టాడు. పాదాంగుష్ట ఆశ్రిత అవనిహి, కుడికాలి బొటనవేలు మాత్రమే నేల మీద పెట్టి, అంటే ఒంటి కాలి మీద కాదు ఒంటి కాలి బొటనవేలు మీద నిలబడి ఈ రెండో కాలు దీని మీదకి చేర్చాడు. జడలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా అట్టగట్టించేశాడు దాన్ని. సంవర్తార్కయవాంశుభి, సంవర్తము అంటే ప్రళయకాలం. అగ్ని ప్రళయకాలంలో ఎలా ఉంటుందో, ప్రళయకాలంలో సూర్యుడు ఎంత భయంకరంగా ఉంటాడో అటువంటి తేజస్సు ముఖం నుంచి వస్తూ ఉండగా ఈతడు తపస్సు మొదలెట్టాడు. అనగా హిరణ్యకశిపుడు తపస్సు చేస్తుంటే అతని ముఖం నుంచి, శరీరం నుంచి గొప్ప కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి మామూలు కాంతి కాదు, ప్రళయకాల సూర్యుడి వలె వెలిగిపోతుంది. తపశ్శక్తి అంటే అదే. వాడు ఎంత నల్లగా ఉన్నా లేక బక్క చిక్కిపోయిన ముఖంలో మాత్రం వర్చస్సు ఉంటుంది, కాంతి ఉంటుంది. ధగ 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 వెలిగిపోవడం మొదలుపెట్టాడు. అది కూడా మామూలు సూర్యుడు కాదట, సంవర్తార్కుడు అన్నారు, ప్రళయకాల సూర్యుడు. ప్రళయకాలంలో 12 మంది సూర్యులు భయంకరమైన వేడితో భూమిని కాల్చి భూమి మీద చొక్క నీరు లేకుండా చేస్తారు. అప్పుడు భూమి అంతా ఎర్రగా గోళం అయిపోతుంది, అగ్నిగోళం అయిపోతుంది. అప్పుడు ఏకంగా 1000 ఏళ్ళు వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో మొత్తం లోకాలన్నీ మునిగిపోతాయి. అది ప్రళయం అంటే. ఆ ప్రళయకాలంలో భూమిని మండే గోళంగా మార్చే సూర్యుడిలు వలె ఉన్నట్టు ఆయన అప్పుడు, అంత వేడిగాంతితో వెలిగిపోతున్నాడు. ఈయన తపస్సు చేస్తూ ఉంటే క్రమంగా పుట్టలు పోసేశాయి. ఆ పుట్టల్లో పాములు చేరిపోయాయి. అడవిలో ఇంతంత ఈగలు మీదకి చేరి ఆ ఈగలు వాలి ఆయన చర్మం తినేశాయి. చీమలు చేరి మాంసం తినేశాయి. రక్తం తాగేశాయి కొన్ని పురుగులు. మొత్తం మీద ఆయన అస్థిపంజరం, విఠలాచార్య సినిమాలో స్కెలిటన్ అయిపోయాడు. ఇంకేమీ లేదు. అయినా ఒళ్ళంతా పుట్టలు పోసినా, ఆ పుట్టల మీద వెదురు చెట్లు మొలిచినా, గడ్డి మొలిచినా లెక్క లేకుండా ఆ అస్థిపంజరంలో వారి ప్రాణం నిలబడిందిట. ఎంత మొండాడో ఆలోచించండి. వాడు విడిచిపెట్టకుండా, ఓం హిరణ్యరేతసే హిరణ్య గర్భాయ బ్రహ్మణే నమః అని ఆయన మంత్రాన్ని మాత్రం ఉచ్చరిస్తూనే ఉన్నాడు. ఈ మహాతపశ్శక్తికి వాడు 100 దివ్య సంవత్సరాలు కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే వాడి శరీరము నుంచి వచ్చే కాంతి మొదట్లో ఆ భూమి వరకు పరిమితం. క్రమక్రమంగా వాడి నెత్తి మీద నుంచి కాంతి ముద్ద ముద్ద కింద పైకి లేచి స్వర్గలోకంలో ఉన్న దేవతల్ని కాల్చేసింది. ఈతడు చేస్తున్న తపశ్శక్తికి వాడి నెత్తి మీద నుంచి అగ్ని లేచి ఆ అగ్ని ముందు దేవతల కాళ్ళు కాల్చింది, ఆ తర్వాత ఋషుల కాళ్ళు కాల్చింది, పాతాళవాసుల్ని కాల్చింది, ఇంకా ఇక్కడి నుంచి పైకిడిపోయింది, స్వర్గాన్ని కూడా దాటిపోయింది. వరుసగా 14 లోకాలు ఆక్రమించింది. ఇటు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోక పర్యంతం వెళ్ళిపోయింది. ఇటు కిందకి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాల వరకు వ్యాపించింది. మొత్తం భూమండలం గజగజ వణికిపోయింది. ఈ సమయంలో ఇతని భార్య అక్కడ గర్భవతి, ఈతడు తపస్సుకు వచ్చే ముందు గర్భవతి. ఆవిడేం భీష్మించుకుంది, మా ఆయనకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలిచ్చాడనే వార్త తెలిసేదాకా నేను మాత్రం పిల్లాన్ని కన్నను అని ఆవిడ కడుపులో పెట్టు కూర్చుని ఆవిడ తపస్సు చేస్తోంది. అది ఇంకా కష్టం. ఈ తపస్సు కంటే 100 ఏళ్ళు కడుపులో పిల్లాన్ని పెట్టుకుని బయటికి రాకుండా చేయటం అంటే ఎంత కష్టం. డాక్టర్లు సిజేరియన్ చేసి బయటికి తీయకుండా ఉండే రోజులు గనక బతికిపోయింది ఆవిడ. ఆవిడ అక్కడ ఆ నియమంతో ఉన్నది. ఇక చూడండి, చుక్షుభు నద్యుదన్వంత సద్వీపాద్రిహి చచాలభూ నిపేతు సగ్రహా తారాహ జజ్జలుశ్చ దిశో దశ. దశ దిశలు కంపించిపోయి వెలిగిపోవడం మొదలుపెట్టాయి, కాలిపోవడం మొదలుపెట్టాయి. నదులు పొంగిపోయాయి, సముద్రాలు ఉప్పొంగి చెలియలి కట్టని దాటిపోయాయి. ఈ ద్వీపములతో కొండలతో కూడిన భూమండలమంతా గిర్రున తిరిగిపోయింది. అదరిన్ కుంభిని సాద్రియై అంటాడు పోతన గారు అనువాదంలో. అంటే ఈ భూమండలం అంతా కొండలతో గుట్టలతో కలిసి కంపించింది, భూకంపం వచ్చింది. వాడి తపశ్శక్తికి అంత బరువు వచ్చి ఆ బరువుని భూమి మొయ్యలేక భూమి కంపించిపోయింది. 7 అంభోనిధుల్ సప్త సముద్రాలు ఆకాశం మీదకి లేచిపోయాయి. పైన మేఘాలు వచ్చి పడిపోయాయి, అవి వర్షించడం మొదలుపెట్టింది, నిప్పులు కొరవడం మొదలుపెట్టింది. ఆకాశము భూమి అనే తేడా లేకుండా మొత్తం పంచభూతాలు గగ్గోలు పెట్టేశాయి. దేవతలు వణికిపోయారు. ఇక మనం బతకలేం బాబోయ్, వీడు తపస్సు చేస్తున్నాడంటే ఈ తపస్సు వెనకాతలు ఏదో ఉన్నది. తపస్సు అయ్యాక ఎలా ఉంటుందో, అసలు తపస్సు చేస్తూ ఉంటేనే లోకములు వాడి శరీరము నుండి వచ్చే అగ్నికి కాలిపోతున్నాయి అనుకుని పరుగు పరుగున బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, చూచావా భూలోకంలో దుర్మార్గుడు హిరణ్యకశిపుడు చేస్తున్న తపస్సు? ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచత్తపో వహినిచేన్. ఉగ్రాచారముతో భయంకరమైన తపస్సు చేస్తున్న ఆ దైత్యరాజుగారి నెత్తి మీద నుంచి లేచిపోతున్న అగ్నిజ్వాలలతో సమస్త లోకాలు కాలి బూడిదైపోతాయి. నీ సృష్టి నశిస్తుంది. నీ సృష్టి నశించిపోతుంటే నువ్వేమీ మారు మాట్లాడకుండా ఈ పద్మాసనం మీద కూర్చోవడం న్యాయమేనా? వాడి సంగతి మాకు తెలుసు. బహుశా నీ బ్రహ్మ పదవి లాక్కోవడానికి తపస్సు చేస్తున్నాడేమో. అది మాత్రం వాడికి వరం ఇవ్వకు. బ్రహ్మ పదవి వాడికి ఇచ్చావనుకో, ఇంతకాలం నీలాంటి ధర్మాత్ముడు మమ్మల్ని పరిపాలిస్తున్నాడు గనక మేము ఏదో సుఖంగా బతకగలుగుతున్నాం, భూలోకంలో యజ్ఞాలు జరుగుతున్నాయి, పురాణములు జరుగుతున్నాయి, గుంటూరు వాళ్ళు పురాణాలు వినగలుగుతున్నారు. ఇప్పుడు నీ ఆసనంలోకి వాడొచ్చాడంటే తవాసనం ద్విజగవాం పారమేష్ఠ్యం జగత్పతే భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయచ. వాడు చాలా గొప్పగా ముందే ఆలోచించి చెప్పారు, నువ్వు ఏ వరమైనా వాడికి ఇయ్యి. సహజంగా వాడు చేస్తున్న తపస్సుకి నువ్వు ప్రత్యక్షమవుతావు, ఆ అయ్యేదేదో తొందరగా అవ్వు. ఇప్పటికే వాడు చేస్తున్న తపస్సుకి అన్ని లోకాలు కాలిపోతున్నాయి. వాడు రెచ్చిపోకుండా వాడి తపస్సు ఆపడానికి నువ్వు అక్కడ ప్రత్యక్షమై వాడికి వరములు ఇయ్యి. ఇచ్చేటప్పుడు నీ ఆసనం కోరుకుంటాడు వాడు, అది ఇవ్వకు. ఓ పరమేష్ఠి, నీవు ఈ పద్మాసనం మీద కూర్చుని సృష్టి చేయటం వల్ల ద్విజ బ్రాహ్మణులకి, గవాం ఆవులకి అన్నిటికీ శుభం కలుగుతోంది. గోబ్రాహ్మణులు శుభంగా ఉండడం వల్ల లోకంలో వర్షాలు కురుస్తాయి, ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అప్పుడు లోకాహ సమస్తాహ సుఖినోభవంతో అనే మాట నిజమవుతుంది. ఇప్పుడు వాడు నీ ఆసనం కోరుకున్నాడు అనుకో, ముందు వాడు ద్విజుల్ని ఆవుల్ని చంపేస్తాడు, యజ్ఞములు జరగవు, లోకం నశిస్తుంది. లోకం నశించిపోవడం నీకు ఇష్టం అయితే వాడికి వరమియ్యి. లోకాలు నశించకూడదనుకుంటే అప్పుడు నువ్వు వారికి వరాలు ఇవ్వద్దు అని పరిపరి విధాలుగా వాళ్ళు బతిమాలారు. వాడు చేస్తున్న ఆ తపస్సుకి మేము తట్టుకోలేకపోతున్నాం. తొందరగా వెళ్ళవయ్య బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు. ఈ రాక్షసులు, మూర్ఖులు, మొండివాళ్ళు వాళ్ళు చేసే తపస్సు సామాన్యులు ఎవరూ చెయ్యలేరు. నిజం చెప్పాలంటే దేవతల కంటే రాక్షసులే మొండివాళ్ళు. ఎటొచ్చెటిపోయినా దేవతలు కొంచెం తపస్సు చేసినా ఆ తపశ్శక్తిని సత్కార్యములకు వినియోగిస్తారు. అదే రాక్షసులు మహాతపస్సు చేస్తారు మొండివాళ్ళు. కానీ వాళ్ళు తపశ్శక్తి వల్ల వచ్చిన శక్తిని, తపస్సు వల్ల వచ్చిన మహిమల్ని, తపస్సు వల్ల పొందిన వరాలని దుర్వినియోగం చేసి లోకాలను నాశనం చేయడానికి వాడతారు. తొందరగా వెళ్ళు బాబు అనగానే హిరణ్యకశిపుడి దగ్గరికి బ్రహ్మదేవుడు ఆ క్షణమే బయలుదేరుతూ, దేవతలారా మీరేం కంగారు పడకండి, వాడి తపస్సు ఆపుతాను. వాడు ఎంత చెడ్డ, నా మనవడే కదా, మరి బ్రహ్మగారి మనవడాయన. స్వయంగా హిరణ్యకశిపుడు కశ్యప ప్రజాపతి కొడుకు. ఆ కశ్యపుడు తండ్రి మరీచి బ్రహ్మ మానస పుత్రుడు. కాబట్టి వాడి సంగతి చూస్తానని ఆ క్షణమే హంసవాహనం మీద మహానుభావుడు హంసవాహనుడు పద్మగర్భుడు టక్కున మందరపర్వతం దగ్గరకు వచ్చేశాడు. ఆయనకి రాగానే మాటలు వినబడుతున్నాయి, బ్రహ్మదేవాయ నమః అనే మంత్రం వినబడుతోంది. మనిషి కనబడ్డు. ఎక్కడి నుంచి వస్తుంది మాట అని చూశాట, పుట్టలోంచి వస్తోంది. ఈయన ఆశ్చర్యపోయి, ఈ పుట్టలో ఉన్నావురా, అసలు కనబడడం లేదు. కానీ ఆ పుట్టలోంచి భగ 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 మండే అగ్నిజ్వాలలు వస్తున్నాయి, కాంతి వస్తోంది. ఓరి దుర్మారు కూడా, ఏమి తపస్సు చేసావురా, శరీరం అంతా పుట్టలు పోసినా అందులో ఎలా బతికావు, ఆ పుట్టల్లోంచి కాంతి ఎలా తెప్పిస్తున్నావు, నీ తపస్సు బ్రహ్మనైన నాకే ఆశ్చర్యం అనుకున్నాడు ఆయన. అందుకే ఇక్కడ సంస్కృతంలో శ్లోకంలో రాశారు, నా దదర్శ ప్రతిఛన్నం. దదర్శ అంటే చూచను, నా దదర్శ అంటే చూడలేకపోయాట. హిరణ్యకశిపుణ్ణి బ్రహ్మ కూడా చూడలేకపోయాడు, అంత దట్టంగా పుట్టలు పట్టేశాయి. అందుకని పుట్టల చేత కప్పబడిన ఈ దుర్మార్గుణ్ణి చూడలేకపోయాడు. ఆ పుట్టలు కేవలం పుట్టలే కాదట, వల్మీక తృణ కీచకైహి. వల్మీకం అంటే పుట్ట, పుట్ట మీద తృణ గడ్డి, కీచక అంటే వెదురు. వెదురులో కూడా బొంగు వెదురు అని ఉంటుంది, బాగా పెద్దగా లావుగా ఉన్నటువంటి వెదురుని కీచకం అంటారు. కీచకుడికి ఆ పేరు అందుకే వచ్చింది. వాడు అరిస్తే ఈ వేణువులోంచి వచ్చేటటువంటి నాదం లాంటి నాదం వచ్చేదట. బొంగు వెదురులోంచి పాటలు పాడితే భయంకర శబ్దం వస్తుంది. మామూలు వేణువు అయితే మధురంగా ఉంటుంది కృష్ణుడి చేతిలో వేణువు, కానీ బొంగు వెదురుని, ఇంత లావుగా ఉన్న వెదురు అయితే మాత్రం అది భయంకర శబ్దాన్ని ఇస్తుంది. అలాంటి భయంకరమైన కంఠం కలిగిన వాడు అవడం వల్ల కీచకుడు అన్నారు వాణ్ణి. ఈ విధంగా పుట్ట, పుట్టల మీద గడ్డి, దర్భలు పెరిగి దాంతోపాటు వెదురులు మొలిచాయి. అలాంటి దాంట్లో వీడు ఎలా ఉన్నాడు అనుకుని ఆశ్చర్యపోయి వెంటనే ఇన్ని నీళ్ళు ఆ పుట్ట మీద చల్లాడు. వెంటనే పుట్ట మొత్తం పటేలమని పగిలిపోయి ఆ పుట్ట పక్కకి తప్పుకుంది, వెదుళ్ళు తప్పుకున్నాయి, గడ్డి తప్పుకుంది, అందులో ఉన్న చీమలు, ఈగలు, దోమలు, చెత్తా చెదారం నశించిపోయాయి. ఆ లోపల అస్థిపంజరం,
ఆ అస్థిపంజరంలోంచి మాటలు వస్తున్నాయట అంటోంది. మీకు ఎప్పుడు అస్థిపంజరాలు పలికితే ఎలా ఉంటుందో చూడండి, ఎప్పుడు దెయ్యాలు కనపడితే చీకట్లో చూడండి, లేదా సినిమాకి వెళ్ళి చూడండి వెట్లాచారి సినిమా, ఆ అస్థిపంజరం దవడ ఆడిస్తున్నట్టుగా ఉందిట. ఇంకా ఆశ్చర్యపోయాడు నా, అసలు నిజంగా బ్రహ్మకి మతిపోయి,
ఓ సురారి కులేంద్ర నీ క్రియ ఉగ్రమైన తపంబుమున్ చేసి చూపెడి వారు లేరిక చేయువారును లేరునే, నీ సమాధికి మెచ్చితిల్ మరి నీకు కోరికలిత్తు ఆయాసమేటికి లెమ్ము లెమ్ము మహాత్మ కోరుము కోరికల్.
ఓయి రాక్షస వంశోత్తమ, ఏమి తపస్సురా నీది, ఎంత ఉగ్రమైన తపస్సుని ఈ భూమండలంలోనే కాదు ఏడేడు 14 లోకాలలో ఇంత పూర్వం చేసిన వారు ఒక్కరు లేరు. నీ క్రియ ఉగ్రమైన తపంబు మున్ చేసి చూపిన వారు లేరు, చేసి చూపించిన వాడు లేరు, పోనీ భవిష్యత్తులో చేయువారును లేరు. ఆ మాట కూడా అన్నాడు ఆయన, ఇలాంటి తపస్సు ఇంకెవ్వడూ చేయలేడు. నేను నీ సమాధికి మెచ్చుకున్నాను, నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను, ఇంకెందుకురా ఆయాసం, నేను రాని క్రితం ఆయాసం, నేను వచ్చాక నీకు ఆయాసం ఉండకూడదు, నిరాయాసంతో ఉండాలి, లే మహాత్మ అన్నాడు ఆయన. లెమ్ము లెమ్ము మహాత్మ, బ్రహ్మంతటి వాడు మహాత్మ అన్నాడంటే వాడు ఏ స్థాయిలో తపస్సు చేశాడో ఆలోచించండి. ఆ తపస్సుకి తట్టుకోలేక బ్రహ్మ మహాత్మా అన్నాడు. నిజంగా తపస్సు చేసిన కాసేపు వాడు మహాత్ముడే. కోరుకో కోరికలు ఇస్తాను. ఓరి ఓరి ఏమి అత్యద్భుతమైనటువంటి తపస్సు, అసలు ఒకటి కాదు, బ్రహ్మగారు తట్టుకోలేక అసలు అంత మాట్లాడ్డా ఆయన అన్ని మాటలు మాట్లాడాడు. ఏమని, పిపీలికాభిహి ఆచీర్ణ మేధస్త్వం మాంసోణితం. ఈ సంస్కృత శ్లోకానికి తెలుగులో పోతర్ గారు అద్భుతమైన భజన రాశారు. దంశవ్రాతములు పిపీలికలు మేధక్రవ్య రక్తంబులను సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్ఠుండవై వంశచ్ఛన్న తృణావళి యుత మహావల్మీక మందింద్రియ భ్రంశం వెంతయులేక నీకు నిలువను ప్రాణంబులెట్లో అర్చనో. ఓరి హిరణ్యకశిపుడా, నీ శరీరం మీద చేరి అడవి ఈగలు నీ చర్మాన్ని పీక్కుతున్నాయి, చీమలు నీ మాంసం తినేశాయి, లోపలున్న కొవ్వు రక్తము మాంసము అనే తేడా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి జంతువులు క్రిములు చేరి పీల్చి పిప్పి చేసి నిన్ను పూర్తిగా తినేశాయి. ఇంకా నీకు మిగిలింది ఏమిటి అంటే అస్థిపంజరం, ఎముకల గూడు మాత్రమే మిగిలింది. ఆ ఎముకల గూడు మీద కూడా వంశచ్ఛన్న వెదుళ్ళు మొలిచాయి, తృణావళి యుత గడ్డి మొలిచింది, పైన పుట్ట వచ్చింది, వల్మీక మందు పుట్టలో నీ శరీరం మీదేమో అసలు మాంసం లేదా రక్తం లేదా ఏమీ లేదా, దాని మీద పుట్టలు పోసాయా, ఆ పుట్టల మీద గడ్డి మొలిచిందా, ఆ గడ్డితో పాటు వెదుళ్ళు మొలిచాయా, పైన పాములు తిరుగుతున్నాయా, అటువంటి పుట్టలో ఏ మాత్రము మనస్సుని చెదరనివ్వకుండా ఇంద్రియముల బాధని తట్టుకుని అసలు ఎలా నిలబడ్డావు, నీ ప్రాణం నీ శరీరంలో ఎలా ఉందంటున్నాడు. ఈ మాట అన్నది బ్రహ్మ, నీకు నిలువన్ ప్రాణంబులు ఎట్లు అర్చనో. ఈ పాటికి ఇంకోటి ఎవడనైతే వెంటనే చచ్చిపోవాలి. అసలు చావకుండా అస్థిపంజరంలో ప్రాణం ఉండడం ఏమిట్రా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేదో బ్రహ్మగారి సృష్టికి అర్థం కావడంలా, నువ్వు నా సృష్టి కాదు. నిజంగానే ఈయన సృష్టి కాదుగా, వైకుంఠం నుంచి వచ్చినవాడు వాడు, అందుకే ఇంత తపస్సు చేశాడు. ఒక్క క్షణం మనం ఆలోచించండి, ఉపవాసాలు చేసి మన శరీరం కృషించిపోతే అందులో ప్రాణం ఉంటుందా, అటువంటిది అస్థిపంజరములో నీ శరీరములో ప్రాణం ఎలా ఉన్నది, ఇది నాకు మతి పోగొడుతున్నది. ఒక బుర్ర అయితే గొక్కోవచ్చు కిరీటం తీసి, 4 బుర్రలు నాకు, ఈ 4 బుర్రలు గొక్కోలేకపోతున్నాను రా, నాకు అంత ఆశ్చర్యంగా ఉన్నది. ఉత్సుకత జలాన్నముల నొల్లక నీ క్రియ 100 దివ్య సంవత్సరముల్ తపంబును పనర్పగవచ్చునే. నే వత్సలతల్ నిను కదియ వచ్చితి కోరుము కోర్కులిచ్చదన్ ఉత్సవమయ్యే మమ్ము ఇటు ఉగ్రత పంబున గెల్చితీవు. నాయన, నాకు నీ మీద ప్రేమ కూడా ఎక్కువైపోతుంది. ఎందుకో తెలుసా, జలము తాగలేదు, అన్నం పుచ్చుకోలేదు, జలాన్నముల వల్లక ఇలా 100 దివ్య సంవత్సరములు తపస్సు చేసేవారు లేరు, బ్రతకలేరు. అందుకే నాకు పండుగయ్యింది, మనస్సుకు ఆనందం కలిగింది,
నన్ను నువ్వు నీ తపస్సుతో గెలిచావు, నీ ఉగ్ర తపస్సుతో నన్ను నీ బానిసని చేసుకున్నావు. భగవంతుడు ఎప్పుడు తపస్సుకు లొంగిపోతాడు. అందుకే నేను నిన్ను బిడ్డగా భావించి తండ్రిగా నీ దగ్గరకు వచ్చాను. అందుకే వత్సలతన్ అన్నాడు, ప్రేమతో వచ్చాను, పుత్రవాత్సల్యంతో వచ్చాను. వత్స అంటే కొడుకు, నిన్ను కొడుకుగా భావించి వచ్చాను. కోరుకో, ఏమడిగితే అది ఇచ్చేస్తాను. ఒక్క చావులేని వరం మాత్రం అడక్కే, అదొక్కటి నేను ఇవ్వలేను. నా సీటుకి ఎసరు పెట్టకు. ఈ రెండు కాకుండా నా ఆసనము మృత్యువు లేని జీవితం తప్ప ఇంకేదైనా కోరుకు అంటే, అప్పుడు మాట్లాడడానికి ఈయన అస్థిపంజరం కదా, ఆ అస్థిపంజరం కళ్ళు తెరవడానికి అసలు కళ్ళుంటే కదా, అది అలాగే మాట్లాడటంలా. వెంటనే ఈయన ఏం చేశాడు, తన కమండలలో నీళ్లు తీసి దాని మీద చల్లాడు, ఆ శవం మీద, ఆ అస్థిపంజరం మీద. టక్కున ఆ అస్థిపంజరానికి టకటకటకటకటక మాంసం పుట్టుకొచ్చేసింది, నరాలు పుట్టుకొచ్చేసాయి, రక్తం చేరిపోయింది, అందమైన చర్మం బంగారపు రంగులో ఉండే చర్మం వచ్చేసింది. అందుకే తప్త కాంచనవర్ణుడు, పుటం పెట్టబడిన బంగారంలా తయారైపోయాడు. బలమైన బలిష్టమైన శరీరం, మంచి చర్మం, మంచి కళ్ళు, మంచి జుట్టు అన్ని వచ్చేసాయి యథాప్రకారంగా. ధగ 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 మెరిసిపోతూ, ఎవరా నన్ను ఇలా తయారు చేసింది అని కళ్ళు విప్పి చూశాడు. చూడగానే తనకంటే ఎర్రగా తామర పువ్వు రంగులో తెల్ల తామర పువ్వు మీద కూర్చుని నాలుగు ముఖాలతో హంసవాహనం మీద ఉన్న పరమాత్ముడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కనబడగానే పొంగిపోయి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. దివిజానీక విరోధి మృక్కే కని వాగ్దేవి మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకున్ సత్తపో నివహాభీష్టవర ప్రదాతకు జగన్ నిర్మాతకున్ వివిధ ప్రాణిలలాట లేఖ నమహావిద్యానుసంధాతకున్. సమస్త దేవతలకి విరోధి అయిన హిరణ్యకశిపుడు తత్తరపాటుతో, ఇది కళా నిజమా, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడా అనుకుంటూ పులకించిపోతూ వెంటనే రెండు చేతులు నుదుటికి చేర్చి జోడించి నమస్కరించాడు. ఆయన నమస్కరించింది ఎవరికి? వాగ్దేవి మనోనేతకి. మనందరికీ మాటలిచ్చే ఒక తల్లి ఉన్నది, సరస్వతి. ఆ సరస్వతి యొక్క మనోవల్లభుడు, సరస్వతి భర్తంలా, సరస్వతి యొక్క మనోభర్త. చాలామంది లోకంలో పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు భర్తలే. మనోభర్త అవ్వాలంటే చాలా కష్టం. అంటే భార్య మనస్సుకి నచ్చే గొప్ప భర్త అవ్వాలి. పెళ్ళాన్ని అంత ప్రేమించి, అసలు మా ఆయన లేకపోతే ఉండలేనని ఆవిడ మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అలా ఎంతమంది ప్రేమిస్తారు? ఒక్క సరస్వతి మాత్రం ఆయన అలా ప్రేమిస్తుందంటే, అందుకని మనోభర్త మనోనేతకున్. ఇంకా స విశేషోత్సవ సంవిధాత, ఆయన దగ్గర ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆయన అనుగ్రహం ఉంటే నిత్యం ఉత్సవం లభిస్తుంది. ఆయన అనుగ్రహంతో నిత్యము మనకి ఆనందము, జీవితం పండుగలో వెడుతుంది అటువంటి వాడు. నమత్సంత్రాతకున్, నమస్కరింపబడిన రక్షింపబడిన వాళ్ళు కలవాడు. అనగా ఆయన అందరినీ రక్షిస్తాడు. రక్షించగానే వాళ్ళు ఏం చేస్తారు? మాకు రక్షణ కలిగించావా తండ్రి అని వినయంగా నమస్కరిస్తారు. అలా తాను రక్షించిన కారణం చేత తనకి నమస్కరించేటటువంటి వ్యక్తులతో ఉన్నాడు ఆయన. మహాతపస్సు చేసిన వాళ్ళకి తగిన వరాలు ఇస్తాడు ఆయన. జగన్ నిర్మాతకున్, ఈ జగత్తంతా సృష్టి చేసే సృష్టికర్త. ఇంకక్కడితో ఆగల, ఆయన దాత. అందరికీ నుదుటి వ్రాతలు ఇచ్చేటటువంటి ఆ దాత ఎటువంటి వాడట? ఎవరైనా ఒక కర్మ చేస్తే, ఒక మంచో చెడ్డో చేస్తే దానికి తగినట్టుగా నుదుటి రాత రాస్తాడు. వివిధ ప్రాణి లలాట లేఖన మహా విద్య అనుసంధాత అన్నారు. ఈ ప్రాణులందరి యొక్క నుదుటి వ్రాతలు రాసి, ఆ నుదుటి వ్రాతల ద్వారా వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేవాడు ఆయన. అటువంటి ఆయనను చూడగానే వెంటనే చేతులు జోడించి, నీవే బ్రహ్మవి, నీవే విష్ణువువి, నీవే శివుడివి, ఈ చరాచర జగత్తంతటికి సృష్టికర్తగా, భర్తగా, హర్తగా వెలుగొందుతున్న పరబ్రహ్మవి నీవు. నీవు సర్వకాల సర్వావస్థలలో ఆనందాన్ని ప్రసాదిస్తావు. లోకాలను సృష్టించి మంత్ర ప్రసారం చేసి, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసిన వాడిని మహాత్ముణ్ణి చేసి, వారికి సకల సంపదల నీ ప్రసాదించే పరమాత్మయ్య, నీకు పుట్టుక లేదు, నాశనము లేదు, నీ అంతటా నువ్వు పుట్టావు గనక నిన్ను స్వయం భూ అన్నారు. స్వయం అంటే తనయంత తాను, భూ అంటే పుట్టినవాడు. స్వయం భూ అంటే తనంత తాను పుడితే వాడిని, తనంత తాను పుట్టినవాడిని స్వయంభూ అంటారు. నిజానికి బ్రహ్మగారికి స్వయంభూ అని ఒక పేరుంది. ఎందుకంటే బ్రహ్మగారు ఎవరి చేత పుట్టింపబడలా, పరబ్రహ్మము చేత పుట్టింపబడ్డాడు గనక. అటువంటి నీకు నమస్కారం. నీ శక్తిని తెలుసుకోలేని వాళ్ళు ఇతర దేవతల దగ్గర కడతారు. జ్ఞాని నిన్నే ప్రార్థిస్తాడు, ప్రభు ఈ చరాచర జగత్తంతా ఏమీ లేని రోజుల్లో నీళ్లు సృష్టించావు, నీళ్లలో ఉన్న భూమిని రక్షించావు, ఈ భూమి మీద మాలాంటి 84 లక్షల జీవరాశుల్నిచ్చావు, వారందరికీ అనేక భోగాలు ప్రసాదించావు, పెరిగిన తర్వాత నశించిపోయే వరమిచ్చావు, అటువంటి నీకు నమస్కారం. అసలు కోరిన కోర్కెలు తీర్చడంలో నీ అంత గొప్ప నాయకుడు మరొకడు లేడు. ఇతర దేవతలు ఎవరైనా ఎంత బతిమాలినా మహా అయితే ఒకటో రెండో వరాలు ఇస్తారు, నువ్వు అలా కాదు, కోరిన కోరికలు మారు మాట్లాడకుండా ఇస్తావు. నీ అంత కరుణాస్వరూపుడు లేడు. ఈ కాస్త తపస్సుకే మెచ్చుకుని ప్రత్యక్షమైన జ్ఞానివి నువ్వు, అటువంటి నిన్ను వేడుకుంటున్నాను. నా తపస్సు నిన్ను మెప్పించినట్టయితే, నీకు ఆనందం కలిగినట్టయితే నేను అడిగిన వరాలు ఇస్తావా అనగానే కోరుకోనైనా నీకేం కావాలో కోరుకో అన్నాడు ఆయన. నువ్వు చావులేని వరం ఎలాగో ఇవ్వవు, నీ సీటు నాకెందుకు, అదేదో నీ పాటలు నువ్వే పడు, ఆ జనాన్ని సృష్టించడం, పద్మంలో కూర్చోవడం అంత అదంతా నాకు అనవసరం. నాకు కావలసిందల్లా ఏదో ఒకటి రెండు చిన్న చిన్న సింపుల్ కోరికలు, అవి కోరుకుంటాను ఇస్తావా అంటే కోరుకోను ఆయన అన్నాడు ఆయన. అబ్బే నా కోరికలు సామాన్యమైన కోరికలు, గాలిల్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిల్ దిక్కులను రేలన్ ఘస్రములను తమఃప్రభల భూరిగ్రాహరక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిల్ సమస్తాస్త్ర శస్త్రాళిల్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఓ లోకాధీశ, నాకు మరణం కొన్నింటి వల్ల ఉండకూడదు. అవేమిటి? గాలిల్, గాలి వల్ల చావకూడదు. కుంభిని, భూమి మీద చావకూడదు, భూమి వల్ల చావకూడదు. అగ్ని, నాకు అగ్ని వల్ల చావు ఉండకూడదు, నన్ను తీసుకెళ్లి నిప్పుల్లో వేసినా నేను కాలిపోకూడదు. అంబువుల నీళ్లల్లో చావకూడదు. ఆకాశస్థలిన్, ఆకాశంలో చావకూడదు, నేల మీద చావకూడదు. ఇంకెక్కడ చావాలి? దిక్కులను, ఏ దిక్కులోనూ చావకూడదు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా ఏ దిక్కులోనూ చావకూడదు. రేలన్, రాత్రిపూట చావకూడదు. ఘస్రములన్, పగటిపూట చావకూడదు. వీడు మహామేధావి కదా, అందుకని రాత్రి పగలు చావకూడదు అన్న తర్వాత మళ్ళీ ఇంకేమన్నాడో తెలుసా, రాత్రిపూట ఇలాంటి ఫ్లాష్ లైట్ ఏంటి, ఆ ఫ్లాష్ లైట్లో వెలుతురు పుట్టించి చంపుతారేమో, కాబట్టి ఏమన్నాడు, తమఃప్రభల, ప్రభ అంటే వెలుతురు, వెలుతురులో చావకూడదు. రాత్రి పగలు అని ఊరుకోలా, రాత్రిపూట కూడా పగలుగా మార్చేవాళ్ళు ఉంటారు, పగలని రాత్రి చేసేవాళ్ళు ఉంటారు. ఎలాగా, గది తలుపులన్నీ మూసేస్తే పగలు కూడా కటిక చీకటి, ఆ చీకట్లో చంపుతారేమో, కాబట్టి తమహ, చీకట్లో చంపకూడదు. చీకట్లో కూడా లైట్ వేయటం వల్ల వెలుతురు వస్తుంది కదా, ప్రభ ఆ వెలుతురులో చావకూడదు. రేలన్, రాత్రి, ఘస్రములన్, పగటిపూట, తమహ చీకట్లో, ప్రభల వెలుతురులో చావకూడదు. భూరి, భయంకరమైన పెద్దమైన గ్రాహ జలజంతువులతో చావకూడదు. నీటిలో ఉండే చేపలు, పీతలు, మొసళ్ళు, వీటిని గ్రాహములు అంటారు, వాటి వల్ల చావకూడదు. రక్షో, మా రాక్షసుల వల్ల చావకూడదు. మృగ, జంతువుల వల్ల చావకూడదు. వ్యాళ, పాముల వల్ల చావకూడదు. ఆదిత్య, 12 మంది సూర్యుల వల్ల చావకూడదు. నర, నరుల వల్ల చావకూడదు. జంతు, జంతువుల వల్ల చావకూడదు. వీళ్లల్లో, వీళ్లతో యుద్ధం చేసినప్పుడు ఆయుధాలతో కొడతారు కదా, కాబట్టి సమస్త అస్త్ర శస్త్రాళి, ఆయుధాలతో చావకూడదు. అస్త్రము, శస్త్రము, శస్త్రం అంటే కత్తి, సోలం, గద, వీటిని శస్త్రములు అంటారు. అస్త్రం అంటే మంత్రములతో వేసేటటువంటి బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం. అంటే మంత్రం చదవగానే అగ్ని మంత్రం చదివితే బాణం అగ్నిజ్వాలలతో మండి ఎదుటివాడిని కాల్చి బూడిద చేస్తుంది. అలాంటి అస్త్రముల వల్ల చావకూడదు. ఇలా వీటి వల్ల మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఇది కాకుండా పగలు చావకూడదు, రాత్రి కావకూడదు, ఇది ఒకటే కాకుండా అనేక రకాల జంతువుల వల్లే కాకుండా ఇంకా దేవతలు మొదలైనటువంటి జీవులలో నేను కోరుకోకుండా మిగిలిపోయిన జీవులు ఎవరైనా ఉంటే, ఏ విధమైన వ్యక్తుల వల్ల, యక్ష, రాక్షస, మిథున, కిన్నర, సరస సంగీతాదులు ఎవరి వల్ల చావకూడదు. ఇంక ఇదే కాకుండా నాకు మంచి బలం కావాలి, ప్రపంచమంతటిని, ఇటువంటి భూమండలాల్ని చిటికిన వేలుతో ఎత్తగలిగే బలం కావాలి నాకు. నేను కోరుకున్న వస్తువు తక్షణం ప్రత్యక్షం అవ్వాలి నా ఎదురుగుండా. నేను స్వర్గానికి వెళ్ళాలంటే స్వర్గానికి వెళ్ళగలగాలి. ఇక్కడ మాయమే ఠింగు మరి ఎక్కడికైనా ప్రత్యక్షం అయ్యే శక్తి ప్రసాదించు. హఠాత్తుగా ఏలూరులో ఉన్నవాడు గుంటూరు వచ్చి ఉపన్యాసం చెప్పాలనిపించింది అనుకో, గుంటూరు వెళ్ళాలి అనగానే కళ్ళు మూసి తెరిచేలోపు గుంటూరులో ఉండాలి. మళ్ళీ మైసూరు వెళ్ళాలి అంటే టిక్కున మైసూరు వెళ్ళిపోవాలి. ఇంకా ఫ్లైట్లకి టిక్కెట్లు బుక్ చేయటాలు, ఈ గందరగోళాలు ఏమి ఉండకూడదు. అలా కళ్ళు మూసి తెరిచేలోపు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలన్నాడు ఆయన. నిజంగా ఆ శక్తే కనుక మరక్కోవడం అంటేనా, నేను రోజు ఏలూరులో మాయమే ఇక్కడికి వచ్చి పురాణం చెప్పి వాళ్ళు ఎక్కడికి పోయేవాడిని. కానీ ఏం చేస్తాం, భగవంతుడు మనకు అది ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కోరుకున్నాడు. ఆఖరణ అన్నీ కోరుకుని ఇంతకంటే నాకు పెద్ద కోరికలేం లేవు ఏ అనగానే బ్రహ్మగారు అవన్నీ వింటూ అలా గుడ్లప్పకిని చూస్తున్నాడు. నాలుగు రెళ్ళు ఎనిమిది కళ్ళు గుడ్లప్పకిని చూశాట. ఓరి నాయన సరిపోతాయనాయన, ఇప్పటికి సరిపోతాయిలేండి అన్నాడు. ఆయన అన్నాడప్పుడు, ఓరి నాయన అన్నా కశ్యప పుత్ర అన్న అండంలో ఎంత ఆత్మీయత మందలింపు కూడా. అన్నా అంటామే అదన్నమాట, రెండోది అన్న అంటే నా బాబు అండం. అన్నా కశ్యప పుత్ర దుర్లభములీయర్ధమంబులు ఎవ్వారికి మున్నొక్కండును కోరడి వరముల మోదిల్ చితిల్ నీయడల్ నన్ను గోరిన వెల్ల నిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండుమి సుమతివై భద్రైక శీలుండవై. నాయన కశ్యప పుత్ర, ఈ అర్థములు నువ్వు కోరిన కోరికలు ఇంతవరకు ఎవరికీ నేను ఇవ్వలేదు. అసలు ఎవరు అడగరు, ఇవి లభించవు ఎవరికి, దుర్లభములు అంటే లభించవు. అంత తేలిగ్గా ఈ వరాలు ఎవరికి ఇవ్వకూడదు. మున్నొక్కడు కూడా నన్ను కోరలేదు, ఇంకా కోరబోడు కూడా, కోరినా నేను ఇవ్వను కూడా. అయితేనే నువ్వు కోరావు కదా, అందుకనే నీకు వరాలు ఇవ్వక తప్పడంలా. ఎందుకో తెలిసినా, నేను వరములు ఇవ్వక తప్పనటువంటి తపస్సు చేశావు. నీ తపస్సు అంత గొప్పది, ఆ తపస్సు వల్ల నేను ఇవ్వకూడని వరములు కూడా ఇస్తున్నాను, సంతోషించి ఇస్తున్నాను. నీకు ఇన్ని వరాలు వచ్చాయని అహంకరించకే ప్రవీణత్వంతో ఉండు, బుద్ధి సంపన్నుడివై ఉండు. మంచి బుద్ధితో ఉన్నావనుకో ఈ వరములు నిన్ను రక్షిస్తాయి, నీకు మరణం రాదు. ఈ వరములను దుర్వినియోగం చేసావనుకో అప్పుడు ఈ వరాలు ఏవి కాపాడవు. ఎన్ని వరములున్నా దుర్వినియోగం చేసి లోకకంటకుడైన వాణ్ణి, లోకములను పీడించేవాణ్ణి, పరమపాపాత్ముణ్ణి ఈ వరములు సమయమునకు కాపాడవు. నీకంటే తెలివైనవాడు ఆ పరమాత్మ, నువ్వు ఎన్ని కోరు ఏదో ఒకటి పెడతాడు అక్కడ. చాలా కాలం క్రితం ఓ మంచి వస్తాదు ఒకడు ఉండేవాడు, చాలా బలవంతుడు వాడు. అతనితో మల్ల యుద్ధం చేసి ఒక్కడు కూడా జయించేవాడు కాదట, అందరినీ ఓడించే పరాక్రమవంతుడు. ఆయన్ని ఓడించడానికి 30 ఏళ్ల పాటు చాలామంది ప్రయత్నించి విసిగిపోయారు. ఆయనకు 50 ఏళ్ళు వచ్చేసాయి. ఒక కుర్రాడు ఒకడు ఆయనకి శిష్యుడిగా చేరాడు. గురువుగారు మీకు ఎంతో భక్తితో సేవ చేస్తానండి, మీరంటే ఇష్టం అండి అని ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని సేవ చేసి ఆయన దగ్గర మొత్తం మల్లయుద్ధం అంతా నేర్చుకున్నాడు. ఆఖరిన గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు పూర్తిగా నాకు మల్లయుద్ధం అంతా వచ్చినట్టేనంటే, నేర్చుకున్నావురా, సంపూర్ణంగా నేర్చుకున్నావు, అసలు నీకు వచ్చిన విద్యలు వాళ్ళు నాకు కూడా రావేమో, నీతో యుద్ధానికి తలపడితే నేను కూడా ఓడిపోతాను, అంత గొప్పగా నేర్చుకున్నావురా అన్నట్టు గురువుగారు. అయితే గురువుగారు ఇప్పుడు నాకు కావాల్సింది అదే, నాకు మీరంటే కసి, మీతో యుద్ధం చేసి ఓడించలేక మీ సేవ చేసి మీతో అన్ని విద్యలు నేర్పించుకుని అవును అనిపించుకున్నాను, రేపు బహిరంగంగా మనం కుస్తీ పట్లు పడదామండి అన్నట్ట. గురువుగారికి మతిపోయింది, ఏదో సేవ చేసావు కదానని నా పక్కన నెత్తెక్కించుకుని కూర్చోబెట్టుకుని ఇంత అన్నం పెట్టి నీకు విద్యలు నేర్పితే నాతో యుద్ధం చేస్తే ఎలారా, నా పరువు పోతుంది, పైగా నువ్వు కుర్రాడివి, నీకు 20 ఏళ్ళు, నాకు 50 ఏళ్ళు, 50 ఏళ్ళవాడు ఎంత బలవంతుడైనా 20 ఏళ్ల వయసు వాడితో యుద్ధం చేయలేడు, బాగా నువ్వు తిని బలంగా తయారయ్యావు, నా తిండి తిని నా దగ్గర విద్యలు నేర్చుకుని మెలకువలు నేర్చుకున్నావు, నన్ను పడగొడతావు, నాకు అవమానం, నా మాట వినరా, పైగా బయటవాడి చేతిలో ఓడిపోయిందనికంటే శిష్యుడి చేతిలో ఓడిపోతే ఇంకా ప్రమాదం కదా అంటే, ఏమైనా మిమ్మల్ని ఓడించడానికే మీ దగ్గర చేరా. ఇప్పుడు అర్థం పెట్టుకోండి, గురువుల దగ్గర చేరే శిష్యులందరూ కూడా గురువు గారికి ఆత్మీయులు అనుకోవడానికి వీలు లేదు అని ఇప్పుడు అర్థమైందా. సరే ఇప్పుడు ఏం చేశాడు గురువుగారు, వద్దని బతిమాలితే వినలేదు వాడు, రేపు ఆదివారం కుస్తీ పట్లు తప్పదు, బస్తీ మేసవాలన్నట్ట. సరే ఏం చేస్తాం అలాగే చెయ్యి అన్నాడు గురువుగారు. మర్నాడు మొత్తం ఊరందరినీ పిలిపించాడు, టవుకేయించి అందరూ ఈయన మీద కసిగానే ఉన్నారులేండి, ఈ గురువుగారిని ఎవరు ఓడించలేకపోతున్నారు కదా, పాపం ఒక ఆయన ఉపన్యాసం చెబుతూ ఉంటే ఆయన మీద కొంతమంది కసి పెట్టుకున్నట్టుగా ఈయన మీద పెట్టుకున్నారు కొంతమంది, పేరు వచ్చేవాడంటే కసి కదా. అందుకని మర్నాడు అందరూ వచ్చారు, ఈ దెబ్బతో శిష్యుడి చేతిలో గురువుగారు ఓడిపోతాడు, మన కసి తీరుతుంది అనుకున్నారట. ఘోర యుద్ధం జరిగింది, శిష్యుడు రెచ్చిపోయి గురువుగారిని పడగొట్టేస్తున్నాడు, ఎందుకంటే గురువుగారు ముసలాడు, శిష్యుడు పైగా కుర్రాడు. ఎంతలో హఠాత్తుగా గురువుగారు వాడి ఎడంకాలి దగ్గర చెయ్యేసి ఒక విచిత్రమైన పట్టుబట్టి ఢాంబరి కింద పారేశాడు. వాడి వెన్నుపూస విరిగిపోయింది, ఇంకా లేవలేకపోయాడు, వెన్నుపూస పూర్తిగా విరిగిపోయి నూతన ప్రసాద్ అయిపోయాడు వాడు. పడిపోగానే అమ్మో నా వెన్ను విరిగిపోయింది గురువు, ఆ గురువు ఆ మోసం నాకు ఈ పట్టు నేర్పలేదు అన్నట్ట, ఇప్పుడు నేర్చుకోరా నీకు లేవగలిగితే అన్నట్ట. ఒరే నీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసి నేను ఎప్పుడు మల్ల యుద్ధంలో 4 పట్లు నేర్పనరా, ఆ పట్టు ఉపయోగించి నీ వెన్ను రగ్గొట్టాను, లేకపోతే ముసలాన్ని నాతో యుద్ధానికి వస్తావరా, నాకు తెలిసినా ఆషాఢభూతులు ఉంటారని అన్నాడు ఆయన. అందుకనే గురువులు ఏం చేస్తారంటే అన్ని మంత్ర విద్యలు నేర్పినా ఇటువంటి శిష్యులు ఉంటారు గనక మేము కొన్ని అట్టే పెట్టుకుంటాం, పాశుపతం నారాయణ అస్తం లాంటివి, లేకపోతే వీళ్ళు కొంప ముంచేర్చండి పక్కన చేరి. అందువల్ల ఎందుకు చెబుతున్నానంటే సహజముగా భగవంతుడు ఇంత ఎంత తెలివైనవాడు, వరాలు అడిగేవాడికే ఇన్ని తెలివితేటలుంటే భగవంతుడి సృష్టిలో ఒక భాగమైన హిరణ్యకశిపుడు ఇన్ని తెలివితేటలతో వరములు కోరితే వీణ్ణి ఈ వరాలిచ్చి రక్షించేటటువంటి బ్రహ్మదేవుడి దగ్గర ఇంకా చాలా తెలివితేటలుంటాయి. బ్రహ్మ కంటే భవిష్యత్తులో సంహరించవలసిన విష్ణువు దగ్గర ఇంకా బుద్ధి ఉంటుంది. అందుకే బ్రహ్మ ముందే హెచ్చరించాడు, నువ్వు బుద్ధిమంతుడివైతే ఈ వరములు నిన్ను రక్షిస్తాయి, నీకు ఎలాగో మరణం రాదు, కానీ నువ్వు లోకకంటకుడివైతే మహాత్ముల జోలికి వస్తే గోబ్రాహ్మణులకి హితము చెయ్యకుండా అహితమును ఆచరిస్తే వారికి ప్రమాదం తెచ్చిపెడితే భాగవతోపన్యాసాలు 40 రోజులు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళకి కరెంట్ ఇవ్వకుండా చేస్తే వాళ్ళని బాధ పెడితే అప్పుడు ఈ వరములు నిన్ను రక్షించవు, తర్వాత నీ ఇష్టమని హెచ్చరించగానే నమస్కరించాడు ఆయన, అదృశ్యమైపోయాడు. వీడు అనుకున్నట్ట లోపల లోకాలకు ఉపకారం చేయడానికి ఎంత కష్టపడాలా, ఇన్ని వరాలు పొందాలా, నా ఉద్దేశమే లోకాలను నాశనం చేయటం, అందుకో ముఖ్యంగా దేవతల్ని ఆపై గోవుల్ని ఆపై ద్విజుల్ని విష్ణుద్వేషంతో ఉన్న నాకు ఈ మాటలు ఎక్కుతాయా అనుకున్నాడంతే. ఇంకేముంది, ఆ తర్వాత వెంటనే ఏం చేశాడు, నగరానికి వచ్చాడు. హిరణ్యకశిపుడు వరములు పొంది వస్తున్న వార్త తెలుసుకోగానే నగరాన్ని అద్భుతంగా అలంకారం చేసేశారు. రాక్షసులు నగరాన్ని అలంకరించి మహాస్వాగతం చెప్పారట, ఈయనకి సింహాసనం ఇచ్చారు, రాగానే జరిగినవన్నీ చెప్పారు, ఎక్కడెక్కడ విశేషాలు చెప్పారు. దేవతలండి మీరు అలా వెళ్ళగానే మమ్మల్ని వచ్చి చావగొట్టారండి, మన రాజ్యంలో సంపదలండి పట్టుకుపోయారండి, అసలు మీ ఆవిడ కూడా ఎత్తుకుపోయారండి, అదృష్టవశాత్తు ఆవిడ దక్కిందండి అని రకరకాలుగా లేనిపోయి ఇంకా 4 ఎక్కువ చెప్తారుగా భట్లు ఎప్పుడు కూడా, అయి బాబోయ్ రాజుగారు లేకపోతే ఎన్ని జరిగాయో అని చెప్పారట. దాంతో హిరణ్యకశిపుడు రెచ్చిపోయి వెంటనే ముందు స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళాడు, ఇంద్రాది దేవతల్ని చితక్కొట్టేశాడు, అందరూ పారిపోయారు, కకావికలై పారిపోయారట. మహాశక్తివంతులైన నిజం తెలియలేరయ్యో, ఎంత గొప్ప శక్తివంతుడైనా భవిష్యత్తుని గ్రహించలేడు, అందుకే చావు దెబ్బలు తిని దేవతలు పారిపోయారు. దేవతల్ని తన్నిన తర్వాత ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక అక్కడి నుంచి ఇంద్రాది దేవతలందరినీ, ఒరే పారిపోగా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దిక్పాలకులు మేము ఉన్నామండి, భట్లు పారిపోయారండి అన్నారట. యమధర్మరాజా లే అని యమధర్మరాజు గారి స్థానంలో శంబరాసురుణ్ణి కూర్చోబెట్టాడు, అగ్నిస్థానంలో కాలనేమిని కూర్చోబెట్టాడు, మదోత్కటుండి వరుణ స్థానంలో కూర్చోబెట్టాడు, యల్వరాసురుడు అనేటటువంటి వాడిని వాయువు స్థానంలో కూర్చోబెట్టాడు, నైరుతి స్థానంలో వజ్రనాభుణ్ణి కూర్చోబెట్టాడు, వజ్ర కవచుడనేవాడిని ఈశాన్యంలో కూర్చోబెట్టాడు, కుబేరుడి యొక్క సంపత్తనకు కావాలి కనుక అది తానే ఆక్రమించుకున్నాడు. ఇంద్ర పదవి కుబేర పదవి రెండు తనే, క్యాషీర్గా మాత్రం ఎవండి ఒప్పుకోలేదు. చూసారా మీరు వాడు, అది తెలివితేటలంటే ఇంద్ర పదవిలో కూర్చున్నాడు, తూర్పు దిక్కు తందే, ఉత్తరం దిక్కులో కూడా ఎవ్వండి నమ్మలా, అంటే ఎంత గొప్పవాడైనా ఎంత బంధువుని నమ్మడనమాట. రాజయ్యాక ఖజానా ఖజానాయే, ఆర్థిక శాఖ తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు వాడు. ఈ విధంగా కుబేరుడి యొక్క సంపద ఆక్రమించుకున్నాడు, సమస్త లోకాలని పరిపాలించాడు, అప్సరసల్ని పిలిపించాడు, నృత్యం చెయ్యండి అన్నాడు. వాళ్ళు నృత్యం చేస్తున్నప్పుడు దేవేంద్ర అంటే ఎవళ్ళరా దేవేంద్రుడు, నేనే దేవేంద్రుడు, రాక్షసేంద్ర ఓం హిరణ్యకశిప్వే నమః ఈ మంత్రం చదవండి అంటే వాళ్ళు అలాగేనన్నారు. బృహస్పతిని పిలిచాడు, ఏం బృహస్పతి తగిలించమంటావా, నా మీద మంత్రాలు చదువుతావా అంటే వీడు కంగారు పడి వేద మంత్రాలు మార్చి అందులో అన్నిటికీ హిరణ్యకశిపుడు చేర్చడం మొదలెట్టాడు. ఎంత గురువు గారైతే ఏం చేస్తారు తంతమంటే, అందువల్ల మహానుభావులైనా 4 తంతమంటే తప్పనిసరి ఇంటర్వ్యూలో వాళ్ళ పేర్లు చెబుతారు. అందుకని పాపం గురువు గారు కూడా మంత్రం మార్చాడు. ఎంతెందుకు, ప్రస్తుతం స్వర్గం ఒక ముక్కలో చెప్పాలంటే అసుర లోకం అయిపోయింది, పాతాళ లోకవాసులందరినీ మార్చాడు, పాముల నెత్తి మీద ఉన్నటువంటి మణుల్ని పీకేశాడు, పితృదేవతల్ని పిలిచాడు, ఇక మీకు పిండాలు లేవు ఆ పిండాలు నాకన్నాడు, పాపం పితృదేవతలకి పిండాలు లేకుండా పోయాయి. సిద్ధుల్ని పిలిచాడు, మీ సిద్ధులు నావన్నాడు, సాధ్యుల్ని పిలిచాడు, అసాధ్యం మీకు ఇక మీదట సాధ్యములు అన్నాడు. ఈ విధంగా సమస్త దేవతల యొక్క శక్తులు తాను లాక్కుని వాళ్ళందరినీ కట్టు బానిసల్ని చేసి పారవేశాడు. ఎక్కడ యజ్ఞము జరిగినా అందులో ఓం విష్ణవే నమః అనే మంత్రం వినబడకూడదు. నారాయణాయ స్వాహ నారాయణాయ ఇదం నమమ అనే మంత్రం తీసేసి హిరణ్యకశిప్వే స్వాహ హిరణ్యకశిప్వే ఇదం నమమ అనాలన్నాడు. అలాగే మార్చేశాడు యజ్ఞాలన్నీ కూడా. ఇక మీదట బలులు ఇవ్వండి నాకు, అది కూడా గోవుల్ని బలివ్వండి అన్నాడు. మొత్తం మీద హరిస్మరణ మానిపించాడు, హరస్మరణ చేయించాడు. కృశలై సంప్రాపిత దుర్దశలై సర్వంకషోగ్రదైతే యాజ్ఞావశలై నిశలును దేవములు దిశలల్లను గట్టువడియదేనతననగా. మొత్తం దశ దిశలు కూడా కృశించిపోయాయి. దేవతలకి దుర్దశ వచ్చింది. భయంకరమైన ఉల్లంఘించడానికి వీలు కాని రాక్షసరాజు గారి ఆజ్ఞకి లోబడి పగలు లేదు, రాత్రి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అందరూ గతులు తప్పారట. సూర్యదేవుడా, పగటిపూట ఎక్కువ ఎండిస్తున్నామే, చల్లగా ఉండు, ఎండ తగ్గించు అంటే తగ్గించాడు. అంటే దెబ్బకి దెయ్యం దిగొస్తుందని, లేకపోతే మన్నేమో కాల్ చేస్తాడా? వాడి దగ్గరికి వచ్చేసి చేతులు కట్టుకుని, మీరు చెప్పింది చెత్తమండి, కిరణాలు వేయనన్నట్టు సూర్యభగవానుడు. చంద్రుణ్ణి చల్లగా ఉంచన్నాడు. వాయుదేవుణ్ణి అలా హాయిగా వీచు, ఎక్కువ వీచావా తంతాను, తక్కువ వీచావా తంతాను, నీ పోస్ట్లో మా వాడిని ఎలాగో కూర్చోబెట్టాం, నువ్వు మాత్రం వేస్ట్గా కాలం గడపడం ఎందుకు, మా దగ్గర అలా న్యాచురల్ ఏసీగా ఉండన్నాడు. ఈ విధంగా సమస్త దిక్పాలకుల్ని అదుపులో పెట్టాడు. అప్పుడప్పుడు ఆయన తెగ తాగేసి పడుకునేవాట. బాగా మత్తెక్కి పడుకుంటే అప్పుడు ఈ కాపలా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయట కాపలా పెట్టారు దిక్పాలకుల్ని. ఎంత దుర్దశ తెలుసా దేవతలది, కాపలా కాసేవాళ్ళు తాము కాపలా కాయడం మాని ఇంద్రాది దేవతల్ని మహారాజు గారి భవనం చుట్టూ 8 దిక్కుల్లో కాపలా పెట్టారు. పాపం ఇంద్రుడు అగ్నితోటి, అగ్నిహోత్రుడు ఇంద్రుడు పక్క పక్కనే ఉంటారు కదా, ఇది తూర్పు దిక్కైతే దానికి అధిపతి ఇంద్రుడు, పక్కనే అగ్ని. అందుకని అగ్ని ఏమిటి కర్మ, మనమేమిటి, రాక్షసరాజు గారు తాగి పడుకుంటే ఆ భవనానికి కాపలా కాయటం ఏమిటి అన్నట్టు అప్పటికి కొంచెం మెల్లగానే అన్నాడు. ఈ మాట విన్న కాపలావాళ్ళు రాక్షసులు వచ్చి తన్ని కోలాహలము మాని కొలువుడి సురలార ఎరా, ఎక్కువ మాట్లాడుతున్నారు, కాపలా కాయమంటే రాత్రిపూట మాట్లాడతారా, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నిశ్శబ్దంగా ఉండాలి. ఏయ్ దేవతల్లారా, కోలాహలం మాని నిశ్శబ్దంగా కొలవండి. మా రాజుగారు హాయిగా తాగి నిద్రపోతున్నాడు, ఆయనకి మెలకు వచ్చిందంటే తంతాడు అనగానే ఇంద్రుడు గప్చుప్ అని నోరు మూసుకున్నట్ట. మళ్ళీ నోరు తెరిచావా టేప్ పంటిస్తామన్నారు. ఇంకేం చేస్తాడు, మాట్లాడలేదు. ఎంతలో తపస్సులు తెల్లవారుజామైందని ఓం భూర్భువస్వః అన్నారట. తలగి దీవింపుడి తపస్సులార, ఏయ్ నోట్లో నోట్లో కొనుక్కోండి, మీరు ఒకవేళ మంత్రం చదివినా మంత్రం మాకు అర్థం కాదు, దీవించండి అంతే, మీ తపశ్శక్తి అంతా మా రాజుగారికి ధారపోసి ఆయనకి వినయంతో దీవించండి. అది కూడా దేవుని కూడా బలాత్కారంగా చేయించుకున్నారట. ఇంకా పాములు వచ్చి ఆయనకి తెల్లవారుజామున లేవడానికి నాట్యం చేయాలి, నాట్యానికి లేస్తాడు. ఆ లేచేటప్పుడు బుస్సును పైకి లేచారంటే తంతాం, పడగలు చెతక్కొడతాం, ఇది భూలోకం కాదు, మానవులు అంటే మీకు భయపడతారు, మీకు పుట్టలు పెట్టి అందులో పాలు పోసి నాగుల చవితి షష్ఠి అని పూజిస్తారు, మా దగ్గర షష్ఠి లేదు ఏం లేదు, మీకు పుష్టి తొలగిపోయేలాగా ముదనష్టపు దెబ్బలు కొడతాం జాగ్రత్త అని పాముల చేత నృత్యాన్ని మెల్లగా చేయించారు. పడగల మీద ఉన్న రత్నాలు కానుకలు పెట్టమన్నారు. గంధర్వుల్ని పిలిచారు. మా రాజుగారు తెల్లవారుజామున భూపాలరాగం అంటే ఇష్టపడతాడు, మెల్లమెల్లగా పాడండి ఆయన లేచేటట్టు, మళ్ళీ ఎక్కువ గందరగోళం చేస్తే ఆయన ఉరిక్కి పడలేస్తాడు. ఎప్పుడు కూడా ప్రాతకాలంలో భూపాలరాగం పాడాలి. ఇప్పుడు రోజు మీరు ఉంటున్నారుగా, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఈ రాగమునకు భూపాళం అని పేరు. ఇది సూర్యోదయ సమయంలో వాయిస్తారు. ఈ రాగం పాడండి అని వాళ్ళని బెదిరించారు. కిన్నర స్త్రీలని, భర్తల్ని విడిచిపెట్టి మా రాజు పాదాలు సేవించండి అన్నారు. ఈ విధంగా సమస్త దేవతలు వణికిపోయేలా చేసి వారందరి చేత ఊడిగం చేయించారు. ఈ కథ నారదుడు కదా చెబుతున్నాడు. నారదుడు ధర్మరాజుకు చెబితే ఏమన్నాడు తెలుసా, సిగ్గుచేటు ఉన్న విషయం చెబుతున్నానయ్యా ధర్మరాజా, నేనెప్పుడూ హరిస్మరణే చేసేవాణ్ణా, నన్ను తుంబురుండి పిలిచి నేను నా భార్యతో కలిసి సింహాసనం మీద కూర్చుని చక్కగా మద్యపానం చేస్తాను, నా పాటలు పాడన్నట్ట నారదుణ్ణి. నారదుడికే దిక్కు లేదు, నారదుడు స్వయముగా చెప్పిన మాటిది, లీలోద్యాన లతా వితానములలో లీలావతి యుక్తుడై హాలాపాన వివర్ధమాన మదలోలా వృత్త తామ్రాక్షుడై
కేళిల్ తెలగ నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబు కరంగజేయుదుము దైవద్వేషి నుర్వీశరా.
ధర్మరాజా, అంత భయంకర కాలం అది. నన్ను తుంబురుణ్ణి నా మీద ఉన్న స్నేహం వల్ల పిలిచేవాడు. మేము ఎక్కడికైనా వెళ్ళగలం కనుక వాడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఏం చేశాడు, మాట్లాడుతున్నవాడు మాట్లాడుతున్నట్టే ఉద్యానవనానికి వెడదామన్నాడు. వాడికి హాయిగా విహరించే ఒక ఉద్యానవనం ఉంది, ఆ తోటలోకి తీసుకెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ కూడా ఒక గెస్ట్ హౌస్ ఉంది వాడికి, పెంట్ హౌస్లు చక్క అప్పుడప్పుడు చూశారు చాలామంది తోటల్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఒక భవనం పెట్టుకుని ఆ భవన సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని ఎదురుగుండా కూర్చోమని, ఏది వీణలు పుచ్చుకుని వాయించండి ఎప్పుడు ఓం నమో నారాయణాయనా, నా మీద కూడా స్తోత్రములు పాడండి, మధురంగా పాడండి, నేను నా భార్య తెగ తాగుతాం మత్తెక్కుంటాం. పైగా మామూలు కదట, హాలాపానం అంటే మద్యపానం వల్ల వివర్ధమాన పెరిగిపోతున్న మద మత్తు వల్ల లోలావృత్త తామ్రాక్షుడై గెర్రం తిరుగుతున్న కళ్ళతో ఆజ్ఞాపించేటండోయ్, తెగ తాగుబోతులకి ఎక్సైజ్ అని అడుగుదాం, బాగా తాగుబోతుకిట కళ్ళు ఎరుపెక్కిలా తిరుగుతూ ఉంటాయట, గుడ్లు తిప్పుతూ పాడండి అన్నట్ట. ఏం చేస్తాం, వాడు భార్యతో సరసాలు ఆడుకుంటూ తాగుతూ ఉంటే నేను తుంబురుడు పాటలు పాడాం. అయితేనే వాడి మనస్సుకు ఆనందం కలిగించేలా పాడినా మా జాగ్రత్త మేము పడ్డాం. ఏమిటా జాగ్రత్త తెలుసా, వాడు తనని స్తుతించమన్నాడు. నారదుడు ఏం చేశాడు, ఆహా హిరణ్యకశిప నువ్వు చాలా గొప్పవాడివి అని మాట వరసకు కూడా వాడి పేరు ఎత్తలేదట. ఎత్తకుండా సర్వలోకేశ్వర సర్వశక్తివంతుడివి మహాత్ముడివి అని పొగిడాట. వ్యాసుల వారు చాలా బాగా చెప్పారు, పేరు చెప్పకుండా మనస్సులో విష్ణువును ఊహించుకుని పైకి మాత్రం సర్వశక్తివంతుడివి మహాత్ముడివి నువ్వు ఎవరవైతేనే నిన్ను పొగడాలి అన్నట్ట. నిజంగా దీనిని ఆరుద్ర రాశాడు. చెంచు లక్ష్మి అనే సినిమా ఉంది, చాలా గొప్ప సినిమా, ఈసారి చూడండి, అది కావ్యం అంటే అది. అందులో ఈ శ్లోకానికి అనువాదం పాట కింద రాశాడు ఆయన. ఏడేడు లోకాల ఏలిక, ఏడేడు లోకాల ఏలిక, నీపైన పాడగా చాలదొక నాలిక, నీవు తలచిన చాలు మేరువే అణువు, నీ చేతిలో కలదు అందరి పరువు, మహిమన్న నీదే నిలే, మహిమన్న నీదేనులే, ఏమైన దైవమన నీవేనులే. ఇందులో ఎక్కడన్నా ఒక పేరుందా? వాడేమో తాగుబోతు ఎదురు కూడా కూర్చున్నాడు. ఈయన ఏం చేశాడు, కళ్ళు పైకెత్తి ఏడేడు లోకాల ఏలిక, సప్త సప్త లోకాలని పరిపాలించే ఓ భగవంతుడా, అంటే లోపల నారాయణ, నీ మీద పాడడానికి ఒక్క నాలుక సరిపోతుందా? వెయ్యి నాలుకలు కలిగిన ఆదిశేషుడు కూడా పాటలు పాడలేడే. ఇంకా నీవు తలుచుకుంటే మేరు పర్వతం కూడా అణువవుతుంది, నీ చేతిలో మా అందరి పరువు ఉంది, మహిమంటే నీది, ఏమైనా దైవం అంటే నువ్వే. వీడేమనుకుంటున్నాడు, నన్ను గురించి పొగిడాడు అనుకుంటున్నాడు, అందుకని పాడు పాడన్నట్ట. అప్పుడు ఆయన ఇలా స్తుతించాడు, చూచావా ధర్మరాజా, మేము చమత్కారంగా ఉపనిషద్ వాక్యాలని హరి పేరెత్తకుండా వాడి పేరెత్తకుండా వాడికి కోపం రాకుండా వాణ్ణి స్తుతిస్తున్నట్టుగా సర్వాంతర్యామిని స్తుతించాం, ఆయనకి పరవశత్వం కలిగించాం. అజ్ఞాని వాడు పరవశం పొందాడు. హరిస్తుతి ఎవరికైనా ఆనందం కలిగిస్తుంది, తెలివితేటలతో తప్పుకోవాలట, అది టెక్నిక్ అంటే. అందుకని నారదుడు మేధావి. అదే మన వాడైతే మేము ఏమైనా సరే మా హరిస్మరణ చేస్తామని చావు దెబ్బలు తిన్నారు తక్కిన ఋషులు, వాళ్ళకి వాతలు పెట్టాడు వాడు. ఈయను హిరణ్యకశిపుడి దగ్గరే ఉంటాడు, హరి దగ్గర ఉంటాడు, వైకుంఠానికి వెడతాడు, ఇక్కడికి వెడతాడు. అందువల్ల జ్ఞానముతో కష్టము నుంచి బయటపడడం అనేది నారదుని యొక్క సొమ్ము. అద్భుతమైన పద్యం కూడా ఇదనమాట. ఎంత బాగా రాశారండి, కేళిన్ తేలగా నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబు కరంగజేయుదము, మా సంగీతంతో వాడి మనస్సుని పూర్తిగా కరిగించేవాళ్ళం ఆ దైవద్వేషిని. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక వాడి బాధలు తట్టుకోలేక ఒక్క బ్రహ్మ విష్ణువు శివుడు నేను తుంబురుడు తప్ప తక్కిన వాళ్ళంతా వాడి వల్ల హింసల పాలైపోయారు. చివరికి దేవతలంతా వైకుంఠానికి పరిగెత్తారు. పరిగెత్తి శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టారు. శ్రీహరి శ్రీహరి మమ్మల్ని రక్షించు బాబోయ్, అసలు మాకు దిక్కు లేదా అన్నారు. ఆయన కనపడ్డం, ఎన్నడు మాకు దిక్కు కలదు, ఎప్పుడు మాకు దిక్కుంటుంది, ఎప్పటికీ మా కష్టాలు తలుగుతాయి, సర్వకాల సర్వావస్థలలో మమ్మల్ని వెన్నంటి రక్షించే పన్నగశాయి నువ్వెక్కడున్నావు? వైకుంఠంలో ఎక్కడ పాము కనపడదు, నువ్వు కనపడవు. మమ్మల్ని వదిలేసావా? చావమంటావా? చచ్చిపోదామంటే చావడానికి వీలు లేకుండా అమృతం తాగాం, చావు దెబ్బలు తింటున్నాం, బాధలు పడుతున్నాం, అవమానాలు పాలవుతున్నాం. చివరికి వాడు సింహాసనం మీద కూర్చునేటప్పుడు మా వీపుల మీద కాళ్ళు పెట్టి మెట్లు కింద భావించి మమ్మల్ని ఎక్కుతున్నాడు. ఇంద్రుడి వీపు మీద, యముడి వీపు మీద కాలు పెట్టి ఎక్కేటండి వాడు సింహాసనం. ఇలాంటి మామూలు స్టెప్స్ మీద ఎక్కలేదు వాడు. అటువంటి దుర్మార్గుడి వల్ల భయంకరమైన అవమానాలు పొంది ఇంకా బతకడం ఎందుకు? మమ్మల్ని రక్షించేవాడు లేడా? ప్రభు, వాసుదేవ, అనంత, పద్మనాభ, శరణు శరణు అంటూ ఉంటే కనపడకుండా, ఇప్పుడు సమయం కాదు గనక వినిపిస్తున్నాను వినండి అన్నాడు పరమాత్మ. కనపడలా, మాటలు వినబడ్డాయి. మేఘ గంభీర స్వరంతో పలికాడు పరమాత్మ, నాయనలారా మీరేం భయపడకండి. వేదో దత్త వరప్రసాద గరిమన్ వీడింత వాడై మిమున్ బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతు భావించినే సాధ్యం పందరిగాదుగావున కడున్ సైరించితిన్ మీదటన్ సాధింతున్ సురలారా నేడుచనుడా శంక్యంపమీకేటికిన్. దేవతలారా, వీడు మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితం అంతా అనుభవించేదాకా, అంటే ఆ ఫలితం పోయేదాకా వీడిని ఎవరం ఏం చేయలేం. బ్రహ్మవీడు చేసిన తపస్సుకు మెచ్చుకుని వరాలిచ్చాడు. ఆ వరాలతో గర్వించి వీడు ఎంతవాడై మిమ్మల్ని బాధ పెడుతున్నాడని, హింసిస్తున్నాడని, అవమానాల పాలు చేస్తున్నాడని నేను ఎరుగుదును. ఎరిగి కూడా వాడిని చంపడానికి సమయం కాదు, ఎందుకంటే వాడికి ఇంకా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలింది తపశ్శక్తి. ఆ తపశ్శక్తి మొత్తం క్షయమైపోవాలి, వాడి మహిమ నశించాలి. అప్పటిదాకా వాడిని చంపడానికి కుదరదు. సమయము రాలేదు గనక కడున్ సైరించి చాలా నేను క్షమించాను, సహించాను, వాడి అపరాధములను క్షమించాను, సహించాను, భవిష్యత్తులో వాడిని చంపుతాను, చంపడానికి ఇక నేను ఒక ప్రణాళిక రచించాను, ఇక వాడికి దగ్గరకు వచ్చింది సమయం, వీడికి పోయే కాలం రావాలి అంటే వాడికి విపరీతమైన పిచ్చబుద్ధి పుట్టాలి. ఆ బుద్ధి నా మీద పుడితే ఉపయోగం లేదు, మీ మీద పుడితే కాదు. మిమ్మల్ని నన్ను ద్వేషిస్తే వాడు చావడు. వాడి ఇంట్లోనే ఒక ముసలం సృష్టించాను. భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? మనం ఎవరమైనా రెచ్చిపోయామంటే బయట శత్రువులు పెట్టాడు, ఇంట్లోనే పెడతాడు. చూశాంగా చాలా చోట్ల వాడికి ఒక కొడుకును పెడతాడు, ఈ కొడుకు వీడి తాట తీసి వీడి సొమ్మంతా నాశనం చేస్తాడు. ఈ పాపాత్ముడికి ఇక రోజు హింస. లేదా రెచ్చిపోతూ తిరిగాడు అనుకోండి, ఇంట్లో ఒక గయ్యాళి, సూర్యకాంతం, ఛాయాదేవి లాంటి పెళ్ళాన్ని పెడతాడు. వాళ్ళు కేవలం నటిస్తారు, ఈవిడ ఒరిజినల్ అవుతుంది. లేదా భార్యామణి రెచ్చిపోతే మంచి భర్తను ఒకడిని పెడతాడు, వాడిని ఎత్తి పగల కొడతాడు. ఏదో ఒక వంకతో భగవంతుడు మొత్తం మీద మనం చేసిన పాపాలకి శిక్ష ఇంట్లోంచి అనుభవించేలా చేస్తాడు. అందుకని భగవంతుడి దగ్గర మనం వెకిలి వేషాలు వేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్ప్రవర్తన లేకపోతే, మహాపాపములు చేస్తే ఆ పాపములకు తగిన శిక్ష భగవంతుడు బయట నుంచి పెట్టకుండా ఇంట్లో పెడతాడనమాట. మీరు చూశారు కదా, బయట వాళ్ళని ఎదిరించగలరు మీరు, బయట ఎంత శత్రువులైనా ఎదిరిస్తారు, కానీ ఇంట్లో ముసలం పుడితే కష్టం. అందుకనే రాజకీయ నాయకులకు కూడా ఇంట్లోనే కొడుకును పెడతాడు, వాడు వచ్చి తండ్రి ప్రాణం తీస్తాడు, దెబ్బకి వీడు చావాలి, అలా పెడతాట. ఇప్పుడు ఏమన్నాడు శ్రీహరి, ఆ మహారాజు గారిని చంపడానికి వాడి ఇంట్లో ఆల్రెడీ సృష్టించాను, ఇక మొదలవుతుంది. ఏమిటి నాటకం? అంతర్నాటకం. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడనకాగా ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున ఆపన్నత నొందించునాడే పట్టివధింతున్. వాడింట్లో ప్రహ్లాదుడనే ఒక కొడుకుని సృష్టించాను. వాడు మహాత్ముడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, లోపలున్న ఇంద్రియాలని బయటన్న ఇంద్రియాలని అదుపులో పెట్టినవాడు, పరమ పూజ్యుడు, హరిభక్తుడు. అతడు ఎవరితోటి శత్రుత్వం వహించడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ తనలా చూసుకుంటాడు. అటువంటి ప్రహ్లాదుడి మీద కత్తి కట్టి ఆ ప్రహ్లాదుడిని హింసించడం వాడు మొదలు పెట్టగానే వాడికి కాలం మూడినట్టే, వాడి ఆయువు నశించినట్టే, పోయే కాలం వచ్చినట్టే. ఆ తర్వాత సమయం చూసుకుని వాడిని పట్టి వధిస్తాను, వాడిని సర్వనాశనం చేస్తాను, వాడిని చంపడానికి ఎలా వస్తానో అప్పుడు మీరు చూద్దురు గాని. ఆ వరములేమి వాణ్ణి, బ్రహ్మ ఇచ్చిన ఏ వరము వాణ్ణి రక్షించదు. వీడెంత నీచుడో మీకంటే నాకే బాగా తెలుసు. ప్రస్తుతం మీరు వెళ్ళండి, ఇంకో 4 రోజులు దెబ్బలు తినండి, ఇన్నాళ్ళు తిని తిని అలవాటు పడ్డారుగా, పోన్లండి వెళ్ళండి అనగానే దేవతలు, అసలు ఇంత వరం ఇచ్చావు చాలు, ఇంకో 4 రోజులు అనుభవిస్తాం, ఏం చేస్తాం, ఈ పదవిలోకి వచ్చినప్పటి నుంచి అసలు ఈ పదవుల్లోకి అడుగు పెట్టేవాడికి దినదిన గండం తప్పదు అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆనందంతో వెళ్ళారట. మొత్తం మీద హిరణ్యకశిపుడు మరణిస్తాడు సుమా అనుకుని, ఈలోపు హిరణ్యకశిపుడు ఏం చేశాడు, విష్ణుమూర్తి దేవతల్ని సంహరిస్తాడేమో అని అనుకుని మేమనుకున్నాం, కానీ దేవతల్ని రక్షిస్తానని వరం ఇచ్చాట, ఈ విష్ణు సంగతి ఏమిటో చూస్తానని సోలం పుచ్చుకుని మహావేగంగా వైకుంఠానికి పోయాడు. తీరా వైకుంఠానికి వెడితే అక్కడ వైకుంఠంలో ఆదిశేషుడు ఒక్కడే ఉన్నాడు పాలసముద్రంలో. ఆ పాలసముద్రంలో ఉన్న ఆదిశేషుడి యొక్క పడగలలో పడుకొని ఉండవలసిన విష్ణువు కనపడలేదు. ఇదివరకంటే వాడు వైకుంఠానికి వెళ్ళలేకపోయాడు, కానీ ఇప్పుడు మహా అద్భుతమైనటువంటి బ్రహ్మవరాలు ఉన్నాయి గనక ఆ వరాల వల్ల గర్వించి వైకుంఠానికి వెళ్ళి తీరా అక్కడ విష్ణువుని చూడక దేవద్వేషి గనక పళ్ళు పటపట కొరికి ఆదిశేషుడు మాత్రమే కనబడ్డాడు గనక ఆదిశేషుణ్ణి, ఏమో శేష ఏడు మీ నాయకుడు అంతం చూడ్డానికి సోలం పుచ్చుకొచ్చానన్నట్ట. ఆయన అన్నాడు ఎదురుకుండానే ఉన్నాడు కదా అన్నట్ట. నిజంగా ఆదిశేషుడు మధ్యలో ఉన్నాడు విష్ణువు, వీడికి కనపడడం లేదు. ఆయన అలా కనపడతాడా? ఇన్నాళ్ళు ఉపన్యాసం చెప్పిన మనలాంటి వాళ్ళకే అంత తేలిగ్గా కనబడ్డే అటువంటి వాడికి కనబడతాడా? అయినా సరే వాడన్నాడు ఎక్కడ నీ చుట్టలు కనబడుతున్నాయి, చుట్టల మధ్యలో ఎక్కడున్నాడు ఆయన అంటే కళ్ళు పెట్టుకు చూస్తే కనబడతాడన్నట్ట. ఎక్కువ మాట్లాడుతున్నావు, ఒక పోటు పొడుస్తానే అనుకుంటావు, దించు పడగా అన్నట్ట. పాపం శేషుడు సిగ్గుపడి తలకాయ దించాడు. మెల్లిగా అన్నాడు మా స్వామి అక్కడే ఉన్నాడయ్యా, మరి నాకు కనబడుతున్నాడు, నీకు కనబడడం లేదంటే అబద్ధాలు అడకు, మీ స్వామి ఎప్పుడో పారిపోయాడు, పిరికి పంద, అసలు వాడికి ధైర్యం ఎక్కడుంది అన్నట్ట. శ్రీ మహావిష్ణువు నవ్వుకుంటున్నాడు, ఆయన వీడికి కనబడ్డవు, అందువల్ల వీడు విష్ణువుని జయించాననుకుని వైకుంఠవాసుని జయించానంటూ ఇంటికి వచ్చేశాడు. సరిగ్గా ఆ సమయంలో ఆయన పెద్ద కొడుకు ప్రహ్లాద కుమారుడు పరమ సాధుమూర్తి కొంచెం కొంచెం పెరగడం మొదలుపెట్టాడు. ఆయన ఎటువంటి వాడు, తన ఎందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వం బున జరుగువాడు, పెద్దల బొడగన భృత్యునికై వడి చేరి నమస్కృతుల్ చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డం బైన మాతృభావన చేసి మరలువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడీప. మహానుభావుడు ప్రహ్లాదుడు. ఆయన చరిత్ర ఈ పద్యంతో మొదలుపెట్టారు భాగవతంలో. అంటే ఆయన మొత్తం మహానుభావుడి యొక్క చరిత్ర ఈ చరిత్రతో, చరిత్ర అంటే క్యారెక్టర్ అని కూడా అర్థం కదా, శీలముతో కూడిన పద్యంతో మొదలుపెట్టారు. ఆయన మొదటి లక్షణం ఆత్మవత్తు సర్వభూతాని, తనను తాను ఎలా చూసుకుంటాడో ప్రాణులందరినీ అలా చూసేవట. ఏ వ్యక్తి అయినా తనను ప్రేమించి తక్కిన వాడని అలా ప్రేమించలేడు. తను ఏది తింటాడో అదే ఇతరులకు పెట్టాలి, తనను ఎలా చూసుకుంటాడో ఇతరుల్ని అలాగే చూసుకోవాలి అనుకునేవాడు ఆయన. ఎవరి ప్రాణమైనా ఒకటే, అందరిలో పరమాత్మ ఉన్నాడు అని ప్రతి ప్రాణిని తనను ప్రేమించుకున్నట్టు ప్రేమించుకునేవట. అంతటి మహాత్ముడు ఆయన. పెద్దలు ఎవరైనా కనబడితే, మహానుభావులరా మీరు నాకంటే వయస్సులో పెద్దవాళ్ళు, విద్యలో పెద్దవాళ్ళు, రండి కూర్చోండి అని వాళ్ళని ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని సేవకుడిలా సేవలు చేసేవాట ఆయన. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగా అవ చింతించువాడు. ఎవరైనా కష్టాలలో ఉన్న పేదవాళ్ళు కనపడితే, ముష్టివాళ్ళు కనపడితే తల్లిదండ్రులుగా మనస్సు కరిగిపోయి వాళ్ళని ఆదరించి అన్నం పెట్టేవట. బయట ఎవడైనా ఒక పేదవాడు కనబడ్డాడు, వాడిని చూస్తే ఏదో తోచింది ఇవ్వడం వేరు, కన్న తండ్రిలాగా తల్లిలా ఆదరించేవాడు ఆయన. వారికి కడుపు నిండా అన్నం పెట్టేవాడు, కాళ్ళు పట్టేవాడు, సేవ చేసేవాడు ఆయన. ఆ చిన్న వయస్సు నుంచే స్త్రీలు ఎవరు కనపడినా, పరస్త్రీలు ఎవరు కనపడినా తల్లి మాతృభావన చేసి మరలవాడి. చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఆయనలో, ఆయన యొక్క ప్రవర్తనలో కల్లా ఉత్తమ ప్రవర్తన. పరస్త్రీ కన్న తల్లితో సమానము, పరమ పతివ్రతలందరూ కూడా తల్లులు, వాళ్ళకి నమస్కారం అనేవాడట. మాట వరసకి కూడా కామదృష్టితో చూడలేదు ఆయన చిన్నప్పటి నుంచి కూడా. తన స్నేహితుల్ని సోదరులలా చూసుకున్నాడు ఆయన, గురువుల్ని దేవుడి కింద భావించాడు. అందుకే మీరు చండామార్కుల్ని కూడా ధిక్కరించలేదు చూడండి, వాళ్ళు చెప్పింది కాదన్నాడు తప్ప, వాళ్ళు చెప్పినట్టు చేయలేదు తప్ప, మాట వరుస కూడా గురువులకి నమస్కరించడం కానీ లేకపోతే వారిని ఇంకేదో రకంగా అండం కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయలేదు. గురువులకి నమస్కరించాడు, నమస్కరించడం అనేది సంస్కారంతో కూడినటువంటి లక్షణంగా భావించాడు తప్ప వాళ్ళని తిట్టలేదు. ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఇలాంటి పద్యాలు విని గురువుల్ని దేవుళ్ళ చూడాలట. గురువులో లోపమున్నా ఆ లోపాన్ని మనం బయటికి పెట్టకూడదు, మనలో మనం సర్దుకోవాలి. ప్రహ్లాదుడు గురువులు చెప్పిన చదువంతా చదివాడు, బయటకు వచ్చి నారాయణ అన్నాడు అంతే ఆయన. అంతేగాని గురువులు మీరు దుర్మార్గులు, మీరు పాపాత్ములు, మీకేం రాదని ఏనాడు వాళ్ళ ముఖం మీదల్లా. అత్యావశ్యక స్థితిలో కూడా గురువులు చెప్పే చదువులో మనకి మోక్షం లేదు కనుక మోక్షం నేర్చుకుందాం అన్నాడు తప్ప గురువుల్ని దుర్మార్గులు మూర్ఖులని మాత్రం ఒక్కనాడు అనలేదు. దేవుడితో సమానంగా గురువుల్ని భావించేవాడు. అందులో మహానుభావులైన పౌరాణికుల్ని మంత్రవేత్తల్ని మరింత భక్తితో చూచాడు. దైవతములంచు గురువుల తలచూడ ఆయన దగ్గర, అది నేర్చుకోవాలి వినడం కాదు. హాస్యానికైనా అబద్ధం ఆడతాం కదా ఎప్పుడో ఒకప్పుడు మనం. ఏప్రిల్ ఫూల్ చేయడానికి నీ వెనకాతలేదో ఉంది అంటాడు, వీడు వెనక్కిద్దరు కానీ ఏప్రిల్ ఫూల్ అంటాడు. అంటే ఇది వేళాకోవడానికి అబద్ధం ఆడడం. ఆయన లీలలందును బొంకులు లేనివాడు, వేళాకోళమునకు కూడా అసత్యమాడలేదు. అది చాలా గొప్ప విషయం. నేను అలాంటి అబద్ధం ఆడేవాళ్ళని చాలామంది చూస్తున్నాను కూడా చెప్తున్నాను. వాడు గుళ్ళోనే ఉంటాడు, ఎవరినో ఫోన్ చేశారనుకో, నేనా ఇప్పుడు ఏలూరులో లేను హైదరాబాద్లో ఉన్నాను, నేను వింటూ ఉండగానే ఇంకెందుకు అబద్ధం, గుళ్ళో ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నానంటాడు. ఎందుకు అబద్ధం ఆడడం వల్ల? అన్ని అబద్ధాలే, నిమిషానికి అబద్ధం అనమాట. టీ తాగావా? తాగలేదండి. అప్పుడే చేంతాడంత ఇంత బొంతడు కాఫీ తాగి ఉంటాడు, బకెట్ కాఫీ తాగి తాగలేదండి అంటాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఒక ఆవిడ నా ఎదురుగుండా అన్నం తినేసింది, బయటికి వెళ్ళి అంటుంది ఉపవాసం ఉండి అంటుంది ఇక్కడ దాకా తిని. ఎవరిని మోసం చేస్తున్నావు మనం ఇప్పుడు? ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉండలేదు అన్నంత మాత్రం చేత నష్టమా? ఎవడన్నా నీకేమన్నా ఉపవాసం ఉన్నానంటే దండేస్తాడా, ఉండలేదంటే తంతాడా? మనం ఇతరుల దృష్టిలో పడ్డానికి ఉపవాసం ఉన్నామని నటించడం, అబద్ధాలు ఆడడం దండగా. అంటే వేళాకోళమునకు కూడా ఏ వంకతో అయినా అసత్యం ఆడడం ప్రమాదమని తెలిసి అసత్యం ఆడని మహాత్ముడు. అందుకే లీలలందును బొంకులు లేనివాడు, హాస్యమునకు కూడా అసత్యం ఆడాడు ఆయన. అటువంటి మర్యాదాస్వరూపుడైన ప్రహ్లాదుడు పరమ పూజ్యుడు అని ఎత్తుకున్నాడు. ఆ ప్రహ్లాదుని గుణములు, ఆయన విద్యా విధానము, ఇటువంటి విశేష ఘట్టములతో మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా 6:20 కలుసుకుంటాం. గురు పూర్ణిమకి ఒక అపారమైన అపూర్వమైన కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నారు, ఆ విశేషాలు కూడా మళ్ళీ మనం అనౌన్స్ చేసుకుంటాం. అన్నిటినీ చూసి విని తరించండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి.